మనం ప్రార్థన కొరకై తల్లబుచ్చుకుంటుండగా ఒక క్షణం మనం నిలబడదాం. కృపాభర్తిగా మా ప్రభువా, ప్రభు రాకడికి ముందుగా భూపైన మేమందరము కలిసి కూడుకుంటు కొరకై ఈ రోజు మాకు గల ధన్యతను బట్టి మేము నిజముగా కృతజ్ఞమై ఉంటున్నాము. ఈ దినాన నీ యొక్క వాక్యాన్ని బట్టి మా హృదయాలు మేము పరీక్షించుకుందాము కాక, మరియు తద్వారా ఆయన రాకడి ఘడియకు ఆయత్తపడటానికి మేము విశ్వాసంతో ఉన్నామో లేదో చూచుకుందాము కాక. లేఖనము ఏమని చెప్పినదో ఆ విధముగానే మేము ఉంటాము. ఆకాశముల ముందు ప్రభును కలుసుకుని నిరంతరము ఆయనతో ఉంటానికి నిద్రించు వారితో కలిసి ఎత్తబడతాము. లోకములో ప్రజల మధ్య ఉన్న నిజమైన క్రైస్తవ ఆత్మను బట్టి వారు ఇంకా నిన్నే నమ్ముచున్నారు, నీ వాక్యమే నమ్ముతున్నారు. అందును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మాకు ఒక్కొక్కరికి అవసరమైన ఆశీర్వాదం కృపించమని, తద్వారా నీ వాక్యాన్ని బట్టి నీరు కట్టబడి, తద్వారా ఈ ఆఖరి దినానికై నీ చేతులు వాడబడు సాధనములుగా ఎదగాలని, ఈ దినాన మాపైకి నీ దీవెనలు మేము కోరుకుంటున్నాము. మేము ఎవరి కొరకైతే ఎదురు చూచుతున్నామో ఆ అతి గొప్ప కాపురి అయిన ప్రభుని యేసుక్రీస్తునామమున మేము అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చునవచ్చును. తిరిగి ఇక్కడ ఈ ఉదయం ఉండుట ఇది ఘనమైన తరుణమని నేను చెప్పాలనుకుంటున్నాను. సరైన కూర్చునే సదుపాయం మేము ఇవ్వలేనందుకు క్షమించండి. ఈ రాత్రికి మేము ప్రయత్నం చేయబోతున్నాం రోగుల కొరకై ప్రార్థించిన కొరకు. ఈ రోజు ఈ ఉదయం ఇది కొద్దిగా కష్టంగా ఉంటున్నది. ఈ రోజు ఈ వర్తమానమును నేను టేప్ చేయబోతున్నాను. ఒక నెల లేక రెండు నెలల నుండి ప్రభు దానితో దాని గురించి నాతో సంప్రదింపు చేస్తున్నాడు. చాలా పెద్దది. కూటాల్లో నాకు సమయం లేదు. ఎందుచేతనగా కూటములు 30 లేక 40 నిమిషాలు మాత్రమే అనుమతిస్తున్నాము. ఎందుచేతనగా ప్రజలు వెళ్లిపోయి వేరే వేరే పనులు చేసుకుంటాను కొరకై నా యొక్క వర్తమానాన్ని తగ్గిస్తే బాగుండును అని నేను అనుకున్నాను. దానిని వారు రికార్డ్ చేయడానికి సమయం లేదు. కాబట్టి నేను ఇక్కడ మందిరానికి వచ్చి ఇక్కడి నుండి అది రికార్డు చేద్దామని అనుకున్నాను. ఇది కొంచెం పెద్దది. మీరు నిలబడి ఉన్నారని నాకు తెలుసు. నేను ఎంత త్వరగా వెళ్ళగలను అంత త్వరగా వెళ్తాను. మీరు మీ యొక్క సీట్లను కదిలించినా లేక ఏది చేసినా అది నాకేమి ఇబ్బంది కలగదు. అది బాగానే ఉంటున్నది. ఎందుకనగా ఇది ప్రత్యేకమైన రోజు, ఈ రికార్డింగ్ లు మనము చేయుటకు అనేది. కాబట్టి సువార్త పొలంలో ప్రభు ఏమేమి చేశాడో ఆ ఘనమైన వివరాలు మనకున్నవి. అయితే ఈ రాత్రి దానికి ఎక్కువ సమయం ఇచ్చినట్లయితే బహుశా మనం మరెక్కువ పొందుకుందాం. మీలో ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించాడని నేను నమ్ముతున్నాను. ప్రభు రాకడికై ఎదురు చూస్తూ మీ హృదయాలు అత్యానంతో అంత్య ఆనందంతో గొప్ప ఆనందంతో ఉన్నదని నాకు తెలుసును. నేను కూడా జరుగుతున్న విషయాలను చూచి ఉప్పొంగిపోతున్నాను. దేశంలో ఉగ్రవాదాలు, సంఘము అది ఉన్న స్థితి, ఆత్మ సంబంధంగా భౌతికంగా ఆయన రాకడి యొక్క సూచనలు చూచుడా, ఆయన అగుపించు సమయపు సూచనలు ఎంతో సమీపించుట తెలుసుకుంటా. ఈ ఒకనొక్క దినములలో మనం మార్పు చెందై ఉన్నామని తెలుసుకుంటే వలన ఆనందంతో మన హృదయాలు నిండిపోయినవి. ఈ రూపము నుండి మనం మార్పు చెందబోతున్నాము. వారొక చోట టెలిఫోన్ హుక్ లు టెలిఫోన్ కొక్కెములు తగిలించి ఉంటారని అనుకుంటున్నాను. ఈ యొక్క వర్తమానము టెలిఫోన్ ద్వారా ఫీనిక్స్ కు మరియు వివిధ ప్రాంతాలకు వెళ్లబోతున్నది. అది అలాగని నేను అనుకుంటున్నాను. నాకు తెలియదు. లోపలికి రాకముందు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ నిజంగా మంచి ఆరోగ్యముతో మరియు ప్రభు మహిమ వారిపై ఉండి ఆనందిస్తున్నారు. వారు ఇప్పుడు మనం ప్రభు యొక్క వాక్యం తెరవబోతున్నాము. మనమంతా ఇక్కడ ఎందుకున్నామనగా మనం ఆనందించుట కొరకు మరియు మనకే మనము జాగ్రత్త తీసుకోవటానికి కూడా. ఒక అభిప్రాయం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏ మనిషి వేడిలో కూర్చున్నాడని ఇక్కడ ఉన్న వారిలో ఎవరికి తెలియదు. మనం ఇక్కడ ఒక ఉద్దేశం కొరకు ఉన్నాము. అది దేవునితో దగ్గరగా నడుచుట. అదే మనము చేయగలము. ప్రభుని యేసు మనతో ఉన్నాడని నమ్ముట, ఆయనతో మనము సమీపముగా నడుచుటకే మనం ఇక్కడ ఉన్నాము. ఈ వేడి నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది. అక్కడ ట్యూషన్ లో ఉన్న పొడి ఎందుకు నేను ఒక విధంగా అలవాటు పడ్డాను. అక్కడ ఉన్న పొడి తేమ ఇక్కడ ఉన్న దానికంటే బాగా ఉంటున్నది. అయితే అది పొడిగా ఉంటున్నది. మన యొక్క తేమ లేక మన యొక్క పొడి తేమ కొన్నిసార్లు 120% ఉంటున్నది. ఆక్సిజన్ టెంట్ లో ఉన్నట్లుగా అలాగుంటున్నది. అయితే ఇక్కడ అందులో ఉన్న తేమా లేక పొడి తేమ అది ఒక విధంగా నీకు పిండినట్టుగా ఉంటున్నది. మనం ఆ విధంగా పిలుస్తాము. కాబట్టి మీకు ఇది ఇబ్బందిగానే ఉంటున్నది, అది నాకు తెలుసు. బిడ్డలు కలిగిన తల్లులు, నిలబడి ఉన్న పెద్దలు, చిన్నలు, మీ వలె కలిసి ఉన్నవారు, మీ యొక్క సమర్పణ కొరకు దేవుడు ఐశ్వర్యవంతముగా మీకు ఫలమిచ్చును కాక, అది మా నిరీక్షణ. సహోదరు రాయ్ బోర్డర్స్ ఇక్కడే ఒక చోట ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అతనికై ప్రకటన చేయటం నేను విన్నాను. బహుశా అతను రాలేక ఉన్నాడని అనుకుంటున్నాను. సరే, మంచిది, అది కూటమి యొక్క మేనేజర్. కాబట్టి ఇది మేము కూడా ప్రకటన చేయాలని అనుకుంటున్నాము. మనతో ఉండే ఒక మనుషుడు మిషిగన్, స్ట్రగిస్ యొక్క మిషిగన్ కు చెందినవాడు సహోదరు జాక్సన్ ఈ ఉదయము ప్రభుతో ఇంటికి వెళ్లిపోయాడు. అతడు ఏ విధంగా అలా జరిగినదో దాని విషయం ఏదో ఎవరికి తెలియదు. అతడు బాగానే ఉంటున్నాడు. అతడు చనిపోయినట మరేదో వారు తెలుసుకున్నారు. అందులో గురించి సంపూర్ణ వివరాలు నాకు తెలియదు. సహోదరు జాక్సన్ ఒక క్రైస్తవుడైనందుకు మనం దేవునికి ఎంత కృతజ్ఞులమై ఉన్నాము. అనేక సంవత్సరాల నుండి అతని చూడలేదు. అయితే అతడు మన మధ్య కూర్చుంటాడు. మనలో ఒకడు అతడు. అతడు దీనత్వం గల ఆత్మకు దేవుడు విశ్రాంతి ఇచ్చను. అది ఆ విధంగా సాగిపోతూ అది ఒకటే ఉంటున్నది. అతడు వెళ్లిపోవటకు అది సమయమైనది. దాని గుచ్చు కానీ లేక అతని గుచ్చు కానీ ప్రభు మనకు హెచ్చరిక చేయలేదు. అతడు అలాగే వెళ్లిపోయాడు. అది ఆ విధంగా ఉంటున్నది. సాధ్యమంత త్వరలో అతని భార్యను అతని భార్యకు కబురు చేసి మన యొక్క ప్రగాఢతను తెలియజేస్తాను. అతని ధీరత్వంతో కూడిన క్రైస్తవ జీవితాన్ని కూర్చి అతని భూమిపై ఇక్కడ ఏమై ఉన్నాడో అందని కూర్చి ఇక్కడ స్థానిక సంఘములో ప్రత్యేకించి మనకేమై ఉండెను అందుకొరకే మనమంతా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాము. ఇప్పుడు ఈ రాత్రిలో రోగుల కొరకు ప్రార్థన చేయబడినని నేను ప్రకటన చేసి ఉన్నాను. ఈ రాత్రి రోగుల గురించి నేను ఎక్కువ మాట్లాడతాను. అయితే ఈ సమయానికి నేరుగా మనం వాక్యంలోనికి వెళ్దాము, ఎందుకంటే ఇది ఎరుకుగాను వేడిగానే ఉంది. కాబట్టి మనం నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. ఈ ఉదయ వేళలో నేను లేఖనంలోని రెండు భాగాలు నేను చదువుతాను, పెద్దవి. తద్వారా నేను చెప్పబోతున్న దానికి కొద్దిగా అది స్మృతిని ఇవ్వగలుగుతున్నది. సహోదరు సాత్మన్ మొదలగు వారు టేప్ పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. అనుకూలమైతే అది అమ్మక ముందు, అది ప్రజల యొద్దకు వెళ్లక ముందు అది నేను వినాలని ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఫిలిప్పీ 2:1-8 వరకు నేను చదవాలని ఆశపడుతున్నాను. మరియు 2 కొరింథీ 3:6 ఆరంభం, మరియు 2 కొరింథీ 4 పునరావృతం కొరకు. ఫిలిప్పీ 2:1 చదువుతాను. చదవక ముందు ప్రార్థించుకుందాం. ప్రభునియేసు, నీ వాక్యము సత్యము. మేము జీవిస్తున్న ఈ గందరగోళ సమయంలో రాజ్యం మీదకి రాజ్యము, కాటకములు, అనేక స్థలములో భూకంపములు, భయము చేత మానవ హృదయం వణికిపోతున్నది. మేము గోడ మీద చేవిరాత్ర చూస్తున్నాము. అది ప్రకృతి సంబంధమైన మండలంలో ఉన్నది. లోకమంతా ఇది చుచుడు కొరకై. అయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైన మండలము కూడా ఉన్నది. గొప్ప గొప్పవి జరుగుతుండట మేము చదువుతున్నాము. ఈ దినమున వాటిని గురించి మేము మాట్లాడుకోరుచున్నాము. మా హృదయాల కొరకై నీ వాక్యమును ఆశీర్వదించము. పరలోకమందు కాని భూమి ఎందు కాని ఈ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పి అందులోనిది చూచుటకు కూడా ఏ మనుషునికి యోగ్యత లేదని మాకు తెలుసును. అయితే వధించబడి రక్తముతో ఉన్న ఒకరు అగ్గుపించుచున్నారు. వచ్చి గ్రంథమును తీసుకుని యోగ్యత కలిగి అది తెరవటానికి యోగ్యుడైన ఒకరు ఉన్నారు. ఓ దేవుని గొర్రెపిల్ల, ఈ దినాన మా హృదయాల ఆదరణ కొరకై నీ వాక్యము తెరవండి. మేము నీ దాసులము ప్రభువా, మా పాపాలు క్షమించము. మా యొక్క జీవితాలలో బహు బల ప్రభావాలతో నీ యొక్క వాక్యము మా యుద్ధ నుండి బయలు వెళ్లకుండా ఈ దినాన ఉన్నదో, ఈ దినమున ఉన్నదో దాన్ని తీసివేయము ప్రభువా. ఏ ఆటంకమైనా నీ వాక్యము ద్వారా మాకై వాగ్దానము చేయబడిన సమస్త ఆశీర్వాదాలకు నిండు ప్రవేశమును ఏ ఆటంకమైన ఉన్నప్పటికీ తీసివేయము. యేసు నామమున మేము అడుగుచున్నాము, ఆమేన్. ఫిలిప్పీ 2. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఏ ఆదరణ, ఏ ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయెడలా మీరు ఏక మనసుగలుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం కలవారుగా ఉండి ఒక్కదాని ఎందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్షచేతనైనను వృధాధిజయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు కలవారై ఒకరి నొక్కడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన స్వంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు గాని మనుషుల పొలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకునేను. ఇప్పుడు మనము రెండవ కొరింథి 3:3 త్రిపినట్లయితే మనము 6 ఆరంభించుకుని ఈ 18 వరకు చదివి 4 క్రిందకు ఆయనే మమ్మను కొత్త నిబంధన అనగా అక్షరము కాదు కాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపు చేయును. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుడిన ఆ మహిమ తగ్గిపోనదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయేది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును? శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడలో నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. మేమిట్లు చేయక ఇతర నిరీక్షణ గల వారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకునేను. మరియు వారి మనస్సును కఠినములాయను, గుడ్డివాయను. కనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడిక ఆ ముసుగే నిలిచియున్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. కాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరిగినో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కనికరింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనిషిని మన సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనచ్చు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్నాము. మా సువార్త మరుగు చేయబడిన నశించుతున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. చదవబడి ఉన్న ఆయన వాక్యమునకు ప్రభు తన ఆశీర్వాదమును తొడుచేయును కాక. ఈ ఉదయం నా పాఠం యొక్క అంశం దేవుడు దీనిని బయలుపరచనని నమ్ముతున్నాను. ప్రతిసారి కూడా మీరు టేప్ తీసుకుని విన్నట్లయితే మీరు ఆత్మీయమైన గ్రహాన్ని పొందుకుంటారని నా యొక్క నమ్మకం, నా యొక్క నిరీక్షణ కూడా. అదేమనగా సంఘానికి దేవుడు నేరుగా చెప్పకుండా దానిని ఆయన సమీపించుటకు ప్రయత్నించుట. గమనిస్తున్నారా? అది ఒక విషయం. అది కొన్నిసార్లు సన్నగా అవుటకు మనం చెప్పవలసి ఉంటున్నది. అది బహుశా కొందరిని బయటకు పంపివేస్తున్నది. కొందరు వదులుకోవచ్చును, కొందరు దాన్ని ధ్యానించవచ్చును. అది ఒక ఉద్దేశం కొరకు జరుగుతున్నది. అది అలాగే జరగవలసి ఉన్నది. అలాగైతే కొందరు ఈ విధంగా చెప్పవచ్చును, దేవుడు అది ఉద్దేశపూర్వకంగా చేస్తాడా అని. అది నీ అర్థమా? ఆయన తప్పక చేస్తాడు, ఆయన ఇంకా చేస్తాడు. వేల మంది ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఒకనొక దినాన ఆయన ఈ విధముగా చెప్పాడు, దేవుని కుమారుని లేక మనుష్య కుమారి రక్తము త్రాగి ఆయన శరీరమును మీరు తింటేనే కాని మీలో నిత్య జీవము ఉండదు అని చెప్పాడు. అటువంటి వివరణ గురించి ఒక వైద్యుని కాని, ఒక నర్సుని కాని, లేక ఒక మంచి మేధావిని కాని అడిగితే ఏమని తలస్తారని నీ ఆలోచన అని ఉంటున్నది. అలాంటి సేవను కలిగి ఉన్న మనిషిని గురించి ఏమని వారు తలస్తారు? మాంసం తిను అని అతను చెప్తాడు, అది నరమాంస భక్షకుడే. మనిషి రక్తము త్రాగుట అది ఒక రక్తము త్రాగేవాడు. మరో మాటల్లో అతని మనల్ని నరమాంస భక్షులుగాను రక్తము త్రాగువారుగాను చేయుచున్నాడు. సమస్త సమూహమంతా ఆయన యుద్ధ నుండి వెళ్లిపోయారు. ఆయనతో కూడా ఒక పరిచారకుల సమూహం ఉన్నది, 70 మంది. వారు ఎన్నుకున్న వారు. ఆయన వారి వైపు తిరిగి వారితో ఇలాగూ అన్నాడు, మనిష్య కుమారుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో అక్కడికి ఎక్కువపోవుట మీరు చూచినప్పుడు మీరు ఏమని తలస్తారు? దానికి ఆయన వివరణ చెప్పలేదు, అది ఇలాగూ అని ఆయన ఎన్నడూ వివరించలేదు. ఆ తర్వాత పౌలు అది తెలియచేశాడు, ఆయన అంతే అది చెప్పాడు. చూశారా? తర్వాత ఆయన చెప్పాడు ఈ యొక్క సేవకులతో, మనిష్య కుమారుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో అక్కడికి ఎక్కిపోవటం మీరు చూచితే మీరు ఏమంటారు? ఆ మనుషులు ఇలాగ చెప్పారనుకుంటానికి సందేహం లేదు. ఓ ఒక నిమిషం ఆగు, ఆయనతో మేము భుజించాము, ఆయనతో మేము చేపలు పట్టాము, ఆయనతో మేము నిద్రపోయాము, ఆయన ఎక్కడ పుట్టాడో మాకు తెలుసును, ఆయన ఊయలోగిన ఊయలను మేము చూశాము. ఈ మనుషుడు ఎలాగూ? ఇది కఠినమైన మాట. బైబిల్ చెప్తుంది ఇక ఎన్నడూ ఆయన వారు వెంబడించలేదు, వారు ఆయన విడిచిపోయారు. ఆ తర్వాత ఆయనకు 12 మంది ఉన్నారు, ఆయన 12 మంది ఏర్పరచుకున్నాడు, వారిలో ఒకడు దయ్యం ఆయన చెప్పాడు. కనుక వారి వైపు ఆయన తిరిగి ఆయన అప్పుడు చెప్పిన దానిని ఎవరు వివరణ ఇవ్వలేరు. ఆయన శరీరము తిని ఆయన మాంసమును వారు ఎలా తినగలరు? ఆయన నేరుగా భూమి మీద జన్మించిన వాడైతే ఆయన అక్కడి నుండి ఎలాగూ దిగరాగలడు? గమనిస్తున్నారా? అది వారు అర్థం చేసుకోలేకపోయారు. ఆ తర్వాత ఆయన అపొస్తలుల వైపు తిరిగి మీరు కూడా వెళ్ళవలనే ఉన్నారా అని అడిగాడు. అందుచేతే అప్పుడు ఆ గంభీరమైన వాంగ్మూలాన్నిచ్చిన అపొస్తలుల పేతురు అన్నాడు, ప్రభువా ఎవరి యొద్దకు మేము వెళ్ళదము? గమనిస్తున్నారా? మేము తృప్తి చెందిన వారము, నీవే, నీ ఒక్కడు మాత్రమే ఈ ఘడియకు జీవము గల వాక్యాన్ని, అది మాకు నిజముగా తెలియను. చూస్తున్నారా? అది అంతే మాకు చాలును. చూశారా? వారది వివరించలేకపోయారు. విశ్వాసాన్ని వివరణ చేయలేము, అది నీవు నమ్మవలసినది. ఒకటి దాని యొక్క స్థానమును మరొకటి ఆక్రమించలేటువంటి ఘనభీవించినది అది. అందుచేత వారు జీవిస్తున్న ఆ కాలానికి, మెస్సీయ కాలానికి వ్రాయబడి ఉన్న వాక్యము అది అని వారు ఇది ఎరిగి ఉండేది. ఆ స్థానానికి ఆయన ఖచ్చితంగా సరిపోయాడు. వారు ఎక్కడి నుండి వచ్చి ఉన్నారు? ఆ నులివెచ్చని సంఘముల యొద్దకు వారు తిరిగి వెళ్లిపోయి వారేమి చేయగలరు? మేము ఎక్కడికి వెళ్లగలము అని చెప్పారు. చూస్తున్నారా? జీవ వాక్యము నీవే అని మేము నిజంగా పరిశోధించి తెలుసుకున్నాము. వారిది వివరణ చేయలేకపోయారు, అయితే వారది నమ్మారు. చూస్తున్నారా? ఆయన గుంపును కలుపు మొక్కల వలె వేరు చేయటకు యేసు అది చెప్పాడు. గమనిస్తున్నారా? ఆ వర్గమును ఆయన సంపాదించే వరకు వారందరితో కూడా, వారందరిలో కూడా ఆయన ఎవరైనది నిజంగా 11 మంది మాత్రమే అర్థం చేసుకున్నారు. ఆయన దేవుడని, ఆయన మాత్రమే దేవుడని వారు ఎరిగి ఉండేది. ఏ ఉదయం నా పాఠ్యాంశము బయలపరచబడుట లేక ఆ దేవుని ముసుగు తీయుట. దేవుడు అన్ని యుగాల్లోనూ అన్ని కలలలోనూ ముసుగు వెనుక దాగి ఉండెను, అయితే అన్ని కాలములలో కూడా ఆయన దేవుడై ఉండెను. చూస్తున్నారా? అయితే ఆయనకు ఆయనే లోకానికి మరుగై ఉండెను. ఆయన ఏర్పరచుకున్న వారికి బయలుపరచుకున్నాడు. ఆ దినాన అపొస్తలులకు వలె అది క్రీస్తులో ఉండి దేవుడు మాట్లాడుట. ఇప్పుడు నరుడు ఎల్లప్పుడూ కూడా భౌతికంగా ఆయన చూడటానికి వెతికి ఉన్నాడు. అది నరుని యొక్క స్వభావం ఏంటున్నది, దాన్ని ఎల్లప్పుడూ చూడాలని అతడు కోరిక కలిగి ఉంటాడు. ఆయన వలె అగుపించ సృష్టమును నరుడు తయారు చేసుకున్నాడు. ఇండియా దేశపు నివాసులు సూర్యుని ఆరాధించారు. ఆఫ్రికా దేశంలో రకరకాలైన జంతు రూపములను మేము చూశాము. అలాస్కాలో స్థూపాలను, వివిధ రూపాలను ఇది దేవుడు అని వారు తలస్తారు. ఆ సమయంలో అంగారికుని కొండ మీద ఏథెన్స్ లో పౌలు మాట్లాడాడు. ఈ తెలియబడని దేవుని గురించి వారికి అపూహలు ఉన్నవని, ఆయన ఉన్నాడని వారికి తెలుసు. అయినప్పటికీ ఆయనను వారు ఎరుగరు. కాబట్టి ఆ వెనకాల యోబు యుద్ధం మనం చూసినప్పటికీ అక్కడను అది మనం చూస్తూనే ఉన్నాము. దేవుడున్నాడని యోబుకు తెలియను, అది అతనికి తెలుసు. వారి యొక్క మనసులో ఎటువంటి నరుడు లేడు, కాని ఒకటి ఒక చోట ఉండవలసి ఉంటుందని అతనికి తెలుసును. యోబు ఆయనతో మాట్లాడగోరాడు. యోబుతో దేవుడు మాట్లాడటకు దేవుడు ఎన్నుకున్న పద్ధతిని మీరు గమనించవాలని నేను కోరుతున్నాను. యోబుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు మరుగుగా ఉన్నాడు, ముసుగు వేసుకుని ఉన్నాడు. ఓ, ఆయన సుడిగాలిలో ముసుగు వేసుకునను, సుడిగాలిలో నుండి దిగివచ్చను. ఇంకో, దేవుడు సుడిగాలిలో దిగివచ్చునని మీరు నమ్ముతున్నారా? అక్కడ అనేక మంది కూర్చుని ఉన్నారు. ఆయన సుడిగాలిలో గత దినము దిగివచ్చినప్పుడు మాతో ఉన్నవారు ఒక సంఖ్య అక్కడ ఉన్నారు. సహోదరు బ్యాంక్స్ వుడ్స్ మొదలుగు వారు ఈ రాయి తీసుకుని గాలిలో దాన్ని విసిరవై హోవయ్య లాగు సెలవిచ్చుచున్నాడు అని ఆయన చెప్పినప్పుడు, నీవిప్పుడే అది చూస్తావు, ఆ పర్వత శిఖరాన నేను రాయి తీసుకుని గాలిలో విసిరివేశాను, క్రిందికి వస్తూ అది సుడిగాలి ఎవట ఆరంభమైనది. గమనిస్తున్నారా? దాని యొక్క లాక్కుంట ఒకటి కారణం ఒకటి కొరకై అది దానిని అనుసరించిన కొరకు నీవు ఒకటి చేయవలసి ఉంటున్నది. యేసు ఒక రొట్టె ముక్కలు తీసుకుని దాన్ని విరచాడు. అది ఆ ఒక్క రొట్టె ముక్క ద్వారా అనేకమైపోయినవి. ఆయన నీళ్లు తీసుకున్నాడు, కుండలో అది పోశారు. ఏలియా ఉప్పు తీసుకుని పాత్రలో దాన్ని పెట్టాడు, పుల్లను నరికి నీటిలో దాన్ని వేశాడు. అది ఒకదానికి పోలికై ఉంటున్నది. ఏ రాయి తీసుకుని గాల్లో విసిరివేయుట క్రిందికి వచ్చుచు సుడిగాలిగా మారిపోయినది. ఆ తర్వాత రోజు వేట ప్రయాణంలో ఒక దైవ సేవకుడు మాతో ఉన్నాడు. అతను దగ్గరగా నిలబడి ఉన్నాడు. అతను నాతో అన్నాడు, సహోదర అబ్రహాం, ఈ విధముగా ప్రభు దర్శనాలు ఇస్తాడా అని అడిగాడు. అవును, అయితే సాధారణంగా నేను ఇక్కడికి విశ్రాంతి కొరకే వస్తాను అని చెప్పాను. వెంటనే దర్శనం వచ్చినది సహోదరు బోర్డర్స్ కు. బోర్డర్స్ ఇప్పుడు అతను బయట ఉన్నాడనుకుంటున్నాను. అతను ఉన్నాడు కూడా సహోదరు బ్యాంక్ వుడ్స్. చాలా మంది అక్కడ ఉన్నారు, 8 లేక 10 మంది. సహోదరు బ్యాంక్ వుడ్స్ ఇది గమనిస్తున్నాడు. అదే పర్వతం పైన అడ్డంగా ఖచ్చితంగా 1.5 మైలు అక్కడ 7 గ్రద్దుతులు అగుపించారు. నేనిక్కడ విడచి అక్కడికి వెళ్ళడు కొరకు 7 ముద్రలు కూర్చి చెప్పుటకు తిరిగి వచ్చాను. అక్కడ నుండి అది 1.5 మైలు మాత్రమే. ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఆ తర్వాత రోజు నేను సహోదరుని అడిగాను, ఏంటి నీ బాధ, నీ కంటిలో ఏదైనా జబ్బు లేక దురద కలిగి ఉన్నావా? వైద్యులు దాన్ని ఆపటానికి 2 సంవత్సరాలు ప్రయత్నించారు, అది వారు చేయలేకపోయారు. వారు చెప్పారు అది నీ కంటిని తినివేస్తుంది అని అన్నారు. నేను చెప్పాను, అయితే భయపడవద్దు, ప్రభుని యేసుని విశ్వాసాన్ని గౌరవించాడు. అతను అలాగే తన తుపాకిని కింద పడవేశాడు. నేను చెప్పాను, నీ తల్లి ఆమె ఏమై ఉన్నదో, ఆమెకు ఏ బాధ ఉన్నదో నేను చెప్పాను. అతను అన్నాడు, అవునది నిజం, నిజమే అన్నాడు. ఇక్కడ సంఘానికి సంబంధించిన సహోదరు రాయ్ రాబర్సన్ ఇక్కడే నిలబడి ఉన్నాడు. మీ అందరికీ అతను తెలుసని నేను అనుకుంటున్నాను. అతడు అనుభవశాలిని ఎరిగిన వాడై, ఏమి జరిగి ఉన్నదో ఎరిగిన వాడై అతని భుజంపై చేయి వేశాను. సహోదరు రాబర్సన్, జాగ్రత్త అనిపెట్టు, ఒకటి జరగనే ఉన్నది. నేను ఎక్కడ నిలబడవలసి ఉన్నదో అక్కడకు వెనక్కి వెళ్లాను. అక్కడ కాలువ గుండా పైనుండి గాలిలో నుండి సుడిగాలి వచ్చినది. బండలు పగిలిపోయేంత పెద్దది అది, 8-10 అంగుళాలు. పర్వత శిఖరం నుండి 200 గజాలు వారిని త్రోసివేసినది. 3 సార్లు చప్పట్లు కొట్టినట్లు శబ్దమై అందులో ఉండి ఒక స్వరం వచ్చినది. చూస్తున్నారా, అందరూ అక్కడ నిలబడి ఉండి ఉన్నారు. ఇక్కడ ఉన్న సహోదరు బ్యాంక్స్ వచ్చి ఇలా అడిగాడు, అదేనా నిన్న నీవు నాతో చెప్పినది? అవునండి అదే అని అన్నాను. అది ఏమి చెప్పినది అని అతను అడిగాడు. సోదరు బ్యాంక్స్, నేను తెలుసుకుంటాను, అది నాకు సంబంధించినది. చూశారా, అది ప్రజలకు హెచ్చరిక చేస్తుంది. అయితే అది ముందుకు వెళ్లిపోయినది, ఉత్తర దిశకు పయనించినది. కొద్ది రోజులైన తర్వాత అది మహాసముద్రాన్ని తాకినది. ఫైర్ బ్యాంక్స్ కు చుట్టూ ఏం జరిగిందో మీరు చూశారు, అది న్యాయ తీర్పు గుర్తు. చూడండి, అది ప్రజలను ఆకస్మికమైన భయంలోనికి త్రోసివేస్తున్నది. అది జరగవలసి ఉండెను. చూశారా, అది తప్పక జరగవలసి ఉండెను. జరగవలసిన సంగతులు ఎలాగైనా తప్పక జరగవలసి ఉన్నది. చూశారా, అది జరగబోతున్నది ఎలాగైనా. మోషే ఒకసారి దేవుని చూడగోరాడు, బండ మీద నిలవబడు అని దేవుడు అతనికి చెప్పాడు. బండ మీద మోషే నిలబడి దేవుడు దాటి వెళ్ళుచుండుట అతని చూశాడు. ఆయన యొక్క వెనుక భాగాన్ని మనిషిని వెనుక భాగం వల్లే కనిపించినది అతనికి. దేవుడు సుడిగాల్లో ఉన్నాడు, మోషే బండ మీద నిలబడి ఉన్నప్పుడు గత దినము పఠమును మీరందరూ చూచి ఉంటారని నేను ఇస్తున్నాను. ఆ బండ ఎదురే మేము నిలబడి ఉన్నాము. ఇక్కడే ఆ వెలుగు ఉన్నది, ప్రభు దూత. అక్కడే అది చప్పట్లు వలె శబ్దం చేసినది, తిరిగది బులెటిన్ బోర్డ్ లో ఉన్నది. గమనించు, పాత నిబంధనల నుండి యెహోవాయే, క్రొత్త నిబంధనల నుండి యేసు. అవును, ఆయన ఒక్కదేవుడే. ఆయన రూపంను మార్చుకున్నాడు. ఒకరు టూసన్లోని ఒక బాప్టిస్ట్ సేవకుడు ఇలా అన్నాడు, యేసు మరియు దేవుడు ఒక వ్యక్తి అని నీవేలా చెప్పగలవు? నేను చెప్పాను, నీ స్వంత ఊహను నీవు తొలగించుకుంటే అదెంతో సులభం. దాని గురించి బైబిల్ పరిభాషను ఆలోచించేయి. వారు ఒకే ఒక ఉనికి, దేవుడు ఆత్మ, ఆయన ముసుగు వేసుకున్న శరీరము యేసు. చూస్తున్నారా, నేను చెప్పాను, నా ఇంటిలో ఎలాగో అలాగూ నా భార్యకు నేను ఆమె యొక్క భర్తను. నేను ఒక యవ్వన కుమార్తె, నాకొక యవ్వన కుమార్తె ఉన్నది, రిబకా. నేను ఆమె యొక్క తండ్రిని. నాకొక మనుమడు ఉన్నాడు, అతని పేరు పాల్. నేను అతనికి తాతను. నేను భర్తను, తండ్రిని, తాతను. నా భార్యకు తండ్రిగా, తాతగా ఎలాంటి హక్కులు లేవు. ఆమెకు భర్తగా మాత్రమే హక్కు ఉన్నది. నా యొక్క కుమార్తెకు ఒక భర్తగా, తాతగా నాపైన హక్కులు లేవు. ఆమె నా బిడ్డ. చూశారా, అయినప్పటికీ ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే వ్యక్తి అయి ఉన్నాడు. అవునా, అదే దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. కాల నియమము దాని కొరుతుంది అంతే. దేవుడు ఒక్కటే, ఒకే దేవుడు. దేవుడు ఆయనే మార్చుకున్నాడు, ఆయనే మార్చుకున్నాడు, ఆయన రూపమును మార్చుకున్నాడు. ఇక్కడ ఫిలిప్పీలో మీరు గమనిస్తే ఆయనే చెప్పాడు, విడిచిపెట్టుట అని అనుకోలేదు కాని మనిషి పోలికను స్వీకరించాను. ఫామ్ పోలిక అన్నది గ్రీకు పదము. అదేమై ఉంటుందా అని నిన్న రోజంతా అదే చూస్తూ ఉన్నాను. ఎన్మోఫే అను పదము నుండి అని తెలుసుకున్నాను. ANMORPHE అని పలకబడుతుంది. గ్రీక్ లో చూస్తూ ఎన్మోర్ఫే ఏంటో అనే దాని చుట్టు కొరకై నేనది ఉచ్చరించుట తప్పు కావచ్చును. నేను ఎందుకు విభజనగా మాట్లాడుతున్నానంటే టేపు విడుదలైన తర్వాత ప్రజలు, పండితులు నా అర్థం ఏంటో తెలుసుకుంటారు. ఎన్మోర్ఫే అనగా దాని అర్థం ఆయనకు ఆయనే మారిపోయాడు, ఆయన దిగివచ్చాడు. అక్కడ దానికి గ్రీకు అర్థం కనబడనది ఒకటి అని అయినప్పటికీ అది అక్కడే ఉన్నది. ఆ తర్వాత అది మారినది, కన్ను దాన్ని చూడగలదు. దూతలో ఏలియావలే చూడు, అక్కడ చుట్టూ ఉండినటువంటి అందరూ దేవదూతలను సేవకుడు చూడలేకపోయాడు. దేవుడు తక్షణం మార్చాడు, దేవదూతలను క్రిందికి దింపలేదు. అయితే సేవకుని యొక్క చూపును ఆయన మార్చాడు. అక్కడ పర్వతం యుద్ధ నిండుగా దేవదూతలు, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఆయన ప్రవక్త చుట్టూ ఉన్నవి ఉన్నారు. చూశారా, దృష్టిని ఆయన మార్చాడు. వస్తువు అక్కడ ముందుగానే ఉన్నది. దానిని నేను చెప్పుడుకు ప్రయత్నం చేస్తున్నాను, దేవుడు ఎప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఆయన చేసిన ఒక్కటి మాత్రం ఏంటంటే ఆయన నరుడైనప్పుడు ఆయన ముసుగును ఆయన మార్చుకొని. చూశారా, ఈ ఎన్మోఫే ఆయన ఏమై ఉండెను, ఆయన ఏమై ఉన్నాడో అందులోకి ఆయన మార్చుకునేను, ఆయన ముసుగును మరొక కార్యంలోకి. ఒక గొప్ప నాటకం వలె ఈ ఉదయం నేను మాట్లాడుతూ ఉంటేనే ఈ షేక్స్పియర్ లోనిది ఒకటి పట్టుకుంటానికి, అదెంతో పురాతన కాలంలోనిది. ఇంగ్లాండ్ లోని కింగ్ జేమ్స్ కొరకై నాటకమును షేక్స్పియర్ వ్రాస్తున్నప్పుడు మాక్బెత్ యొక్క గుణ విశేషము గుర్చి చూడండి. షేక్స్పియర్ మంత్రగాళ్ళ గుర్చి నమ్మలేదు. అయితే ఆ నాటకములో రాజు మంత్రగాళ్ళను నమ్మాను, కనుక మంత్రగాళ్ళను అతడు కలపవలసి వచ్చాను. చూస్తున్నారా, ఇది చేటు కొరకై వారు పాత్రధారణను మార్చిరి. కార్మన్ లో ఇక్కడ బెక్కి వారు అక్కడ పాఠశాలలో నటించారు. కొద్ది వారాల క్రితమే ఆమె అక్కడ పట్టభద్రాలైనది. బహుశా ఒక వ్యక్తి 3-4 పాత్రలను పోషించాడు. అది అతని చేతి కొరకై అతను తన ముసుగును మార్చాడు. కొద్దిసార్లు అతను బయటికి వస్తాడు, అతను ఈ పాత్రలో ఉంటాడు. తరువాత అతను వస్తాడు, అతడు ఇంకో పాత్రలో ఉంటాడు. అయితే అన్ని సమయాల్లో కూడా ఒకే వ్యక్తి అతడు. అగ్ని స్తంభం నుండి ఆయనకు ఆయనే మార్చుకుని మానవుడయ్యాడు. తరువాత అందులో ఉండి ఆయనకు ఆయనే మార్చుకుని తిరిగి ఆత్మ అయ్యాడు. ఆయన నరులలో జీవించడు కొరకు దేవుడు నిజంగా ఏమయ్యున్నాడో ఆయన మానవుల్లో ఉండి పనిచేయుచున్నాడు. యేసుక్రీస్తు దేవుడు మనుషుల్లో ఉండి పనిచేయుట మానవునిలు. అదే ఆయన యేసుక్రీస్తు అయినాడు. అగ్నిస్తంభం నుండి ఆయన మారాడు. ఆ తర్వాత ఆయన లోపలికి వచ్చాడు. అది అరణ్యములో అడ్డుతేరా. అదే ఇస్రాయేల్ నుండి దేవుడు తాగుతున్నాడు. మోషే ఆయన శరీర రూపమును చూశాడు. అయితే వాస్తవంగా అన్ని సమయంలో కూడా ఈ అగ్నిస్తంభం వెనుకనే ఆయన మరుగైయున్నాడు. అది దేవుని యొద్ద నుండి వెడలిపోయిన లోగాస్. ఇక్కడ మనం చూస్తున్నాము, పెంతెకొస్తు మొదలుకుని దేవుడు మనుషుల నుండి పనిచేయటం లేదు. ఇప్పుడు మనుషుల ద్వారా పనిచేయుచున్నాడు. చూశారా, అప్పుడు ఆయన మనుషుల్లో పనిచేశాను. యేసు ఇప్పుడు మనుషుల ద్వారా పనిచేయుచుండెను. ఈ ఉద్దేశం కొరకు ఆయన ఏర్పరచుకున్న వారి ద్వారా దేవుడు మానవుని పోలికలో దేవుని పోలికను ఆయనే మార్చుకుని మానవ పోలిక ఆయన అయ్యాడు. ఆయన మూడు నామములు వచ్చాడు, ముగ్గురు కుమారుల నామములతో. ఆయన మనిషి కుమారుని నామం వచ్చాడు, దావీదు కుమారుడు, దేవుని కుమారుడు, ముగ్గురు కుమారుల నామములు. మొట్టమొదటిగా మనిషి కుమారుని నామమున వచ్చాడు. ఆయన ప్రవక్త ఉన్నాడు కనుక యెహోవాయే తనకు తానే ఎహెజ్కేలు ప్రవక్తలను, నరపుత్రుడా నీకేమి కనబడుచున్నది, మనిషి కుమారుడా నీకేమి కనబడుచున్నది. యేసు తనకు తానెన్నడు దేవుని కుమారుడని పిలుచుకోలేదు, మనిషి కుమారుడిగా తనకు తాను పిలుచుకున్నాడు. ఎందుకనగా లేఖనము విభేదించదు, లేఖనములలో ఏది కూడా విభేదించలేదు, విరిగిపోదు. ప్రతి ఒక్క వాక్యము కూడా అలాగే ఉండవలసి ఉన్నది. ఆ విధముగా నేను దాన్ని నమ్ముతున్నాను. అది ఆ విధముగా ఉండవలసి ఉన్నది. నేను నమ్మానని కాదు, అది వాక్యము కాబట్టి. ప్రారంభములో నీవు గమనిస్తే ఒక్క వాక్యము బైబిల్ గ్రంథములో పుట్ట ఒకటి, ఆది కన్న ఒకటి, సకల వ్యాధులు, సకల దుఃఖములు, సకల గుండె జబ్బులు మానవునికి సంభవించినవి ఏదైనాను అవి రావటానికి కారణమేదనగా ఒక్క వ్యక్తి ఒక్క వాక్యమును అనుమానించడం వలన ఇదంతా కలిగినది. అది బైబిల్ గ్రంథంలో మొదటిది. బైబిల్ గ్రంథంలోని చివరిలో ప్రకటన 22 ఆ ఒక్క దేవుడే చెప్పున్నాడు, దీనిలో నుండి ఒక్క మాటను తీసివేసినట్లయితే లేక దీనికి ఒక్క మాట కలిపినట్లయితే, చూసారా, అది వాక్యమై అంబడి వాక్యమై ఉండవలసి ఉన్నది. అది ఎలాగ ఉన్నదో అలాగూ. కాబట్టి చిన్న విషయం తీసుకుంటే, ఏ విధంగా స్త్రీలు వెంట్రుకలు కత్తిరించుకోవడం గురించి ఒకరు ఎప్పుడు నా మీదకి వచ్చినట్లుగా, నాకైతే అది ఆమె చేసినంత కాలము, ఆమె ఎంత భక్తిగా ఉన్నప్పటికీ, ఆమె ఎంత ఎరిగినప్పటికీ నాకు లెక్కలేదు. ఆమె ఇంకా తప్పునే చేస్తున్నది. ఆమె పుట్టి లంగాలు ఇలాంటి వస్త్రాలు ధరించితే ఆమె ఏది చేసినప్పటికీ, ఆమె ఎంతగా పడినప్పటికీ, ఆమె ఎంత బాగా బోధించినప్పటికీ నాకు లెక్కలేదు. ఆమె ఏమి చేయగలిగినప్పటికీ, ఎటువంటి జీవితం ఆమె జీవించినప్పటికీ, అది ఇంకా ఒక్క వాక్యమును విభేదించినదవుతున్నది. అవును, చూడు, అది ప్రతి ఒక్క మాటే ఉండవలసి ఉన్నది. ఒక్క పదము కాదు, ఒక్క వాక్యము, ఒక్క మాట. బైబిల్ గ్రంథానికి ఎటువంటి పరాయి అనువాదము లేదు. అది వాక్యం వెంబడి వాక్యమే ఉండవలసి ఉన్నది. అది ఎలాగ వ్రాయబడినదో అలాగున అది మనం తప్పక నమ్మవలసి ఉన్నది. నమ్మడం మాత్రమే కాదు, అందులో జీవించవలసి ఉన్నది. మనమందులో జీవించకపోతే, అలాగినట్లయితే మనమది నమ్మలేదు, కేవలం మనమది చేస్తున్నామని మాత్రమే చెప్తున్నాము. వెనక నేనేమని చెప్పాను అది ఆధారం చేసుకుని ఆ శిష్యులు దానిని వివరణ ఇవ్వలేకపోయారు. అయితే అది వారు నమ్మారు. ఎలాగైతేనేమి, వారి ఒప్పుకోలు వారు ఒప్పుకొని దానిలో జీవించారు. దానికి దూరంగా అందరూ వెళ్లిపోయినప్పుడు వారు దానితోనే నిలబడి దానిని నమ్మారు. వారు ఆ విధంగా మనం చేయే విధము, ఆ విధంగా నీవు తప్పక చేయవలసినది. ఎవరిది చేసినా అనవసరము, మనం అది నమ్మాము, తర్వాత దాని ప్రకారంగా నడిచాము. మీరది చేయనట్లయితే అలాగైతే నీవది నమ్మలేదు. ఇప్పుడు ఆయన ఎలాగ వచ్చాడో గమనించు. మనిషి కుమారుడుగా ఆయన రావలసి ఉండను, ఎందుకనగా ఆయన ఆ విధముగానే వచ్చునని పరిశుద్ధ లేఖనము తెలుపుతున్నది. దేవుడు వారి కొరకు ఒక ప్రవక్తను పుట్టించును అని. కనుక తనకు తాను దేవుని యొక్క కుమారుడని పిలుచుకుంటూ ఆయన రాలేడు. ఎందుచేతనగా అది ఆనాటి కాలము కాదు. ఆయన ప్రవచించుచున్న మనిషి కుమారుడు. జరగవలసినవి వారికి బయలుపరచుటకు, అవి నెరవేర్పగుటకు ఆయన ఏమై ఉన్నాడో పొలికై ఉండెను. ఆ తర్వాత భూమి పైన మనుష్య కుమారుడుగా ఉండేను. ఆయన ఎదుగు పరిగెత్తుకుంటున్న వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని సులోఫెనికయ స్త్రీ చెప్పినది చూడు, ఆయన తన తలను కూడా పైకెత్తి చూడలేదు. దావీదు కుమారుడా అని ఆయన పిలవటానికి ఆమెకు హక్కులు లేవు. ఆమెకు అనురాలు, నా కుమార్తె నన్ను భర్త అని పిలుచుకు ఎలాగూ హక్కులు లేవో అలాగూ, లేక నా భార్యకు కుమార్తె అని అనిపించుకుంటకు. అయినప్పటికీ ఆమె నా కుమార్తె, నా భార్యను, ఆమె సువార్తలో నా యొక్క కుమార్తె. అయితే భూ సంబంధముగా నన్ను తండ్రి అని పిలుచుటకు ఆమెకు హక్కులు లేవు. చూశారా, ఎప్పుడు గమనించు, ఆయన మీద ఈ అన్నిరాలికి దావీదు కుమారుడుగా హక్కులు లేవు. అయితే గుడ్డి భర్తలమయ్య చేశాడు. చూశారా, అతడు యూదుడు. ఆయన మనిషి కుమారుడుగా వచ్చాడు. ఈ విషయాలు, ఈ మాటలను నీవు తెలుసుకోవలసి ఉన్నది. మూడవ లాగుడప్పుడు ఆ సమయంలో హిత్తీ రేట్ని చూడు, మీకది జ్ఞాపకం ఉన్నదా? అన్నిటిలో కూడా ఆ స్త్రీ సరైన మాటను చెప్పినది. నీవు సరైన మాటను నీవు చెప్పవలసి ఉన్నది. సరైనది దేవుడితో. గమనించు, మొదట ఆయన ప్రవక్తగా వచ్చెను, ఆయన వారు సెలవు వేశారు. ఆయన స్వకీయులే ఆయన సెలవు వేశారు. ఆయన మనిషి కుమారుడిగా వచ్చెను, ఆ తర్వాత పరిశుద్ధాత్మ వచ్చెను, అప్పుడు ఆయన దేవుడి కుమారుడై వచ్చెను. దేవుడు ఒక ఆత్మ, ఆయన పరిశుద్ధాత్మ, దేవుని యొక్క కుమారుడు. సంఘ కలల గుండా దేవుని కుమారుడై ఆయన ఉండెను. ఇప్పుడు 1000 పాలనలో ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనంపై కూర్చుండును. ఆయన దావీదు కుమారుడయ్యుండును. ఆయన దావీదు కుమారుడు. జ్ఞాపించుకోండి, లౌకిక సంఘకాలంలో వారు ఆయన్ను బయట పెట్టారు, లేక వెలుపెట్టి ఉంచారు. లూకాలో ఆయన చెప్పి ఉన్నాడు, మిగతా దాన్ని నెరవేర్చడానికి ఆయన మనిషి కుమారుడుగా ప్రవక్తగా బయలుపరుచుకునేను. చూశారా, లేఖనములు గట్టిగా ముడిపెట్టబడినవి, ముడిపెట్టబడతవి. మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు, అదేంటి? అన్ని వేళల్లో కూడా అది ఒకే దేవుడు, కేవలము ఆయన పోలికను మార్చుకునుట. ఎన్మార్ఫే, ఆయన దాన్ని అలా మార్చాడు. అది ఆయనకు గంభీరమైన నాటకము. అందులో ఆయన పాత్ర ధరిస్తున్నాడు, లేక నటిస్తున్నాడు. ఆయన మనిషి కుమారుడుగా వచ్చాడు. ప్రవక్త, ఖచ్చితంగా అలాగే జరిగినది. చిట్ట చివరకు ఆయన ఆ బావి యొద్ద తన పాపమంతటితోనున్నటువంటి ఆ చిన్న స్త్రీ, ఆమె ఆయన గుర్తించినది. ఆమె అన్నది, క్రీస్తునబడు మెస్సయ్య వచ్చునని మేమెరుగుదాం. అది చేయనది ఆయనే. చూశారా, ఆమె గుర్తించింది. ఎందుకంటే ఆమె ముందుగా నిర్ణయించబడి ఉండెను, నిర్ణయించబడిన విత్తనమై ఉన్నది. మిగతా వారు అది గుర్తించలేకపోయారు. గుర్తించుటకు వారు ఏమీ లేదు. ఆరంభం నుండి వారు పాపములో ఉన్నారు. ఆయన కార్యములు, ఆయన రూపమును ఆయన మార్చుకును. ఆ తర్వాత ఆయన దేవుని కుమారుడుగా వచ్చెను. దిద్దుబాటు కర్తల కాలమునకై వెస్లీ, లూథర్ తదితర దిగిపోయే వరకు. తరువాత వారు దాన్ని ఇస్రాయేలుగా చేసిన రీతిగా దాన్ని ఎంతగానో మూటలు కట్టారు. ఎంతవరకనగా కడవర దినాల్లో పెంతికొస్తు కాలముతో కాలములో పరిశుద్ధాత్మగా ఆయన ఒప్పించగా వారు దాన్ని తిరస్కరించారు. ఇస్రాయేలు చేసిన దాన్ని వీరు చేశారు. ఆయన ఇప్పుడేమి చేయను? ఒక మనిషి కుమారుడిగా తిరిగి వచ్చుట. తరువాత అందులో నుండి దావీదు కుమారుడు, ఎంత సమీపంగా మనమున్నామో చూడండి, మనిషి కుమారుడు, దావీదు కుమారుడు, దేవుని కుమారుడు. మలాకి 4 ప్రకారంగా, ఈ ఘడికి సంబంధించిన ప్రవచన కాల ప్రకారంగా, కడవర దినాల్లో మనిషి కుమారుడుగా ఆయన బయలుపరుచుకున్నాడు. సంఘములతో ఇక సంప్రదింపులు లేవు. ఆయనను వారు బయటకు పెట్టారు. బయటయుండి తలుపు తట్టుచున్నాడు. అందులో కొందరు ముందుగా నిర్ణయించబడిన విత్తనం ఉన్నారు. ఇంకా ఆయన వారి యొద్దకు చేరవలసి ఉన్నది. మానవులలో దేవుడు ఆయనకు ఆయనే ఖాళీ చేసుకున్నాడు. యోవేలు 2:28 మనము చూస్తున్నాము, కడవర దినములో నా ఆత్మను కృమ్మరించెదను అని ఆయన చెప్పాడు. ఆ మాటను మీరు గమనిస్తే గ్రీక్ మాట, అది పొరపాటు కావచ్చునేమో. అయితే నేను ఎరిగినది, మీరు ఈ మాటలు కనిపెట్టవలసి ఉన్నది. ఆంగ్లము అది కొన్నిసార్లు 2 అర్థాలను కలిగి ఉంటున్నది. దేవుడు చిన్న జీవోడు, అది మనము చెప్పుకున్నట్లుగా దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆది కాండం 1, అది ఇప్పుడు బైబిల్ గ్రంథంలో అది ఇలాగ చెప్పబడుతున్నది. ఆది యందు ఎలోహీము, ఎలోహీం ఆంగ్లంలో ఇలాగ పిలువబడుతున్నది, దేవుడు అని. అయితే వాస్తవంగా ఎలోహీము కాదు. ఏదైనా దేవుడు కగలడు, కగలడు గాడ్ అను మాటకు. లేవు, ఒక చిన్న విగ్రహాన్ని ఒక దేవుడు చేయగలవు. పియానోను దేవుడుగా చేయగలవు. దేన్నైనా ఒక దేవుడుగా నీవు చేయగలవు. అయితే ఎలోహీం అను మాట అది అవిధము కాదు, దాని అర్థం తనకు తానే ఉన్నవాడు అని. చూసారా, ఆ పియానో తనకు తానుగా ఉన్నది కాదు, ఏది కూడా తనకు తానుగా ఉండేది కాదు, ఏది లేదు. కాబట్టి ఎలోహీం అను మాటకు అర్థం అన్ని వేళలో ఉండిన వాడు అని అర్థం. ఏదైనా దేవుడిని భావం చుచ్చున్నది, చూసారా మాటల్లోని వ్యత్యాసం. ఆయన తనకు తాను ఖాళీ చేసుకున్నాడు లేక పోసుకున్నాడు అని అది చెప్పబడుతున్నప్పుడు దాన్ని మనం ఎలాగో ఆలోచిస్తాం. ఆయన వాంతి చేసుకున్నాడు, ఖాళీ అయిపోయాడు, పోయబడినాడు అను ఆంగ్లపు మాట చెప్పబడినప్పుడు చూడండి, ఆయన నుండి వేరే పోయినది, ఆయనలో నుండి ఒకటి బయటకు వెళ్లిపోయాను. అయితే గ్రీక్ లోని కెనోస్ అన్న మాటకు అర్థం ఆయన వాంతి చేసుకున్నాడని అర్థం కాదు, లేక ఆయన ముంచేయి వెళ్లిపోయాను, లేక ఆయన కన్ను వెళ్లిపోయాను, ఊడిపోయాను. మరో వ్యక్తి అది తినగా ఆయనను ఆయనే మార్చుకున్నాడు, ఆయనకు ఆయనే పొసుకొనెను. ఆమేన్. మరొక ముసుకులోకి, మరొక పొలికలోకి, ఆయనలో నుండి మరో వ్యక్తి బయటకు వెళ్లిపోయి పరిశుద్ధాత్మగా పిలువబడలేదు. అయితే అది ఆయనే. మీకు అర్థమైందా? ఆయనకు ఆయనే ఆయనను హృదయంలోకి కృంభరించుకున్నాడు. మీలోనున్న క్రీస్తు దేవుడు ఆయన్ను ఆయనే మానవులలో విశ్వాసంలో కృంభరించుకున్నాడని ఆలోచించేట ఎంత అద్భుతకరమైన విషయం, ఎంతటి మనోహరమైనది. కృంభరించుకునుట, ఆ విధముగా చేయటం అనేది ఆయన యొక్క నాటకంలోని ఒక భాగము. దేవుడు ఆ నిండుతనమునంతా, సమస్త దైవత్వమునంతా యేసు క్రీస్తును ఈ వ్యక్తిలో ఉంచెను. ఆయన దేవుడు, దేవుడు మాత్రమే. ఒక మూడో వ్యక్తి కాదు, లేక ఒక రెండవ వ్యక్తి కాదు, లేక ఒక మూడో వ్యక్తి కాదు. అయితే వ్యక్తి దేవుడు మానవ మాంసముతో ముసుగు వేసుకున్నాడు. మొదటి తిమోతి 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన బర్మము గొప్పతయ్యున్నది. ఎందుకనగా జీవోడి బైబిల్ గ్రంథములో ఎవరేను దాని వివరణను పరిశీలించవచ్చును. మూలములో అది ఈ విధముగా వివరణ ఇవ్వబడినది. ఎలోహీం అనేది ఈ విధముగా చెప్పబడినది. మూలములో ఎలోహీం అనున్నది చూసారా. ఎలోహీము నిరాక్షేపముగా ఎలోహీమును గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఎలోహీము సస్యలుడుగా ప్రత్యక్షుడయ్యను. మనమాయనను తాకితిమి. ఎలోహీం మానవ మాంసములో ముసుగువేయబడిను. సకల శూన్యతను, కాలమును కప్పియున్న మహాగ్రుడైన యెహోవా మానవుడయ్యను. మనమాయనను తోకి చుచితమి. ఎలోహీం ఆది ఎందు ఎలోహీముండెను. ఎలోహీము మానవుడాయను, మన మధ్య నివసించను. ఏంటి ఇదే ఆయన మార్గము, నాటకం యొక్క భాగములు. ఆ విధముగా ఆయన నటించవలసి ఉన్నది. ఆయన మనకు బయలుపరుచుకున్న విధము ఒక వ్యత్యాసకరమైన వ్యక్తిగా ఉండును. మనము మర్త్యులము, ఆయనకది తెలుసు. మనం మర్త్యులుగానే గ్రహము చేసుకుంటాము, మనం మర్త్యులుగానే తెలుసుకుంటాము. మన ఇంద్రియాలు మనకు తెలిపిన దాన్ని బట్టి మనము తెలుసుకుంటాము, మిగతా అది మనము విశ్వాసాన్ని బట్టి నమ్మవలసి ఉన్నది. దేవుడు ఉన్నాడని మనం చెప్పవలసి ఉన్నది. ఆయన్ని మనము చూచినప్పటికీ చూడకున్నప్పటికీ ఎలాగైనా మనం అది నమ్ముతున్నాము. చూసారా, అక్కడ ఉన్నా లేకున్నా మనం ఇంకా అది నమ్ముతున్నాము. ఎందుకనగా దేవుడు అది చెప్పాడు కాబట్టి. అబ్రహాం వలె ఆ కుమారుని చూడకపోయినప్పటికీ గుర్తులు లేవు, శారాకు గర్భము రాలేదు, ఎలా నెల తప్పుట ఏమీ లేదు ఆమెకు. అయినప్పటికీ దేవుడు అది చెప్పాడు. ఎలాంటి నిరీక్షణలు లేవు. ఆమె గర్భం మృతదిల్లమైపోయినది. అతనిలో ఉన్న ప్రాణం, అతని జీవనాధారం ఎండిపోయినది. ఆమెలో ఉన్న జీవం ఎండిపోయినది. అయినను అవిశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని సందేహింపక దేవుడు చెప్పిన ఏదైనాను ఆయన చేయడానికి సమర్థుని ఎదిగి బలము పొంది స్తుతించను. ఆ వాక్యమును మనం నమ్మవలసిన విధము అదే. అది ఏ విధముగా జరగనున్నది నాకు తెలియదు. అది ఆ విధంగా ఉండబోతున్నది. అది అంతటితో అయిపోతున్నది. ఏ ఘనుడైనా అగ్గుపించని వ్యక్తి ఎవరు? అబ్రహాము దర్శనంలో చూచిన ఈయన ఎవరు? ఆఖరికి కుమారుడు రాకముందు ఈయన శరీరధారి అయినాడు. మానవుని రూపంలో దేవుడే అబ్రహాము వద్దకు వచ్చాడు. అంతే కాలంలో ప్రత్యక్షపరచబడిను. ఒకసారి చిన్న వెలుగులో అతడు ఆయన చూశాడు, ఆయన దర్శనంలో చూశాడు, ఆయన స్వరమును అతడు విన్నాడు. అనేకమైన ప్రత్యక్షతలు. అయితే వాగ్దానపు కుమారుడు కొంచెం ముందుగా ఆయన మనిషి రూపమున ఆయన చూశాడు, ఆయనతో మాట్లాడాడు, ఆయనకు ఆహ్వానం పెట్టి నీళ్లు ఇచ్చాడు. చూశారా, దేవుడు తనకు తాను మానవ శరీరంతో ముసుగు వేసుకున్నాడు. ఆయన పద్ధతి యొక్క భాగము ఇది, ఆయనకు ఆయనే మనకు బయలుపరుచుకున్న విధము ఇది. నిరంతరముండు ఆయన వాక్యమును దేవుడు యెహోవా శరీరధారి యొక్క ప్రత్యక్షపరచుకున్న విధము ఇది. పరిశుద్ధ యోహాను 1లో వలె ఆది ఇందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆది ఇందు ఎలోహిము ఉండెను, ఎలోహిము వాక్యమయ్యను, వాక్యము ఎలోహిమయ్యుండెను, వాక్యము ఎలోహిముగా మారెను. చూశారా, అది ఒకే విషయం, కేవలము తెరవబడుట గుణ లక్షణముల వలె. చూశారా, అది దేవునిలో ఉండెను. ఒక గుణ లక్షణము నీ యొక్క తలంపై ఉంటున్నది. ఆది ఎందు నిత్యునకు దేవుడు, ఆయన దేవుడు కూడా కలేదు, ఆయన నిత్యునకు వాడు, ఆయన దేవుడు కూడా కలేదు. దేవుడు ఒక ఆరాధన వస్తువు లేక అలాంటిది. చూసారా, కాబట్టి ఆయన అది కూడా కలేదు, ఆయన ఎలోహీము నిత్యునకు వాడు. అయితే ఆయనలో తలంపులు ఉండేను, ఆయన వస్తు రూపకము కావాలని అనుకున్నాడు. ఆయన ఏమి చేశాడు? అప్పుడు ఆయన ఒక మాట మాట్లాడాడు, వాక్యము వస్తు రూపకము దాల్చినది. అదే సంపూర్ణమైన చిత్రపటము ఆది కాండమును ప్రకటన వరకు ఏ తప్పిదము లేదు. అది ఎలోహీము వస్తు రూపముట, తద్వారా ఆయన స్పర్శించబడుటకు భావన కలిగి ఉండుటకు ఏళ్ళ పాలనలో ఎలోహీము సింహాసనపై కూర్చుండును. చూశారా, అవునది నిజం. తన చుట్టూ తన పౌరులు ఉందరు. జగదుత్పత్తికి మునిపే ఆయన వారిని ముందుగా నిర్ణయించిన వారు వారు. ఒక మనుషుడు ఎనుపు పనివాడు గంటల శబ్దం నిర్ణయించినట్టుగా లేక కట్టినట్లుగా ఉంటున్నది. ప్రతి గంట కూడా మరొక దానికి వ్యత్యాసకరంగా మృగవలసి ఉంటున్నది. ఒకే సామాగ్రి అయితే కొద్దిగా ఎక్కువ ఇనుము, కొద్దిగా ఎక్కువ ఉక్కు, కొద్దిగా ఎక్కువగా ఇత్తడి ఠెంగుమన శబ్దం రావటానికి. ఆ విధముగా దేవుడు చేశాడు. ఆయన ఈ ఒక్కదాని ఆ ఒక్కదానిలో కలిపాడు. దీనికి దానిని, దీనికి దానిని, చివరికి ఆయన ఏమి ఆశపడ్డాడో అది ఖచ్చితంగా వచ్చే వరకు చేశాడు. ఆ విధముగా ఆయన రగలిగాడు. ప్రవక్తల గుండా దేవుడు తనకు తాను అగ్నిస్తంభములో నుండి ఆయన బయలుపరుచుకున్నాడు. ఆ తర్వాత దేవుని కుమారులోనికి, అది ఆయనే దేవుడై ఉండెను. చూశారా, ఒకే దేవుడు లేక అదే దేవుడు పరిపూర్ణతల నుండి పరిపూర్ణతలోకి, మహిమలో నుండి మహిమకు ఖచ్చితంగా ఆయన బయటికి వచ్చెను. ఆ విధముగా సంఘం వెళ్తుంది. గమనించు, యుగములలో అదే పద్ధతి. ఆయన యొక్క ప్రవక్తల ద్వారా ఆయన బయలుపరుచుకున్నాడు. వారు ఖచ్చితంగా ప్రవక్తలు కాదు, వారు దేవుళ్ళు. ఆయనేది చెప్పాడు, ఎందుకనగా వారు మాట్లాడినది దేవుని యొక్క మాట. దేవుడు ముసుగు వేసుకున్న శరీరం వారు, వారు దేవుళ్ళు. యేసే స్వయంగా చెప్పాడు, మీ స్వంత ధర్మశాస్త్రమే ప్రభు వాక్యం ఎవరికి వచ్చునో వారు దేవుళ్ళని తెలుపుతుండగా నేను దేవుడి కుమారునని చెప్పినందుకు మీరు నన్నెందుకు గద్దిస్తారు? చూశారా, కనుక ఒక ప్రవక్తగా పిలువబడే యొక్క మనిషిలో దేవుడు రూపుదాల్చుకున్నాడు. చూశారా, ప్రభు వాక్యము ఈ మనిషి యొద్దకు వచ్చెను, కనుక అది ప్రవక్త కాదు, ప్రవక్త మరుగైయుండెను. అయితే వాక్యము దేవుడై ఉండెను. ఆ మనిషిని మాట ఆ విధంగా ప్రవర్తించదు. చూశారా, నా భావమేదో, అది ఆ విధముగా నడవదు. అయితే సంభావనీయముగా అది దేవుడే. చూస్తున్నారా, ఆయన మానవ రూపంలో ఉన్న దేవుని యొక్క వాక్యము ఒక మనిషిగా పిలువబడుతున్నాడు. గమనించు, ఆయన ఏనాడు కూడా తన స్వభావాన్ని మార్చుకోలేదు, కేవలము ఆయన రూపమును మాత్రమే. హెబ్రీ 13 తెలుపుతున్నది, ఆయన నిన్న నేడు యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన స్వభావాన్ని మార్చుకోలేదు. ఆయన ఎల్లప్పుడూ కూడా యుగ యుగముల అన్నిటిలో కూడా ఆ ప్రవక్తే. ఒకే వస్తువు, వాక్యము, 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 వాక్యము. చూశారా, ఆయన స్వభావాన్ని ఆయన మార్చుకోలేడు, అయితే ఆయన రూపమును మార్చుకున్నాడు. హెబ్రీ 13 తెలుపుతున్నది, ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. ఆయన కేవలము ఆయన ముసుగును మార్చుకున్నాడు. నాకు బిడ్డ పుట్టిన తర్వాత నేను భర్త నుండి నేను మారినట్లుగా, అప్పుడు నేను తండ్రిని, నా మనుమడు పుట్టిన తర్వాత నేను తాతను. చూశారా, అయితే నేను మారలేదు, అది ఇంకా నేనే అవుతాను. చూశారా, అది దేవుడు, అది కేవలము నేను. చూశారా, అది కేవలము నీ రూపమును లేక పోలికను మార్చుకునుట. చూశారా, గమనించు, యవ్వన వయసు నుండి మధ్య వయస్కునిగా తర్వాత వృద్ధునిగా వృద్ధునిగా ప్రకృతి దాన్ని మారుస్తున్నది. అక్కడే నీవున్నావు. గమనించు, నీవు కేవలము నీ రూపమును పోలికను మారుస్తుంది. ఇక్కడ నిలబడి ఉన్న 16 సంవత్సరాల ఒక చిన్నవాడిని అతడు ఒక తాతయ్యని నీవు చెప్పలేవు. అతడి కొలేడు, అతని రూపము మారవలసి ఉన్నది. కొన్ని సంవత్సరాలు అది మారుస్తుంది, అటు తర్వాత అతడు తాతగా మారుతాడు. నా భావం మీద గ్రహించారా? అయితే అన్ని సమయంలో కూడా అతడు ఒకే ఒక వ్యక్తి, అన్ని సమయాలలో దేవుడు ఒకే ఒక వ్యక్తి. ఈ విధముగా ఆయన ప్రజలకు తను తాను బయలుపరుచుకుంటాడు. ఇది చేస్తూ గమనించు, అగ్నిస్తంభం యొక్క కాలము ద్వారా ఆయన ప్రజలకు ఆయన బయలుపరుచుకున్నాడు. యేసు యొక్క కాలంలో ఆయన ప్రజలకు ఆయన బయలుపరుచుకున్నాడు. పరిశుద్ధాత్మక కాలంలో ఒక దేవుని కుమారుడుగా, దావీదు కుమారుడుగా ఆ విధముగా ఆయన ప్రజలకు ఆయన అన్ని వేళల్లో బయలుపరుచుకుంటాడు. ఒకదాని వెనుక ఆయన మరుగై ఉన్నాడు. గమనించు, ప్రతి కాలంలో అదే విధముగా అదే స్వభావంతో ఉంటాడు. సిలువలో విమోచన కార్యక్రమం చేతికొరకై యేసులో దేవుడు ముసుగు వేసుకున్నాడు. ఒక ఆత్మగా దేవుడు చనిపోలేడు. ఆయన నిచ్చుడుగువాడు. అయితే ఆయన యొక్క ముసుగు ధరించి మరణపు పాత్రను నిర్వర్తించవలసి ఉండెను. ఆయన చనిపోయాడు. అయితే ఆయన దేవుని రూపంలో ఆయన దాన్ని చేయలేడు. కుమారుని రూపంలో అది ఆయన చేయవలసి ఉండెను. భూమిపైన ఒక మనిషి కుమారుడై ఉండి చేయవలసి ఉండెను. చూశారా, ఆయన కుమారుని రూపము తలచవలసి వచ్చెను. ఆ తర్వాత ఆయన పెంతెకొస్తున ఆయన తిరిగి వచ్చినప్పుడు తిరిగి ఆయన దేవుని కుమారుడై ఉండెను. నా భావం మీద గ్రహించారా? తలంపును గ్రహము చేసుకున్నారా? ఆయన మానవ శరీరముతో రావలసి ఉండేది. ఏ విధమైన లైంగిక కోరిక వలన కాదు, ఎందుకనగా అది తిరిగి సర్ప సంతానం యొక్క మన వివరణను రుజువు చేస్తున్నది. చూశారా, లైంగికము ఖచ్చితంగా లైంగికము, యాపిల్ కాదు, లైంగికమైనది. అవునది వాస్తవం, అది అలాగే ఉండవలసి ఉన్నది. ఇక్కడ గమనించు, అక్కడ పూర్వమునున్న ప్రవక్తలను చూడు. అయితే ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడు కావలసి ఉండెను. చూశారా, అది చేతి కొరకై ఆయన కన్య వలన జన్మించవలసి ఉండెను. ఆయన కన్య వలన పుట్టవలసి ఉండెను. శాపమును తీసివేయడం కొరకై విష పరిహారకు ఔషధము. నా భావం మీద అర్థం చేసుకున్నారా? కాబట్టి అది లైంగికము కావలసి ఉన్నది. ఆయన సొంత రాకడ ద్వారానే ఆయన దాన్ని రుజువు చేశాడు. ఆయన లైంగిక అపేక్షతో రాలేదు. ఆయన అయితే కన్య వలన పుట్టి ఉండెను. సిలువ యుద్ధ దేవునిలో ఆయన నటిస్తున్న నాటకంలో విమోచన కార్యక్రమం స్వీకరించుటకై యెహోవా నుండి యేసులోనికి ఆయన ముసుగును ఆయన మార్చుకునేను. గ్రీకులో ఆయన చూడాలని ఆశపడ్డారు. యోహాను 12:20లో అయ్యలారా, మేము యేసును చూడగొరుచున్నాము అని నేను చెప్పినది మీలో అనేకులు వినియుంటారు. అది మీరు గమనించారా? గ్రీకులు విద్వాంసులు, వారి గొప్పవారు. అంగారగడు కొండ మీద వారికి పౌలు బోధ చేసిన రీతిగా వారు దేవుని కొరకు బహు తృష్ణ కలిగిన వారు. వారు ప్రపంచాన్ని విజ్ఞాన శాస్త్రంలోనికి పాండిత్యంలోనికి నడిపించిన వారు. వీరి గొప్పవారు. అయితే వారు మిథ్యా శాస్త్రములను కళలలోను విశ్లేష కళ ఎందు నమ్మిక ఉంచి ఆరాధించేవారు. ఎవరైతే రోగులను స్వస్థపరిచి జరగనున్న విషయాలను ఖచ్చితంగా చెప్పగలిగినో ఆ మనిషిని గురించి వీరు ప్రేరేపించబడ్డారు. వారు ప్రేరేపించబడ్డారు కనుక ఆయన చూడటానికి వచ్చారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇది పోగొట్టుకోవద్దు. చూశారా, వారు వచ్చి ఫిలిప్ను అడిగారు. అతని బత్తిజవాడు, అయ్యా, మేము యేసును చూడగొరుచున్నాము. ఫిలిప్పు ఇంకా ఇతర శిష్యులు యేసును చూచుటకు యేసు యొద్దకు అతన్ని తీసుకుని వచ్చారు. ఆయన ఎవరినది వారు చూచుటకు వచ్చారు, మరి ఆయనను వారు చూడలేకపోయారు. యేసు వారితో అనిన మాటలు ఇప్పుడు గమనించు. వారు రూపాన్ని చూశారు. అయితే ఆయన ఆయన ఆలయంలో ఉన్నాడు. దేవుడు ఆయన ఆలయంలో ఉన్నాడు. మానవ శరీరంలో ఆయన ముసుగు వేసుకుని ఉన్నాడు. ఆయన చెప్పిన మాటలు గమనించండి. గోధుమ గింజ భూమిలో పడి, గమనించు, చచ్చిదేనే కాని అది ఒంటరిగానే ఉండును. చూశారా, ఒక ఘడియ వచ్చును, మనిషి కుమారుడు మహిమపరచబడి ఘడియ వచ్చును. చూశారా, ఆయన ఈ భూమిని విడిచి వెళ్లవలసి ఉన్నది. ఈ ఘడియ రాకపోతే నువ్వు ఎన్నడూ దాన్ని చూడలేవు. అవునా? ఇక్కడ వారు ఎందుకు యేసును చూడలేకపోయారు? ఆయన ముసుకుతో ఉన్నాడు. దేవుడు ముసుకులో ఉన్నాడు. గ్రీకులు దేవుడు కావాలని కోరారు. ఆయన ఇక్కడే ఉన్నాడు. అయితే ముసుగు ఉండడు చేత వారు ఆయన చూడలేకపోయారు. ఈ రోజు అదే విషయం. ముసుగుండా ముసుగుండు కారణం చేత వారు ఆయన చూడలేరు. అది వారి ముఖాన్ని. గ్రీకులు ముసుగు వేయబడి ఉన్నారు, లేక యేసు ఈ గ్రీకులకు ముసుగు వేసి ఉన్నాడు. గమనించు, ఆయన వారితో చెప్పాడు, ఈ గోధుమ గింజ భూమిలో పడకపోతే అది ఒంటిగానే ఉండును. వారు ఎందుకు ఆయన చూడలేకపోయారు అని వారు అర్థం చేసుకోలేకపోయారు. అది అక్కడ ఒక మనిషిని నిలబడి ఉన్నాడు. దేవుని చూచుటకు వారు వచ్చారు. వారు ఒక మనిషిని చూశారు. అవునా? వారు దేవుని చూడలేకపోయారు. ఎందుకు చేతనగా దేవుడు వారి ఎడల ముసుగు వేసుకున్నాడు. ఇప్పుడు ఇది మీ మనసులో ఉంచుకునండి. ఒక మనిషిలో దేవుడు ముసుగు వేసుకున్నాడు. దేవుడు తప్ప మరి ఏ మనిషిడు ఈ కార్యములు చేయలేడు, ఏ మానవుడు చేయలేడు. ఒక మానవుడే ఇక్కడ నిలబడి ఉన్నాడు. అయినప్పటికీ ఆయన ద్వారా దేవుని కార్యాలు జరుగుతున్నవే. అది ఎలాగ సాధ్యము? చూశారా, దేవుడు ముసుగు వేసుకుని ఉన్నాడని వారు అర్థం చేసుకోలేకపోయారు. మనిషిలో ఆయన ముసుగు వేసుకుని ఉన్నాడు. ఆయన ఏ విధముగా ముసుగు వేసుకుని ఉంటాడో అలాగూ. అయితే వారిడిలో ఆయన ముసుగు వేసుకున్నాడు. ఆయన మానవ రూపంలో ఉండెను. దేవుడు మానవ ఆలయంలో ఉండెను. నిజంగా జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కటిగానే ఉన్నాడు. చూసారా, దేవుడు ముసుగు వేసుకున్నాడు. లోకమీడల ఆయన ఆయనే దక్కున్నాడు. మానవులలో ముసుగు వేసుకున్నాడు. చూసారా, ఇక్కడ దేవుడున్నాడు. మేము ఆయనను చొలగొరుచున్నాము అని గ్రీకులు చెప్తున్నారు. యేసు చెప్పాడు, గోధుమ గింజ పడి చావవలను. నీ యొక్క అభిప్రాయాలన్నింటిలో నీవు చావాల్సి ఉన్నది. నీ యొక్క స్వంత తలంపుల నుండి నీవు బయటకు రావాల్సి ఉన్నది. ఆ శిష్యులు ఎలాగో అలాగే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తము త్రాగుట అనుదాన్ని గుర్చి వారు వివరణ ఇవ్వలేకపోయారు. చూసారా, ఆ విషయాల్లో వారు చనిపోయారు. వారు సిద్ధాంతానికి చనిపోయారు. వారు క్రీస్తులో చనిపోయారు. అది ఏమైనప్పటికీ ఆయన ఎంతగా ఓడించినట్లుగా అది కనిపించినప్పటికీ ఎలాగైనప్పటికీ దానినే వారు నమ్మియున్నారు. అవునా, ఆ మనుషుల్లో వారు చూడగలిగారు. తిని త్రాగి నిద్రించి చేపలు పట్టి ప్రతిదీ చేసి ఇక్కడే భూమిపైన జన్మెత్తి వారితో నడిచి వారితో మాట్లాడి మిగతా వారి వలె వస్త్రాలు ధరించిన ఒక మనిషిని వారు చూడగలిగారు. అయితే ఆయన దేవుడు కనుక గ్రీకులు ఆయన చూడలేకపోయారు. ఒక మానవుల్లో ఉండి వారికి ఆయన మరుగు చేసుకున్నాడు. వారి ఎల్లా ఆయన చెప్పిన మాటని గమనించు. ఈ గోధుమ గింజ భూమిలో పడినట్లయితే మానవుల రూపంలో దేవుడు ముసుగు వేసుకున్నాడు. వారి యొక్క దృష్టికి ఆయన దక్కున్నాడు. వారు కేవలం మనుషులు మాత్రమే చూడగలిగారు. అయితే ఆ ముందుగా నిర్ణయించబడిన వారైతే దేవుని చూశారు. ఒకరు మనిషిని చూశారు, ఒకరు దేవుని చూశారు. గమనించారా, వారు ఇద్దరికి కూడా అది దేవుడు నరులలో ముసుగు వేసుకున్నాడు. అయితే నీవు దేవుని చూడవో, అందులో నీ విశ్వాసం దేనిని చూడవో, అందులో నీ విశ్వాసము నీవు అది నమ్ముతావు. ఎలాగైనా దేవుడు మానవులలో ముసుగు వేసుకున్నాడు. ఆయన ఆ శరీరంలో ఉండెను. ఆ శరీరం ఆయన యొక్క ముసుగు చేర్చబడినది. చూశారా, దేవుడు ప్రత్యక్ష పడ్డకు పాత నిబంధనలో దేవుడు ఆయన కరుణాపీఠము మీద ఉన్నప్పుడు దేవుడు మరుగయ్యుండెను. కరుణాపీఠమైనప్పుడు అడ్డు తెర ద్వారా పాత నిబంధనలో దేవుడు ఆయన ఆలయంలో ఉండెను. అయితే ప్రజలు వచ్చి ఈ విధముగా ఆరాధన చేయుదురు. అయితే జ్ఞాపకముచ్చుకునండి, ఒక అడ్డు తెర ఉండెను. ఆమేన్. అది దేవుని మరుగు చేస్తున్నది. అక్కడ దేవుడున్నాడని వారికి తెలుసును. వారు ఆయన చూడలేరు. ఆ అగ్నిస్తంభము అక్కడే ఎప్పుడు కనబడదు. మీరు గమనించారా, లేఖనాల్లో ఏ ఒక్కసారి కూడా ఆ అడ్డుతెర వెనుకకు అగ్నిస్తంభం వెళ్లిపోయిన తర్వాత అది మరలా ఎన్నడూ కనిపించదు. యేసుక్రీస్తు వచ్చు వరకు దేవుడు ముసుగు వేయబడెను. ఆయన భూమి మీద ఉన్నప్పుడు నేను దేవుని యొద్దు నుండి వచ్చిన్నాను, నేను దేవుని యొద్దకు వెళ్ళదును అని ఆయన చెప్పాడు. ఆ తర్వాత పౌలు అతను దమస్కు మార్గం వెళ్తున్నప్పుడు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత తిరిగి అగ్నిస్తంభం అక్కడే ఉన్నది. అది ఏమైండెను? తెర వెనుక ఆవలా. దేవునికి మహిమ కలుగును కాక ఆయన అడ్డు తెరకు వెనక ఉండెను. దేని వెనుక ఆయన ఉండెను? చర్మపు తెర. చూశారా, సముద్రపు వత్సల తోళ్లు తెర వెనకాల. సిలువు వేయబడిన దినమున ఆ తెర చినిగినప్పుడు, సిలువు వేయబడిన దినమున ఆయన చుట్టుకున్న తెర చినిగి సంపూర్ణ కరుణాపీఠం బయటికి కనిపించను. పాపులమైన చెడ్డవారమైన మన మీద, మనలాంటి వారి మీద దేవునికి ఏ విధంగా కనికరము కలిగినో యూదులకు అర్థం కాలేకపోయినది. అయితే కనికరమును ప్రసాదించుచున్న ఈయనను వారు చూడలేకపోయేది. ఎందుకనగా ఆయన మరుగైయుండెను. కరుణాపీఠం వెనుక ఆయన ఉండెను. లోపల సముద్ర వత్సపు తోళ్లు క్రిందకు వేలాడుతూ ఆయన కప్పి ఉండెను. ఓ తెర వెనుకకు ఎవరైనా నడిచి వెళితే అది అకస్మాత్తు మరణమవుతున్నది. ఆమేన్. ఓ, ఒక్క నిమిషంలో మనం ఒక పాఠమును పొందుకోబోతున్నాము. చూస్తున్నారా, మీరు పొందుకుంటారు. ఓ చర్మం వెనుకకు వెళ్ళినట్లయితే చెట్టు చివరికి యాజకుని కుమారులు ఒక్కసారి చేయటకు ప్రయత్నించారు, చనిపోయారు. ఓ తెర వెనుకకు వెళ్లకు. ఎందుకని? అంతవరకు ఎటువంటి విమోచన లేదు. అందులో అది బలమైనది. అది కేవలము సాధ్యత అయినది. ఏదైనా సాధ్యత అయినట్లయితే అది ఇంకా వస్తువైనది కాదు. చూసారా, అది కేవలము సాధ్యత అయినది. పాపము కప్పుబడినది, చెల్లించబడినది కాదు. చెల్లించబడినది అనగా విడాకులిచ్చి విడిచిపెట్టినది అని అర్థం. కనుక గొర్రెల యొక్క కోడెలి మేకల యొక్క రక్తము అది చేయలేకపోయినది. అందుకని యెహోవా తెర వెనుక మరుగైయుండెను. ఎక్కడైతే ఆయన మరుగైయుండెను, ఆ తెర వెనుకకు ప్రవేశించినట్లయితే ఎవరైనా ప్రవేశించుటకు ప్రయత్నిస్తే మనుషుడు పడి చనిపోతాడు. పెంతికోస్తు మొదలు సిలువ మరణం మొదలుకొని ఎప్పుడైతే పై నుండి క్రిందకు తెర చిరిగినదో, ముసుగు వేయబడి ఉండిన ఓ దేవుడు యేసు ఆయన కల్వరిలో చనిపోయినప్పుడు దేవుడు అగ్నిని మెరుపులను పంపించాడు. పై నుండి క్రింది వరకు ఆ తెరను చించివేశాడు. ఆ సంపూర్ణ కరుణాపీతం బాహుటంగా కనిపించింది. అయితే వారు దాన్ని చూడలేంతగా గుడ్డివారే పోయారు. మోషేను గురించి చెప్తూ పౌలు చెప్తున్నాడు, మోషేను గురించి చదువునప్పుడెల్లా ఆ ముసుగు ఇంకా వారి హృదయములపై ఉండెను అని. ఓ సహోదరుడా సహోదరి, అదే యూదులు చేసినది. తెర చినిగినప్పుడు, సిలువలో వేలాడుచున్నప్పుడు దేవుడు బహుటంగా అది చూయించాడు, ఆయన బహుటంగా కనిపించాడు. అయితే వారు దాన్ని చూడలేకపోయారు. అన్ని జనులు అలాంటి దాన్ని చేయుట సాధ్యపడదా? ఓ దేవా, దేవుని కుమారుని గురించిన సంఘ కాలములు వారికి ఉండగా, అయితే ఇప్పుడు ఈ సంఘ శాఖలు తదితరమైన ముసుగు, పెంతికొస్తూ మొదలుకొని మనకున్న పారంపర్య ఆచారాల ముసుగు, సంఘం యొక్క ఆచారములు చిరిగిపోగా, అద్భుత కార్యములు చెరుగు దినములు మొదలైనవి గతించిపోయినవి అని చెప్పేవి గతించిపోగా దాన్ని బహుటంగా తీసుకుని వచ్చాడు. అయితే వారు దానిని మరలా సెలవు వేటుకు సంసిద్ధపడ్డారు. ఖచ్చితంగా అలాగే బస్సుకు తీయబడిన దేవుడు విషదంగా కనిపించాడు. ఆయన అక్కడే నిలబడినట వారు చూడవలసి ఉన్నది. ఇంకా ఆయన ఎంతో సామాన్యంగా ఉన్నాడు. ఆయన సాధారణమైన మనుషుడు. వారది చూడలేకున్నారు. చూశారా, అక్కడ ఒక మనుషుడు నిలబడి ఉన్నాడు. వారంటారు, భలే ఇతడు ఏ పాఠశాల నుండి వచ్చాడు అతడు? అయితే జ్ఞాపకముచ్చుకో, ఈట ఆయన శరీరంలో గుచ్చబడగనే ఆ ఆత్మ ఆయన విడిచి వెళ్లిను. బలి అర్పణల కుప్పలు ప్రక్కకు తిరిగెను. మెరుపులు ఆలయమునంతా తోకివేసి తెరను చించివేసెను. ఏంటది? అక్కడే వారి యొక్క దేవుడు కల్వరిలో వేలాడుతూ ఉన్నాడు. వారసలు దాన్ని చూడలేకపోయారు. బహుటంగా ఆయన బయటకు తీసుకురాబడిను, అయినా వారింకా దాన్ని చూడరు. వారు అంధులైపోయారు. దేవుడు మానవునిలో ముసుగు వేసుకున్నాడు, మీకు జ్ఞాపకమున్నదా? ఆ తర్వాత ఆయన పౌలు యొద్దకు తిరిగి వచ్చను, చెరసాల్లో ఉన్న పేతురు యొద్దకు వచ్చను, ఒక అగ్ని స్తంభముగా, అది జ్ఞాపకముందా? అయితే ఈ అంత్య దినములో ఆయన తిరిగి రావలసి ఉన్నది. మనుష్య కుమారుని ప్రత్యక్షపరచుటకు తిరిగి అగ్ని స్తంభము రావలసి ఉన్నది. గమనిస్తున్నారా? వాక్యమును వెలుగును చూయించుటకు ఆచారంలో తురుపు పెట్టబడుతున్నవి. దానిని ఏది ఇబ్బంది కలుగు చేయలేదు. అది ఎలాగైనా జరుగుతుంది. దేవుడు ఆ సంఘ శాఖలను ఆచారాలను చెప్పివేస్తాడు. దాన్ని ఎలాంటి ఆత్మతో ఆయన చేయను. పురపదంగా ఆయన ఎలాగూ చేశాడో అలా చేస్తాడు. ఏలియా దినాల్లో ఆయన ఏమి చేశాడో చూడు. యోహాను దినాల్లో ఆయన ఏమి చేశాడో చూడు. అబ్రహాము తండ్రిని మీలో మీరు తలంచవద్దు. ఎందుకనగా దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టించగలడు. చూశారా, నేను దానికి చెంది ఉన్నాను, దీనికి చెంది ఉన్నాను, తలంచవద్దు. చూశారా, దేవుడు ముసుగును చించుతున్నాడు. చూశారా, ఆయన ఎవరైనది చూయించుడు కొరకు. అవును, ఇప్పుడు ఇక్కడ చిరిగిన ముసుగును గమనించండి. ఒకప్పుడు ఆ అడ్డు తెరగుండా ఒక మనుషుడు నడిచి వెళ్ళినట్లయితే అది తక్షణమే మరణమవుతున్నది. ఇప్పుడు అందులోకి వెళ్ళకపోతే మరణమవుతుంది. ఆమేన్. పారంపర్య ఆచారమైన ముసుగును నీవు పగలగొట్టకపోతే దేవుని ఆయన శక్తిని చూచుడు కొరకై సంఘశాఖ గోడను నీవు పగలగొట్టకపోతే అది మరణమవుతుంది. ఒకప్పుడు లోపలికి వెళ్ళినట్లయితే మరణం, ఇప్పుడు బయట ఉంటే మరణం. సంపూర్ణంగా కరుణాపీఠం బహుటంగా కనిపిస్తుంది. ఎవరైనా అది చూడవచ్చు. తెర చిరిగినది. దేవునికి మహిమ కలుగును కాక సమస్త కరుణాపీఠము బహుటంగా కనిపిస్తున్నది. మలినమైన మనలాంటి పాపుల మీద దేవునికి కనికరము ఎలాగు కలిగను? ఆయన తనను మరుగు చేసుకునుట అది మరుమై ఉండెను. అది ఎంతో బహుటంగా, లేక ఆయన వాక్యం వల్ల బయలుపరచబడి సంపూర్ణంగా కనిపిస్తున్నది. అది ఎల్లప్పుడు వాక్యమే, ఎల్లప్పుడు కూడా అదే దేవుడు. దాన్ని తెరచున్నది వాక్యమే. యేసు చనిపోయిన ఆ దినమున దేవుని వాక్యమును ఆ ప్రజలు ఎరిగి ఉన్నట్లయితే వారు కరుణాపీఠమును చూచియుందరు. ఆయన ఎవరైనది చూచియుందరు. అప్పుడు ఆయన ఎవరు? ఎందుకు తెర చెరగవలసి ఉన్నది? జ్ఞాపకముచ్చుకో, అందులోకి వెళ్ళుట మరణం. ఎవరు దాన్ని చూడలేరు? మోషే ఒక రూపమును చూశాడు. అది మనిషిని వీపు భాగము. అది ఇక్కడే ఉన్నది. రక్తము కారుచున్న వేపు అదే మనిషి. అది ఏమై ఉండెను? దేవుడు కరుణాపీఠమును వారికి చూపించగోరెను. ఆయన ఎవరై ఉన్నది? దేవుడు వారికి చూపించగోరెను. కాబట్టి ఆలయంలోని అడ్డుతెరా పైనుండి క్రింద వరకు చిరిగెను. దేవుని యొక్క హస్తము ద్వారా కరుణాపీఠమై సిలువలో వ్రేలాడుచున్నది యేసుక్రీస్తు. అది ఏంటి? జనులు దాన్ని చూడలేనంతగా గుడ్డివారైపోయారు. అది తిరిగి పునరావృతమైనది. వారి ఆశ్చర్యాలు ఎలాగూ? అప్పుడు పెంతికోస్తు దినాన వాక్యము దిగివచ్చెను. దేవుని కుమారుని రూపమును ఉండెను. రోములోని నిసియాలో వారు నిర్మలాత్మకు చేయి మొదలు పెట్టారు. మొదటిది వారు మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, పెంతికోస్తల మొదలైన వారి ఎందుకు వెళ్లేది. ఒక్క మనుషుడు ఎక్కడ నిలబడ్డాడో అదే ఎరుగునటువంటిగా ఆచారాలతో నిర్మలాత్మకం చేశారు వారు. దేవునికి మహిమ కలుగుడు కాక ఆయన ఏమి చేయను కడవర దినాల్లో ఆయన వాగ్దానం చేశాడు. ఆయన వాక్యమును బహుటంగా ఆయన చూపును. తిరిగి మన ఎదుటే మనకై తెరచును, దాన్ని తెరచును. ఇవును మాత్రమే ఎరిగి ఉన్నట్లయితే యేసు ఎవరైనది వారు ఎరిగి ఉందరు. ఒక్క మనుషుడు వాక్యను మాత్రమే ఎరిగి ఉన్నట్లయితే మనము నివసిస్తున్న ఘడియను కూడా, మరి ఏమి జరుగుతున్నదో కూడా అతడు ఎరిగి ఉండును. ఆ వాక్యమును వినడానికి వారు అసలు నిరాకరిస్తారు. వారి యొక్క పారంపర్య ఆచారాలు అది చూచుటకు ఆ యూదులకు ఏది కారణమైనది? ఏంటది? వారు నిజముగా చూడగలిగినంతగా కనిపించినది. ఎందుకంటే వస్తువు పగిలి తెరచుకున్నది. అది ఒక కారణము కొరకు చెరిగి తెరచుకున్నది. ఎప్పుడు ఈ ఉద్యమం దేని కొరకు? అది ఎలాగ వృద్ధి కాగలదు? అది ఏ విధముగా దీవించబడగలదు? దానికి అనుకరణలు ఉండినప్పటికీ, ఇక ఏదైనా ఉండినప్పటికీ నాకు అవసరం. మోషే బయటికి వచ్చినప్పుడు అక్కడ మిశ్రిత జనము కూడా అతనితో వచ్చారు. అయితే దేని కొరకు అది జరిగినది? దేవుని యొక్క మసుగును సాక్షాత్ యెహోవాయే తీశాడు. మంచి చెడుగుల వ్యత్యాసం చూపించు కొరకు. మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్ లేక ఏది నిజం? ఏది? దేవుని యొక్క వాక్యమే నిజం. ప్రతి ఒక్కరి మాట అబద్ధం, నాది నిజం. దేవునికి ఏ అనువాదకుడు అవసరం లేదు. ఆయనకు ఆయనే అనువాదకుడు. ఆయనే చేయను అనువాదము. ఆయన దాన్ని ప్రత్యక్షపరచును, అది అనువాదమునిచ్చును. దేవుడు ఆయనకు ఆయనే ముసుగు తీశాడు. దేవుడు ఆయనకు ఆయనే బయలుపరుచుకున్నాడు. సాక్షాత్ మన మధ్యనే ఆయన ఘనమైన హస్తం ఈ సంగతులు చెప్పుట చేయుచునుట మనం చూస్తున్నాము. ఈ రాత్రి దాని మీద ఒకటి పొందుకుందాము. చూసారా దేవుని యొక్క హస్తం? అది ఏమి చేసినది? అది దానికదే ఎలాగా తెలియపరచుకున్నది? ఎలాగని కనిపెడదాం. చూసారా ప్రజలు చెప్తారు, ఓ అదంతా బుద్ధిహీనత, అక్కడ మూఢభక్తి, దానికి మరొకట్లేదు, అది బుద్ధిహీనత, అది బయల్జెబూబు, అది దయ్యం, అది సొది చెప్పుట, అది ఇదే. చూసారా అలాంటిదే ఆయన గుర్చి వారు అన్నారు. ఓ సింహమా, ఈ టేపు బయటకు వెళ్ళినట్లయితే సువార్త పరిచారకులారా మీరు చూడగలుగుతున్నారా? మీరు ఎక్కడ ఉన్నారో మనము నివసిస్తున్న ఘడియను మీరు చూడగలుగుతున్నారా? దేవుడు తనకు తానే చూయించుకుంటూ ప్రక్కన కూర్చున్నాడు. చూడు, ఆయన దేవలేపు తెరను తీసుకుని ముక్కలుగా చించాడు. దేవుని వారు బహుటంగా చూచుడు కొరకై మరి వారు దాని చూతులకు గుడ్డివారైపోయారు. అలాంటి దానిని ఆయన ఈనాడు చేసి ఉన్నాడు. ఆయన ఏమైతే వాగ్దానం చేశాడో ఆ వాక్యమును ముందు పెట్టి ఉన్నాడు. వాక్యమందల ప్రతి వాగ్దానాన్ని బహుభాటంగా మన ఎదుటే ఉంచి ఉన్నాడు. అన్య జనముల సంఘము ఏమి చేస్తున్నదో నీకు తెలుసా? యూదుల సంఘము ఏమి చేసినదో అదే విషయం చేస్తున్నది. అది చేటుకు ఎంతో గుడ్డివారు. అంటే ఆ దినాన ఇలాగో అలాగున వారి గుండెల పైన అది ఉండును. గమనించు, ఇప్పుడు దానికి ఆవుల ఉండుట బయట ఉండుట మరణం. ఈ తెర ద్వారా నీవు అందులోనికి వెళ్లవలసి ఉన్నది, లేకుంటే నీవు వెళ్ళలేవు. వారిపైన దేవునికి ఎలా జాలి కలిగి ఉండెను? అయితే అది ఏమైనానో జ్ఞాపకముంచుకు. దేవుడు బయలపరుచుకున్నాడు ఆ తెర వెనకాల ఉన్నదేదో దానిని. ఏమున్నదో గమనించు, వాక్యము దానిని ఏది ముచ్చుకవేసినది? వాక్యము. అది ఏమై ఉండెను? అది మందస్సములో ఉండెను. ఆ ముసుగు దాచినది ఆ వాక్యమే. చూశారా, యేసే ఆ వాక్యమై ఉండెను. ఆయనే ఆ వాక్యమై ఉన్నాడు. ఆయన శరీరమును ముసుగు దానిని దాచినది. ఈ రోజు తిరిగి పారంపర్య ఆచారమనే ముసుగు వాక్యమును దాచుతున్నది. అది అలా కాదు అని చెప్తూ, అయితే అది అలాగే. దాని గురించి దేవుడే సాక్ష్యమిస్తూ, సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడో అంత ప్రకాశితలో ఉండి ఆయనకు ఆయనే ప్రతి వారి ఎదుట ధ్వనింప చేసుకుంటున్నాడు. అయితే అది వారు చూడలేకపోతున్నారు. దేవా, మా ఎడల కనికరము చూపండి. పోలికగా మోషే ఆ కాలము కొరకైన దేవుని యొక్క వాక్యముతో దేవుని యొక్క సన్నిధానం నుండి వచ్చుచున్నాడు. ఇప్పుడు గమనించు, మనం ఇప్పుడు నిర్గమకాండం 18 ఉన్నాం. ఇప్పుడు ఇది మీరు పోగొట్టుకోవద్దు. మోషే దేవుని సన్నిధానం నుండి వచ్చుచున్నాడు. నిర్గమకాండం 19:20-21 మోషే దేవుని యొక్క సన్నిధానం నుండి వచ్చుచున్నాడు. అతడు వాక్యములకు వెళ్ళి ఉన్నాడు, వాక్యము వ్రాయబడి ఉన్నది. అతడు దేవుని సన్నిధిలో వాక్యముతో ఉండి ఆ కాలానికి అతడు వాక్యమును కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్క కాలానికి వాక్యము ఉన్నది. మోషే దిగివెత్తుచున్నాడు, అతని ముఖము ఎంతగానో ప్రకాశిస్తున్నది. చూశారా, ప్రత్యక్షపరచబడుటకు సంసిద్ధమవుటకు వాక్యము అతనిలో ఉన్నది, ప్రజలకిచ్చుట కొరకై. నిజమైన వాక్యము దేవుడే దాన్ని వ్రాశాడు. అది మోషేతో ఉన్నది. గమనించు, అది మోషేతో ఉన్నది, ప్రత్యక్షపరచబడటానికి సంసిద్ధంగా ఉన్నది. వారికి అతడు వాక్యమయ్యుండెను, అతడే జీవం గల వాక్యమయ్యుండెను, మరుగు చేయబడి ఉండెను, అతడే ముసుగు వేసుకునేను. మోషే అతని ముఖంపై ముసుగు వేసుకునేను, ఎందుకు? అతడు ఆ వాక్యమయ్యుండెను. ఆమేన్. ఆ వాక్యము తెలియబడే వరకు మోషే అతడు ముసుగు వేసుకునవలసి వచ్చును. ఆమేన్. మీరు ఇది గ్రహించారా? ఎక్కడైతే వాక్యముండునో అది ముసుగు వేయబడవలను. మోషే వాక్యమును కలిగి ఉన్నాడు. ఇప్పుడు జ్ఞాపకముచ్చుకోండి, వాక్యము ప్రత్యక్షపరచబడిన తర్వాత మోషే తిరిగి మోషే అయి ఉండెను, అవునా? అయితే బయటికి ఇచ్చిన కొరకై వాక్యము అతనిలో ఉన్నప్పుడు అతడు దేవుడై ఉండెను. ఇక అతడు మోషే కానే కాదు, ఆ కాలాని కొరకై ప్రభు వాక్యమును అతడు కలిగి ఉండెను. అది ముగిసే వరకు ఏది అతని ముట్టలేదు, వాక్యము అతనితో ఉండెను. కాబట్టి అతని వచ్చినప్పుడు ప్రజలు తమ ముఖములు త్రిప్పుకునేది, వారు అర్థము చేసుకోలేకపోయారు, వారు మార్చబడేది. అతడు మరో విధముగా ఉండిన వాడు, అతడు వ్యత్యాసంగా ఉండెను. ఆ వాక్యముతో అతడు వచ్చాడు, అతడు ముసుగు వేసుకున్నాడు. బైబిల్ చెప్తుంది అతని ముఖము పైన, ఎందుకనగా? ఎందుకంటే అతడు వాక్యము కలిగి ఉండెను, అతడే వారికి వాక్యమై ఉండెను. ఓ సహోదరుడా, చూడు, ఇక్కడ అవమానము రాబోతున్నది. ఇక్కడ 2 కొరింథీ 3 అధ్యాయంలో పౌలు చెప్పినట్లుగా మోషే ఆ విధమైన మహిమ మోషే మీద ఉన్నప్పుడు మోషే తన ముఖాన్ని కప్పుకున్నట్లయితే, చూస్తున్నారా, అది ప్రకృతి మహిమ, అది ప్రకృతి ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము గతించిపోవలసి ఉండేదని మోషే ఎరిగినట్లయితే, అయితే ఆ మహిమ ప్రజలను గుడ్డివారినిగా చేయునంత గొప్పదిగా ఉన్నది. కాబట్టి వారు అతని ముఖం మీద ముసుగు పెట్టవలసి ఉండెను. అది ఎంత అత్యధికమై ఉంటున్నది! ఆత్మ సంబంధముగా ప్రజలు గుడ్డివారవుట, ఆ మహిమ తగ్గిపోవలసి ఉండెను. అయితే ఈ మహిమ తగ్గిపోదు సుమా. చూస్తున్నారా, మోషే ప్రకృతి చట్టాలను కలిగి ఉండెను. శిక్షావిధికి కారణమైనవి అవి. కృప లేదు, ఏమీ లేదు, అది కేవలము నిన్ను శిక్షిస్తున్నది. మనమిప్పుడు మాట్లాడుతున్నది దాని క్షమాపణ లేదు. నీవు ఏమయ్యున్నావో అదే చెప్తుంది. ఇది నీకు దారినిస్తున్నది. ఆ వాక్యము ముసుగు తీయబడినప్పుడు అది ఎటువంటి ముఖమవుతున్నది? అది ముసుగు వేయబడవలసి ఉన్నది. దానికి ముసుగు ఉండవలసి ఉండును. గమనించు, కాబట్టి మానవ దేవాలయంలో ఆత్మ ముసుగు కప్పబడుతున్నది. చూశారా, ప్రకృతి తెర నుండి లేక ప్రకృతి ముసుగుతో ప్రకృతి సంబంధమైనవి ఆయన మాట్లాడును. ఇప్పుడు పౌలు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ భావంతో. ఆత్మ వాక్యము మనం పరిచారకులము, అక్షరానికి కాదు, ధర్మశాస్త్రమునకు కాదు, అయితే ఆత్మకు తగిన పరిచారకులము. ఆత్మ అక్షరమును తీసుకుని దానికి ప్రత్యక్షత చేయును. అది కేవలము ధర్మశాస్త్రము. నీవు వెళ్లి అది చూడవలసి ఉన్నది. అది ఎలాగ తెలియజేస్తున్నది? నీవు విభజించకూడదు, నీవు దొంగిలకూడదు, నీవు అబద్ధమాడకూడదు, నీవు అది చేయకూడదు, ఇది చేయకూడదు, లేక మరేదో చేయకూడదు. చూశారా, నీవు అది చూడవలసి ఉన్నది. ఈ కాలపు కొరకైన వాగ్దాన వాక్యం మీదకి ఈ ఆత్మ వచ్చి మొలకెత్త చేయును మరియు ప్రత్యక్షత చేయును. 2 రాతి పలకలు కాదు, అయితే జీవము గల దేవుని సన్నిధి. ఒకరు తయారు చేసిన ఊహాత్మక తలంపు కాదు, లేక ఒక విధమైన ఒక తంత్రము కాదు, ఒసుగులపేది కాదు, అయితే సాక్షాత్తు దేవుని యొక్క వాగ్దానమే బయలుపరచబడి నేరుగా మన ఎదురునే ప్రత్యక్షమైనది. వెనుకున్నది ఏ రకమైన ముసుగయ్యున్నది? అదెంతో భయంకరంగా ఉన్నది. ఎంతవరకనగా ఈ అగ్నిస్తంభంలో యెహోవా దిగివచ్చుట వారు చూచినప్పుడు, భూమి కంపించిపోవుట, పర్వతం అగ్నిమయమైపోవుట, ఆయన చేసే సంగతులు చూచినప్పుడు వారు అన్నారు, ఎవరైనా ఈ పర్వతం ఎద్దుకు వెళ్ళుట ప్రయత్నిస్తే నశించిపోతారు. భూకంపం వలన చిటుచివరికి మోషే సహా భయపడవలసినంతగా అది ఉండెను. ఆ సమయమందు ఆయన కేవలము పర్వతమని కంపించినట్లయితే కదిలించినట్లయితే ఈ సమయమందు ఆయన ఆకాశమును భూమిని వణికించును. ఈ మహిమని గురించి ఏంటి? అది ప్రకృతి సంబంధమైన తెర ద్వారా, ప్రకృతి సంబంధమైన ముసుగు ద్వారా వేయబడినట్లయితే ఇది ఇంకా ఆత్మ సంబంధమైన ముసుగు ద్వారా వేయబడి ఉండును. కాబట్టి ప్రకృతి సంబంధమైన దాన్ని చూచుటకు ప్రయత్నం చేయవద్దు. ఆత్మలో ఛేదించుకుని నీవెక్కడి ఉన్నావో చూడు. మనం ఏ ఘడియలో నివాసం చేస్తున్నామో చూడు. అది నీకు తెలివిని కలుగు చేస్తున్నది అవునా? అది ఆత్మ సంబంధమైన ముసుగు ప్రజల పైన. ఇలా చెప్తారు, నేను మెథడిస్టును, నేను అందరి ఎలాగో అలాగే మంచివాడను, నేను బాప్టిస్టును, నేను పెంతికోస్తును. మీరు దాన్ని గ్రహించట్లేదా? అది పారంపర్య ఆచారయుక్తమైన ముసుగు. అది నిన్ను దేవుణ్ణి చాటు చేస్తున్నది. అన్నిట్లో నీవు ఆనందించకుండా అలాంటివి నిన్ను నిలుపు చేస్తున్నవి. ఓ, నేను కేకలు పెట్టాను, పైకే క్రిందకు గంతులు వేశాను. ఆయన చెప్పాడు, ప్రతి ఒక్క మాట హవ్వ ప్రతి మాటను నమ్మినది, ఒకటి తప్ప. అవునా? అది సంపూర్ణమైన వాక్యము. ఈ కోలానికి ప్రత్యక్షమైన దేవుని యొక్క వాక్యము. అవును, మనం ఇప్పుడు ముందుకు సాగకొలది గమనించు. మాట్లాడడానికి ఇక్కడ చాలా ఉన్నవి, అయితే 20 పుటలు వివరణ పట్టి నా ఎద్ద ఉన్నది. వాటన్నిటి గురించి నేను మాట్లాడలేను, నేను తొందరపడుతున్నాను. చూడు, ప్రజలతో అతడు వాక్యం మాట్లాడక ముందు ప్రకృతి సంబంధమైన ముసుగుతో అతడుంటున్నాడు. ఆయన వాగ్దానం చేసినట్లుగానే దేవుడు తనకు తాను మానవ శరీరంతో ముసుగు వేసుకునవలసి ఉండెను. దేవుడే, మీరు దాన్ని గ్రహించారా? దేవుడు మానవ శరీరము ముసుగు వేసుకునవలసి ఉండెను, మరియు ఆత్మ సంబంధమైన ముసుగు వారి మీద పెట్టుట, నేను అది నేను ఇది అని చెప్పుట ప్రజలతో మాట్లాడే కొరకై. ఆ అడ్డుతెర లేక ముసుగు, అది పారంపర్యాచార ముసుగు, చిరిగి విడిపోయినది. ఆ తర్వాత వారేమి చెప్పారు? అద్భుత కార్యములు జరుగు దినములు గతించిపోయినవి అని అంటారు. అక్కడ ఉన్న ఒక చిన్న బాప్టిస్ట్ బోధకుడు ఒకతను గత దినం నాతో అన్నాడు, నా దగ్గరకు వచ్చాడు సహోదరు గ్రీన్. అతడు చెప్పాడు, సహోదరు అబ్రహాం, నిన్ను నేను వ్యతిరేకిస్తున్నాను. అది ఒకటి. అతడు చెప్పాడు, ప్రజలను నీవు ఇలా తయారు చేయటకు ప్రయత్నం చేస్తున్నావు. అది రమాడా ఇన్ దగ్గర మేమక్కడ కూటములు జరిగించినప్పుడు అతడు అన్నాడు, ప్రజలు నేటి దినాన అపోస్తుల కాలంలో ఉన్నట్లుగా వారు నమ్మునట్లుగా నీవు చేస్తున్నావు. ఇంకా అన్నాడు, అపోస్తుల కాలము అపోస్తులతో ఆగిపోయినది. అది అలాగా అని నేను అడిగాను. అవును, నేను అడిగాను, అపోస్తుల కాలంలో ముఖ్యుడు ఎవరు? మేడిగదిలోని 12 మంది అపోస్తులు అని అతడు అన్నాడు. అలాగైతే పౌలు బయటవాడే అని నేను అన్నాను. నేను చెప్పాను, మాట్లాడిన ముఖ్యుడు పేతురు పరిశుద్ధాత్మ పనిచేస్తూ ఇవన్నీ జరుగుతూ వారు చూస్తూ ఉన్నప్పుడు పెంతికోస్తు దినాన పేతురు చెప్పాడు, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి చెందును. ఆయన ఇంకా పిలుస్తున్నట్లయితే అలాగైతే అదే విషయం ఇక్కడే ఉన్నది. అలాగైతే అపోస్తుల కాలము ఎప్పుడు ఆగిపోయినది? దేవుడు పిలచుట ఆగిపోయినప్పుడు అపోస్తుల కాలము ఆగిపోతున్నది. అతడు ఒక్క మాట కూడా చెప్పలేదు, అయితే తన టోపి తీసుకుని వెళ్లిపోయాడు. దాన్ని చేయటకు అది వాక్యమును తీసుకుంటున్నది. అది వాక్యము. యేసు సతానుతో అన్నాడు, అది ఇలాగ వ్రాయబడి ఉన్నది. చూశారా, అది అదే, అది ఇలాగ వ్రాయబడి ఉన్నది. నేను చెప్పాను, దానికెన్నడూ అంతము లేనిది అంతము లేదని. పేతురు చెప్పాడు, ఎంతమందిని ప్రభు పిలిచినో ఈ ఆశీర్వాదము కొరకు ఆయన నిలుపు చేశాడు అని ఇప్పుడు నీవు చెప్తున్నావు. ఎప్పుడు? ఏ అపకారము జరగలేదా? నే అన్నాను, లేదండి, రవంత కూడా కాదు. సగిపో, మంచిది. పేతురు చెప్పి ఉన్నాడు, దేవుడు పిలిచిన ప్రతి ఒక్కరికి అది చెందును. అదే అపోస్తుల ఆశీర్వాదమును పొందుదురు. అది ప్రభు యొక్క మాట. అవునా? ఇప్పుడు ప్రకృతి సంబంధమైన అడ్డుతెర లేక ముసుగు, దేవుడు వాక్యము మానవ శరీరంలో ముసుగుతో ఉన్నది. అదేంటి? దేవుడు మోషేలో ముసుగు వేసుకుని ఉండెను. దేవుడు మోషేలో ఉన్నాడు, ముసుగులో ఉన్నాడు, దేవుని సన్నిధి అతనిలో ఉండెను. అతనిలో ఉన్న ఆ వాక్యముతో అతడెంతో పరిపూర్ణ ఉండెను. అతని ముఖ్యమైన ముసుగు వేసుకునేంతగా అతడు వాక్యమును తెరచిన రుజువు చేయబడిన ప్రవక్త ఉండెను. వారితో అతడు చెప్పాడు, నీవు చేయకూడదు, చేయవద్దు, చేయకూడదు. చూశారా, ఆయన వాక్యమును ఆత్తరానికి ఇచ్చుట ఆయనకు ఆయన నరులలో ముసుగు వేసుకుని ఉండెను. లేక వాక్యము చివరకు పిలువబడిన వారిని సహా గుడ్డివారినిగా చేశాను. చూశారా, చిట్ట చివరకు అక్కడున్న ప్రజలు సహా దాన్ని వారు చూడలేకపోయింది. నిర్గమ కణములు మనం చూస్తున్నాము. వారు చెప్పారు, మోషే నీవు మాట్లాడు, దేవుడు కాదు. చూశారా, ఎందుకని ఎక్కువగా అగ్నిస్తంభము కనిపించదు? చూశారా, దేవుడే చెప్పాడు, నేనిది చేయదును, నేను వారి కొరకు ఒక ప్రవక్తను పుట్టించదను. ఆమేన్. నేను వారి కొరకు ఒకరిని పుట్టించదను. ఖచ్చితంగా ఆయన అలాగే వచ్చాను, నేను పుట్టించదను. ఆయన వాక్యమై ఉండెను. ఆయన చెప్పాడు, వాక్యము ఏమైనదో వారు చూడగలిగితే. మోషే చెప్పాడు, నేను నీకు మండుచున్న అగ్నిపొదలో కనిపించబుంటిని. ఇలా చెప్పాడు, మండుచున్న పర్వతం పైకి నేను దిగిరాబోతున్నాను అన్నాడు. నీవు సత్యము చెప్పవని వారు చూస్తారు. మండుచున్న విధముగానే నేనిక్కడకు అగుపించదను, నేనక్కడ అగుపించదను. నేను నీ పరిచయను దూచేస్తాను. అదే మోషేకు ఇక్కడ ఆయన చెప్పినది. అనేకమైన మాటలు గమనించు. ఆయన చెప్పాడు, నేను నిన్ను ప్రజల ఎదుట ఘనపరచగోరుతున్నాను. చెప్పాడు, అక్కడ మండుచున్న పొదలో నేను నీకు అగుపించుటినని నీవు వారితో చెప్పి ఉన్నావు. నేనిప్పుడు అదే అగ్నిగా దిగరాబోతున్నాను. దాని గురించి నీవెన్నడూ అబద్ధము చెప్పలేదని ప్రజలు ఎరుగులాగునా నేనది చేయబోతున్నాను. నీవు కోరితే నీవు దానిని శాస్త్రయుక్తముగా రుజువు చేయగలవు. చూశారా, నేను ఇప్పుడే దిగరాబోతున్నాను. వారు తెలుసుకునిలాగునా ఓ ఆయన గర్జించుట ఆరంభించగని, యెహోవా గర్జించుట ఆరంభించగని ప్రజలు అన్నారు, వద్దు వద్దు వద్దు, యెహోవా మాట్లాడనీయవద్దు, మేము చనిపోతాము. చూశారా, ఆయన ముసుగు వేయబడవలసి ఉన్నది, ఆయన తెర వెనుక ఉండవలసి ఉన్నది. కాబట్టి దేవుడు మోషేలో ముసుగు వేసుకుని మోషేకు వాక్యమును ఇచ్చాడు. మోషే దిగి వచ్చి అతని ముఖం మీద ముసుగులో ప్రభు వాక్కును అతడు మాట్లాడాడు. అవును, నిజమా? యెహోవా ప్రవక్త రూపంలో ముసుగు వేసుకున్నాడు. వారితో ఆ విధంగా ఆయనకు ఎన్నడూ మాట్లాడనని దేవుడు చెప్పాడు. ఆయన వారితో ప్రవక్తల ద్వారానే మాట్లాడాడు. అక్కడి నుండి ఇక వారితో మాట్లాడు మార్గము అది ఒక్కటే. ఇక ఆయన మాట్లాడినది ఆ విధముగానే. అవునా? మరొక మార్గము లేదు. ఆయన అబద్ధమాడాడు. గమనించు, మోషే మాత్రమే వాక్యాన్ని కలిగి ఉండెను. అక్కడ ఒక గుంపు దిగిరాలేదు. అక్కడ పరిశీలు కాదు, లేక సద్దుకైలు కాదు, లేక అది ఒక వర్గము లేక తెగ కాదు. అది మోషే మాత్రమే ఉండెను. ఆయనకు ఒక మనుషులున్నాడు. ఆయన రెండు లేక మూడు వ్యత్యాసకరమైన మనుషులు ఆయన మనుషులు మనస్సులు ఆయన తీసుకోడు. ఆయన ఒక మనుషుని తీసుకుంటాడు. మోషే వాక్యమును కలిగి ఉండెను. మోషే మాత్రమే చెట్టుకెవరికి హోషవ కూడా చేయలేదు. ఎవరు కూడా అది కలిగి ఉండరు. ఆమేన్. హోషవ ఒక జనరల్, యెహోషువ సైన్యముకు అధిపతి, యెహోషువ ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు. అయితే మోషే ఒక ప్రవక్త. వాక్యము యెహోషువ యొద్దకు రాలేదు, అది మోషే యొద్దకే రావలసి ఉన్నది. కోలానికి అతడు పెద్ద ప్రవక్త ఉండెను. గమనించు, దేవుని యొక్క వాక్యం మోషే చనిపో వరకు ఏనాడు కూడా యెహోషువ యొద్దకు రాలేదు. లేదండి, ఒక సమయమందు దేవుడు ఒకరితోనే మాట్లాడును. దేవుడు ఒక్కడే. మోషే ఒకడు మాత్రమే వాక్యమును కలిగి ఉండెను, ఒక వర్గము కాదు. ఆ అడ్డుతెరలోకి లేక ముసుగులోకి ఏ వ్యక్తి కూడా మోషేను వెంబడించుటకు ప్రవేశించవద్దని దేవుడు హెచ్చరిక చేశాడు. అనుకరణ చేయువారు, చూశారా? స్త్రీ, పురుషుడు, యాజకుడు, ఏదైనప్పటికీ అతనెంత భక్తిగా ఉండినను, ఏ మనుషుడైనను, ఎంత ఘనత ఉన్నను, వారెంతమంది అయినను, మోషే ఒక్కడ మాత్రమే రావలను అని ఆయన హెచ్చరిక ఇచ్చాడు. ఏ మనుషుడైనను, చివరికి జంతువైనను దాన్ని ముట్టినీడలా అక్కడే అప్పుడే అది చవవలను. ముందెన్నడూ ఆ అడ్డుతెర తెగబడలేదు, తెరవబడలేదు. ఆ ముసుగు ఒక వ్యక్తికి సంబంధించినది. ఆ వర్తమానము ఒక్కటే. ఆలయము లోపల సంవత్సరానికి ఒక్కసారి ఒక్క మనుషుడే వెళ్లవలను. అభిషేకించబడి లోపలికి వెళ్లుటకు నిర్ణయించబడి వాక్యమును బయటకు తెచ్చుటకు కాదు, రక్తాన్ని అర్పించుటకు, దాని ఎదుట అందులో నిలవటానికి ఒక్కడు మాత్రమే, ఒక్కడే. మరొకరు ఎవరైనా అయితే చనిపోతారు. చూశారా, ఆత్మ సంబంధముగా వారు ఇప్పుడు చనిపోయారు. ఇది ఆత్మ సంబంధమైన ముసుగు. చూశారా, అది ప్రకృతి సంబంధమైన తెర లేక ముసుగు? ఇది ఆత్మ సంబంధమైన తెర లేక ముసుగు? అక్కడ వెనుక లోపల వారు నడుస్తూనే ఉండేది. ఓ, నాకు తెలుసు, అది నాకు తెలుసు. నీ వారికి చెప్పగలవు, అలాగు, చూడు, ముందుకు సాగు, అది మంచిదే. నీ జ్ఞాపకమున్నదా, ఐగుప్తులు ఆకృతిగలు నిర్గమములకు ముందు మరణం, భూపైన ఆకృతిగలు నిర్గమనకు ముందు ఆత్మ సంబంధమైన తెగలు. ఆ తర్వాత వారు కాల్చబడతారు, తిరిగి మట్టైపోతారు. వారు బూడిద అయిన బూడిద పైన నీతి మంతులు నడిచి వెళ్తారు. అయితే ఆఖరి విషయం మరణం, వాక్యాన్ని తృణీకరించుట. ఇప్పుడు గమనించు, అగ్ని తెర లోనికి వెళ్ళుటకు మోషేను వెంబడించుటకు ఏ వ్యక్తి అయినా ప్రయత్నము చేయవద్దని దేవుడు హెచ్చరిక చేశాడు. మోషే ముసుకు వేయబడవలను, అందులో ఉండి అతడు బయటికి రావలసి ఉండెను. మోషే మోషే మాదిరిగా లోపలికి వెళ్లిపోయాను. ఈ అగ్నిస్తంభంలోనికి వెళ్లాడు. అతడు బయటికి వచ్చినప్పుడు అతడు ముసుకు వెసుకొనెను, ఎందుకనగా అతడు అందులోనికి వెళ్లిపోయాను. అతని ఆచారముల నుండి, పెద్దల ఆచారముల నుండి అతడు అగ్నిస్తంభమును చూచి ఉండెను. అయితే ఇప్పుడు అతడు అగ్నిస్తంభంలోకి వెళ్ళాను. చూశారా? ఆమేన్. అతడు ముసుకు వేసుకుని వచ్చాను. ఒక మనుషులలో దేవుని వాక్యము ముసుకు వేయబడి ఉండెను. ఇక్కడ అతడు బయటికి వచ్చుచున్నాడు. నేనది చూడగలను. ఎవరూ దాన్ని అనుకరణ చేయకూడదు. ఎవరూ దాన్ని అనుకరణ చేయుట దాన్ని ప్రయత్నం చేస్తే అది హెచ్చరిక చేయబడినది. నీవు అది చేయకుండా మంచిది. అవును, చివరికి ఒక పూజారి అయినా ఒక పరిశుద్ధ మనుషుడైనా అతను ఎవరైనప్పటికీ కార్డినల్ బిషప్ ఏదైనప్పటికీ ఓ తెర లోపలికి వెళ్ళుటకు ప్రయత్నము చేయుట మరణమే. దేవుడు వారికి హెచ్చరిక చేశాడు, మనకు ఏ విధమైన అనుకరణలు లేవు, ఓ ఆయన వాక్యము ఒక్కరికి ప్రత్యక్షపరచబడును, అది ఎల్లప్పుడూ అంతే. ప్రతి యుగములో ప్రతి కాలములో లేఖనమన్నంతటా ఒక ప్రవక్త దేవుని వాక్యముతో వచ్చను, దేవుని వాక్యము ఒకరి యొద్దకు వచ్చను, ప్రతి యుగములోనూ అది అంతే. సంఘ కళలలో మొదటి నుండి ఒకరి వరకు అంతే. మిగతా వారు వారి స్థానాలు కలిగి ఉండేది. అవును, దీని అర్థం గమనించు, అగ్ని స్తంభానికి దూరంగా ఉండు. అవును, ఎటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాము? ప్రతి ఒక్కరూ మోషే కావాలనుకుంటున్నారు. అక్కడ దాతాను మరి మిగతా వారు అక్కడ చెప్పినది మీకు జ్ఞాపకమున్నదా? వారన్నారు, మోషే ఒక నిమిషం ఆగు, నీవే ఎక్కువ తీసుకున్నావు. చూడు, దేవుడు పిలిచిన మరొక మనిషి ఇక్కడ ఉన్నాడు. అది నిజం. వారు వెళ్లినంత కాలము ప్రతి ఒక్కరూ బాగానే ఉన్నారు. అయితే ఆయన మోషేకు దయచేసిన దేవుని యొక్క స్థానమును తీసుకుంటకు, అది అతనికి ముందుగా నియమించబడిన బాధ్యత. ఆ స్థానమును తీసుకుంటూ ఒకడు అడుగు వేటుకు ప్రయత్నించినప్పుడు అగ్ని దిగివచ్చినది, భూమి నెరవిడిచి వారిని అలాగే మింగివేసినది. చూశారా, జాగ్రత్తగా ఉండు. అవును, మంచిగా ఉండు. దేవుని యొక్క భక్తిపరుడైన క్రైస్తవులు అలాగుండు, వాక్యమును నమ్ముతున్నారు. చూశారా, ఆ స్తంభానికి దూరంగా ఉండుట ఎంతటి గంభీరమైన పాఠము. దేవుడు మొట్టమొదట మోషేకు అగ్నిస్తంభములు అగుపించాడు. దేవుడు అగ్నిస్తంభములో ముసుగు వేసుకున్నాడు. ఒక్క నిమిషం జాగ్రత్తగా విను. ఇప్పుడు దేవుడు మొదట మోషే యొద్దకు వచ్చెను, ఆయన ముసుగులో ఉన్నాడు. దేవుడు ఒక అగ్నిస్తంభములో ఉండెను, పొద వెనుక దాక్కుండెను, లేక మరుగైండెను. చూస్తున్నారా, చర్మం వెనుక ఎలాగో అలాగు, బలిపీఠము యొద్ద వెనుక బలిపీఠము దగ్గర కరుణాపీఠము ద్వారా, అవునా, ఆయన ముసుగులో ఉండెను. ఆయన ఎల్లప్పుడూ ముసుగులో ఉన్నాడు. ఆయన మోషే యొద్దకు వచ్చినప్పుడు ఆయన అగ్నిస్తంభంలో ఉండెను, అగ్నిస్తంభంలో ముసుగు వేసుకుని ఉండెను. అయితే ఇక్కడ ప్రజల ఎదుట అదే అగ్నిస్తంభం చేత దేవుడు అతన్ని రుజువు చేశాడు. చూశారా, గమనించండి, మీరు చదువుతున్నారా? మీ మనస్సులో బయటికి వెళ్లిపోతున్నావా? మీరు అలాగున్నారా? చెవులు గలవాడు వినుకాక. అవునా, దేవుడు మోషేకు అగుపించినప్పుడు, దేవుడు అతన్ని పరిచర్యకు పిలిచినప్పుడు అది అగ్నిస్తంభములో ఉండెను. మోషే వచ్చి ప్రజలకు దాన్ని కూర్చి తెలియజేశాడు. అతను అద్భుతాలు మొదలగినవి చేసినప్పటికీ వారు దాన్ని నమ్మలేకపోయారు. అయితే ఈ సమయమందు ఆయన దృశ్యమైన రీతిగాను శాస్త్రీయమైన రీతిగాను అగ్గుపడి అతనితో మాట్లాడినది అదే దేవుడని మోషే పరిచర్యను రుజువు చేశాడు. ఎందుకనగా ఆయన అగ్నిస్తంభములు అగుపించి పర్వతమును అగ్నితో కాల్చెను. అది పొదలో మోషే యొద్దకు వచ్చి అతనితో మాట్లాడెను. మంచిది, మోషేకు దేవుని మొట్టమొదటి దర్శనము మండుచున్న అగ్ని పొదలో అడ్డుతేర, లేక ముసుగు. ప్రజల ఎదుట దేవుడు మరలా ముసుగు వేసుకుని తెర ద్వారా మోషేకు ప్రత్యక్షమయ్యను. అదే అగ్నిస్తంభముతో ముసుగు వేసుకున్నవాడై అదే అగ్నిస్తంభము దిగివచ్చెను. వారు అప్పటి నుండి దేవుని వాక్యమును మాత్రమే వినగలిగిరి. మీరు అర్థం చేసుకున్నారా? వాక్యం మాత్రమే, ఆయన స్వరమును వారు వినిరి. కాబట్టి వారికి మోషే జీవగల వాక్యమై ఉండెను. చూశారా, ఆ వాక్యమును దేవుడు మోషే ద్వారా ఎంతగానో రుజువుపరచెను. చూశారా, దేవుడు మోషేతో చెప్పాడు, అక్కడికి వెళ్ళు, నేను నీతో ఉంటాను, నీ ఎదుట ఏది నిలవలేదు, నేను ఉన్నవాడునై ఉన్నాను. మోషే దిగివచ్చి చెప్పాడు, మీది మీరిది నమ్మకపోవచ్చును, అయితే దేవుడు అగ్నిస్తంభంలో నాకు చూపించి ఆయనే నాకు ఈ సంగతులు చెప్పియున్నాడు. ఓ, అలాగుండేవి అన్ని మాకు కలవు. ఫరో చెప్పాడు, ఫరో పాస్టరు అన్నాడు, ఏంటి, ఒక తేలికైనది మాత్రమే నీ యొద్ద ఉన్నది. నా యొద్ద కర్రను సర్పముగా మార్చగల మాంత్రికులు ఉన్నారు. మాంత్రికులారా, రండి. వారు అక్కడికి వచ్చారు, అదే విషయం చేశారు. మోషే తెలుసుకున్నాడు, ఏది కూడా అతనిని భయభీతునిగా చేయలేదు. వారికంత మంది అనుకరణ చేయవలనప్పటికీ ఏ కొంచెం వ్యత్యాసకరమైనది చేయలేదు. మోషే అలాగే నిలిచిపోయాడు. మొట్టమొదటి జరిగింది ఎందుకు తెలుసా? నేరుగా అవి అలాగ ప్రాకుంటూ వెళ్లిపోయినవి. కొద్దిసేపు మోషే యొక్క పాము మిగతా వాటిని మృంగివేసినది. చూశారా, ఎందుకు? ఆ అపోస్తలుల వల్లే దానిని వారు వివరించలేరు. దేవుడు ఏ విధముగా దాన్ని చేయబోతున్నాడో మోషేకు తెలియదు. అయితే ఆయన దానిని చేయబోతున్నాడు. జ్ఞాపించుకోండి, ఎన్నే ఎంబ్రేలు కడవర్దినాల్లో దిగివచ్చదని అని ఆయన చెప్పాడు. చూశారా, అనుకరణ చేయువారు సాధ్యమైతే ఏర్పరచబడిన సైతము మోసపరచెదరు. మత్తయి 24:24, అవునా, ఖచ్చితంగా అవే విషయం, అవే రకమైన సంగతులు. ప్రతి ఆ మాటను కనిపెట్టండి, వాక్యమును కనిపెట్టండి. ఒక మనుషుడు చెప్తాడు, అతను అద్భుతాన్ని చూశాడని. అయితే ఇంకా ముగ్గురు దేవుళ్లున్నారని నమ్ముట. ఈ రకమైనవన్నీ, ఈ రకానికి నీవు దూరంగా ఉండు, అది తప్పని మనకు తెలుసును. అవును, అటువంటిది ఏదీ లేదు. చూశారా, వాక్యం, ప్రతి ఒక్క మాట, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట. ఆది కాండం ఒక మాట ఇక్కడ చెప్పబడి ఉన్నది. ఒక మాటను తీసివేయవద్దు, లేక ఒక మాటను కలపవద్దు. చూశారా, అది ఆ మాటగానే ఉండవలసి ఉన్నది. చూశారా, గమనించు, జరిగిన ఒక దాన్ని ప్రజలు చూశారు. మోషే ఒక ప్రవక్త, దేవుడు ఆయన వాక్యం రుజువు చేశాడు, అక్కడికి వెళ్లిపోయాడు. అతడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూశాడు. మంచిదే, తరువాత ప్రజలు వారికి వారు వేరే పోయారు. ఒక సంఘము, చెడు సంఘమనగా బయటకు పిలువబడుట. అవును, లోకంలో ఉండి వారు బయటకు పిలువబడిన తర్వాత వారు ఒక ప్రజ అయ్యారు. అవునా, ఆ తర్వాత దేవుడు ఆయనే అగ్నిస్తంభమని తెలియపరుచుకున్నాడు. మోషే వర్తమానమును ఆయన రుజువు చేశాడు. చూశారా, ఆయన అగ్నిస్తంభమై ఉండెను, దాని యొక్క పటిమను వారు తీసుకుని వచ్చునని నేను అనుకుంటున్నాను. వారికి కెమెరాలు ఉన్నట్లయితే, ఎందుకనగా అదంతా అగ్నిపైనే ఉన్నది. వారు దాన్ని రుజువు చేశారు. వర్తమానము సరైనదని దేవుడు రుజువు చేశాడు. వర్తమానము సంసిద్ధంగా ఉన్నది. ప్రతిది కూడా అప్పుడు వారు నిర్గమము సాగించబోతున్నారు. ఈ నిర్గమ ప్రజలకు ఆయన ప్రవక్తను ముసుగు వేశాడు. ప్రజలు అనుకున్నారు అతనికి ఏదో జరిగిందని వారు చూశారు. ఇప్పుడు అతను మిగతా ఇస్రాయేళ్లకు వ్యత్యాసకరంగా ఉన్నాడు. అతను వ్యత్యాసకరంగా ఉన్నాడు. అతని వర్తమానం వ్యత్యాసకరంగా ఉన్నది. యాజకులకు అతను వ్యత్యాసకరంగా ఉన్నాడు. ప్రతి దానికి అతను వ్యత్యాసకరంగా ఉన్నాడు. చూశారా, అతను వ్యత్యాసకరమైన వ్యక్తి. ఒకటి జరగటం ప్రజలు చూశారు. దేవుడు ఆయన ప్రవక్తలో తనకు తాను ముసుగు వేసుకుని ఉన్నాడు, వారితో ఆయన మాటలు మాట్లాడటానికి. అదే ఆయన చేసినది. ప్రజలకు మోషే ఆ జీవంగల వాక్యమైండెను. అగ్నిస్తంభం చేత ముసుగు వేయబడి ఏవి మాట్లాడవలెను అది తెరచాటు చేయబడి తరువాత సముద్ర వత్సల తోళ్ల వెనుక ఉండుట. చూశారా, మొదట మోషే యొక్క వాక్యము రావలసి ఉండెను. అవునా, మోషే వాక్యమును కలిగి ఉండెను. అవి దేవుని చేత వ్రాయబడినవి. వాటిని ఎవరూ అనువాదము చేయలేరు. వాటికి మోషే అనువాదము చెప్పవలసి ఉండెను. మొదట ఆకారము చేతనే అతడు తన ముఖమును ముసుగు వేసుకున్నాను. మీరు దాన్ని చూస్తున్నారా? అది ఇక్కడే ఉన్నది. మనం అది తీసి దానిని మూటగట్టగలం. ప్రతిదీ ఉన్నది. అయితే అది బయలుపరచబడవలసి ఉన్నది. అది బయలుపరచబడ్డ కొరకై మోషే ప్రజలకు దేవుడు కావలసి ఉండెను. అది బుద్ధిహీనత అని నువ్వు చెప్తావు. సాక్షాత్తు ఆయనే మోషేకు చెప్పాడు, నీవు దేవుడివై ఉండవు, అహరోను నీకు ప్రవక్త అయ్యుండును. చూశారా, కనుక అక్కడికి ఆయన వచ్చాడు. చూశారా, ఆయనకు ఆయనే ముసుగు వేసుకునవలసి ఉన్నది. ఎందుకనగా దేవుడు ఎల్లప్పుడూ కూడా ముసుగు వెనుక, తెర వెనుక ఉంటాడు. ఓ, మీరేది చూస్తున్నారా? ఇలాగూ చెప్పాడు, తండ్రి, నీవు దీనిని జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచి పసి బాలులకు బయలుపరిచినావని నేను నీకు కృతజ్ఞతలు తెలియచేయుచున్నాను. అవునా, దేవుడు తెర వెనుక, దేవుడు మసుక వెనుక దాగియుండును. మోషే తన ముఖమును కప్పుకొనెను. మోషే అప్పుడు జీవంగల వాక్యమై మసుకులో ఉండెను. జనులు ఆ అగ్నిస్తంభమును చూచి ఇక మాకు చాలు అని అన్నారు. అవునా, మోషేను మాట్లాడినవు. గమనిస్తున్నారా, దేవుడు మాట్లాడవద్దు, అలాగైతే మేము చనిపోతాము. మోషే నేరుగా అగ్నిస్తంభములోనికి నడిచి వెళ్లిపోయాడు. చూశారా, ఆయన చెప్పాడు, ఇక నేను వారితో మాట్లాడను. ఈ విధముగా నేను వారికి ఒక ప్రవక్తను ఇచ్చేదను. చూశారా, ఆ విధముగా ఆయన అన్ని కలలలో చేసినది. చూశారా, ఇప్పుడు వారిని వెళ్ళని. అయితే ఈ ప్రవక్త ఈ వాక్యమును కలిగి ఉండవలసినది. అతని పారంపరాచారముతో ముసుగు వేసుకున్నట్లయితే దేవుడు అతని ఎన్నడూ పంపలేదు. అతని వాక్యము చేత ముసుగు వేసుకున్న వాడైతే దేవుడే దాన్ని దూచేస్తాడు. దేవుడు తన సొంత వాక్యమునకు ఆయనే అనువాదం చేస్తాడు. మోషే వాటిని మాట్లాడాడు, దేవుడు వాటిని అనువాదం చేశాడు. ఆమేన్, ప్రభు ఇలాగ పలికాడు అని మోషే చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని ఖచ్చితంగా ప్రభు చేశాడు. అది దాని రుజువు చేసినది. ఆయన అన్నాడు, మోషే నీవు అర్థం చేసుకున్నావా? ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. చూశారా, నేను నీకు చూయించాను, నేను నీకు రుజువు చేశాను. దేవుడు ఆయనకు ఆయనే ఈ ప్రవక్తలో ముసుగు వేసుకుని ఉన్నాడు. ప్రజలతో ఆయన మాట మాట్లాడుకొరకై మోషే వారికి జీవముగల దేవుడై ఉండెను. జీవముగల దేవుని వాక్యము ప్రత్యక్షపరచబడెను. ఆ కారణము చేతనే అతని ముఖము ముసుగు వేయబడెను. చూస్తున్నారా, ఇది మీకు తెలుసా? అవిశ్వాసుల నిజమైన క్రైస్తవుడు ముసుగు వేయబడుట ఈ రోజు కూడా అలాంటి విషయమే. పొడవైన వెంట్రుకలు మొదలుగా వారితో ఉన్న స్త్రీలను వారు చూస్తున్నారు. ఆ పాత పద్ధతి చూడు అని చెప్పుకుంటారు. స్త్రీలు తమ వెంట్రుకలు మెలవేసుకుని పైకి పెట్టుకుంటారు. పండబెట్టిన బండి చక్రం వలె అక్కడ అవసరములకై మరుగుటగా ఉంచిన టైర్ అని చెప్పుకుంటారు. చూశారా, అదంతా ముసుగు వేయబడి ఉన్నది. వారు గ్రుడ్డివారు. వారంటారు, నాకు ఒక పిహెచ్డి ఎల్, నీకేమి ఉన్నా నాకు లెక్కలేదు, నీవింకా వాక్యమునందు అవివేకివే. అది ఖచ్చితంగా నిజం. అది కేవలం ఒక చిన్న విషయం. మొదట చిన్న పఠాలు తీసుకో. వారు దేవుని సన్నిధానంలో ముసుకువేయబడి ఉన్నామని ఒక సంఘ ఆచారాన్ని బోధించుట వారిని గుర్చి ఏంటి? ఓ కనికరమ కలుగును కాక అయ్యో పాపం కలుపుట అందులో ఉండి తీసివేయుట మొదలైన చేస్తారు. వారి యొక్క స్వంత పాఠములు స్వంత తలంపులు ఎరికించుట దేవుని వాక్యములు కాదు. చూశారా ఎటువంటి ముసుగు అది? అది ఒక సంఘ సంబంధమైన ముసుగు. దేవుడు దానిని బాహుటముగా కనబడినట్లు చించివేశాడు. వారు చెప్తారు అక్కడ ఏ ప్రవక్తలు అలాంటిది ఏమీ లేదు, ఈ కడవరి కాలంలో అపొస్తలులు ప్రవక్తలు అటువంటిది ఏమీ లేదు అని అంటారు. దైవిక స్వస్థత అటువంటిది లేదు, దీర్ఘదర్శకులు అలాంటివి ఇక లేవు, మార్కు 16 నెరవేర్పు అన్నది అలాంటిది లేదు, అపొస్తలయుగం ముగించబడినది. వారు దాన్ని ప్రజలైన ముసుగుపిస్తారు. అయితే దేవుడు ఆయన పరిశుద్ధాత్మిక అగ్నితో నేరుగా వెళ్లిపోయి దానిని పైన క్రిందకు చింపివేశాడు. దేవుడు ముసుగును చీల్చివేశాడు. మోషే ముసుగై ఉండెను, జీవగల దేవుని యొక్క వాక్యము మానవ శరీరం వెనుక ఉండెను, అగ్ని స్తంభం మోషేలో ఉండెను. ఏదైతే అడ్డుతరిగా ఉన్నదో తరువాత కాలంలో చర్మం వెనుక ఉండి ఉండెను. మీరు గ్రహిస్తున్నారా? ఎప్పుడు వాక్యం వచ్చినది, ఆ తర్వాత అది వ్రాయబడినది, ఆ తర్వాత అది వెనుక పెట్టబడినది, అయినా ఇంకా ముసుగు వేయబడినది. ఎందుకనగా దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆ వాక్యములో ఉంటాడు. ఆమేన్. ఆయన ఎల్లప్పుడు కూడా వాక్యమై ఉంటాడు. ఆయన వాక్యములోనే ఉండెను. ఆ కర్ణము చెత్తని వాక్యము ముసుగు వేయబడవలసి ఉండెను. ఓ సహోదరుడా సహోదరి, నీవు దాన్ని పట్టుకుంటావా? చూడు, నీవు చుట్టుకులేదా? ఈ కలలలో అది ముసుగు వేయబడి ఉండెను. దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారముగా కడవరి దినములలో అది తెరవబడుతున్నది. ఓ 7 ముద్దలు తెరవబడతాయి. దాని అంతటిలో ఏది జరిగినదో, సంపూర్ణ విషయమంతా ప్రజల ఎదుటకు వస్తున్నది. 7వ దూత వర్తమాన కాలంలో ఆ ఏలియాలో దేవుని యొక్క మర్మములనియు తెలియబడును. ఈ ఆఖరి కాలంలో ఏ విధముగా దేవుని కుమారుడైన క్రీస్తు సంఘము బయట పెట్టబడినది, తిరిగి ఆయన ఏ విధముగా మనిషి కుమారునిగా తిరిగి బయలుపరచుకున్నది, ఏ విధముగా సంఘము క్రమములో పెట్టబడినది, మరియు ఆఖరి దినములకు ప్రతిదీ కూడా ఎలాంటి మూఢభక్తి లేదు, ఎటువంటి సంఘశాఖ లేదు, కేవలం వాక్యం మాత్రమే వ్యక్తిలో జీవించుట. నేను ఒకటి తీసుకుంటాను, ఒకటి విడిచిపెడతాను, నేను తీసుకుంటున్నాను దాన్ని విడిచిపెడతాను. చూస్తున్నారా, ధారాలు ఏవీ లేవు, ఏ సంఘర్షకులు లేవు, ఏ బంధాలు లేవు, మరేమీ లేవు. అది దేవునితోనే హృదయ బంధం, ఆయనతో మాత్రమే. చూశారా, గమనించు, శరీరంలో ముసుగు వేయబడి ఉండుట. మోషే ఆ వాక్యముతో ఉండెను, తర్వాత సముద్ర వత్సపు తోళ్లు ఏమై ఉండెనో అది మాట్లాడుట. అలాగనో క్రీస్తు మన యొక్క మోషే, క్రీస్తే మన యొక్క మోషే. ఆయన శరీరంలో ముసుగు వేసుకుని ఉన్న దేవుడు మానవత్వంతో మానవత్వంలో శరీరంలో ముసుగు వేసుకున్న దేవుడు. అవునది నిజం. ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన సముద్ర వత్సపు తొళ్లతో ముసుగు వేసుకుని ఉన్నాడు. ఆయన ముసుగు వేయబడి ఉండెను. ఈ సమయమందు ఆయన మానవుల్లో ముసుగు వేసుకుని ఉన్నాడు. చూశారా, గమనించు, నిన్న నేడు యుగ యుగాలు ఒక్కడే రీతిగా ఉండుట. ఈ కాలానికి వాగ్దానం చేయబడిన ఆయన ఇంకా క్రీస్తే ఉన్నాడు. ఈ కాలానికి వాగ్దానం చేయబడిన వాక్యము శరీరంలో ముసుగు వేయబడి ఉన్నాడు. వాక్యము దేవుడై ఉన్నాడు. అభిషేకం అన్నది ఒక వ్యక్తి, క్రీస్తును మాటకి అర్థం అభిషేకించబడిన ఒకరు అని అర్థం. చూశారా, అభిషేక్తుడు అని అర్థం. తరువాత మోషే, అతని దినములలో క్రీస్తే ఉండేది, అతడు అభిషేకితమైన వాడు. ఎర్మియా, అతని దినాలలో క్రీస్తే ఉండెను, ఆ దినమునకు వాక్యములోని భాగమై ఉన్నవాడు. అయితే యేసు వచ్చినప్పుడు ఆయన అభిషిక్తుడిగా విమోచకునిగా వచ్చాడు. అది మోషే. మోషేలో ఉన్నదంతా, వాక్యమంతా, దైవత్వమంతా ఆయనలో నివసించను. ఆ కర్ణము చేతనే దేవాలయంలోని తెరంతా చినిగెను, కరుణాపీఠం సంపూర్తిగా కనిపించను. ఆయన అభిషిక్తుడు. ఇప్పుడు గమనించు, మానవ శరీరంలో అడ్డుతేర లేక ముసుగు, ఈ కాలానికి వాగ్దానపు వాక్యము తప్పగా ముసుగు వేయబడవలసి ఉన్నది. గమనించు, పాపమును ప్రేమించే సంఘ సభ్యులు మరియు పాపులు దాన్ని చూడలేరు. ఎందుచేతనగా మానవ ముసుగు కనుక ఆ కర్ణము చేతనే వారు ఆయన చూడలేకుండేది. ఎందుకని, ఆయన మానవుడై ఉండెను. ఆయన ఎక్కడుండి వచ్చాడు, ఏ సహవాస కార్డు ఆయన కలిగి ఉన్నాడు, ఆయన ఏ సంఘానికి చెంది ఉన్నాడు, దాన్ని గుర్చి నేను ఈ రాత్రి మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన ఏ సంఘానికి చెందినవాడు అని చూశారా? కాబట్టి గమనించు, ఆయన ఏ సంఘానికి సంబంధించిన వాడు, ఏ వర్గపు వాడు, ఏ పాఠశాల బిరుదు ఆయనకున్నది, ఆయన ఎక్కడ విద్యాభ్యాసం చేశాడు, పద్ధతి ప్రకారంగా ఆచార ప్రకారంగా ఈ మనుషుడు పుట్టాడా లేక ఈ మనుషుడు ఆయన యొక్క పూర్వపరాలు పరిశుద్ధమైన పెళ్లి చట్ట ప్రకారంగా జన్మించాడా ఏంటి, నిజంగా అతను దయ్యపు సంబంధియే, చూశారా, ఆయన దయ్యానికి సంబంధించిన వాడు. పరిశుద్ధమైన పెళ్లి బంధమును పరిశుద్ధమైన పెళ్లి బంధానికి వేరుగా జన్మించిన వాడు. ఆమె పైన రాళ్లు వేయకుండా కొరకై యేసేబు అలా పెళ్లి మాత్రం చేసుకున్నాడు. కారణం ఆమె వ్యభిచారిణి. ఆ మనిషి వచ్చి రాజుకులమైన మనకు ఏం చేయాలో చెప్తాడా? అక్కడే దేవుడు నిలబడి ఉన్నాడు. ఆ వాక్యను బయలుపరుస్తున్నాడు. నా దేవా, నన్నెందుకు చేయబడిచిదివి అని కేకవేస్తున్నాడు. ఆలయంలో వారు పడుతున్న ఆ పటలే సంవత్సరాల కిందట వారి కొరకై క్రీస్తును గుచ్చినవి. దావీదు తయారు చేశాడు. నా ఎముకలన్నీ వారు నన్ను నిదానించి చూచుతున్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. అక్కడే వారు నిలబడి దానిని పడుచునుట సాక్షాత్తు ఆ యొక్క మనిషి చనిపోతూ ఉన్నాడు. ఆయన చనిపోయినప్పుడు సినాయకొండపైకి ఆయన దిగివచ్చినట్లుగా ఆకాశమందల దేవుడు దిగివచ్చాడు. పరిశుద్ధ అగ్నితో ఆ దేవాలయపు చెరను పైనండి క్రిందకు కాల్చి రెండుగా చీల్చాడు. వారు ఏమి చేశారు? ఆ కల్వరి దినాన దేవాలయపు కిటికీలోకుండా నేరుగా చూశారు. దేవుడు బాహుటంగా కనిపించాడు. అర్పణ అగుపించినది. ఏ రోజైతే వారు దాన్ని చూడరు, ఆ పారంపర్య ఆచారాలను దేవుడు చించివేశాడు. ఎంతో విషదంగా ఈ కాలానికి వాక్యాన్ని తీసుకుని వచ్చాడు. అయినా ఇంకా వారు అది తెలుసుకోలేదు. వారు దాన్ని ఎరుగరు. అదెంతో సాధారణమైనది చూశారా? అదెంతో సాధారణమైనది. అది లోక కార్యకలాపాలకు ఎంతో దూరమైనది. మరతీగ ఏయుండి అను దాని గురించి ఒక ప్రత్యేక సమావేశంలో నేను మాట్లాడతాను. గత దినము మాట్లాడాను. ఈ దినాలలో ఒక దినమున ఒక మరతీగ ఏయి ఉండి అను దాని గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. మనమంతా ఒకరికొకరు మరతీగలమై ఉంటున్నాము. కనుక క్రీస్తు కొరకు నేను ఒకనే ఉంటాను. పౌలు చెప్పాడు, నేను ఒక బుద్ధిహీనుడిగా లెక్కించబడతని అని. నిజం, నేను కూడా ఉండవలసి ఉన్నది. వస్తువులను కలుపు చేయనది మరతీగ. చూశారా? అది నిజం. కాబట్టి గమనించు, ఈ ముసుగు మానవ శరీరము లేదు. కాపును ప్రేమించే వారు దాన్ని చూడలేరు. ఆ పారంపర్య ఆచార మత సంబంధులు వారు దాన్ని చూడలేకపోయేది. కారణం ఆయన మానవుడు కాబట్టి. ఎందుకని? ఆ మానవ శరీరం దేవుని మరుగు చేసినది. దిగివచ్చినది గంభీరమైన అగ్నిస్తంభంగా ఆయన దిగివస్తే, చూస్తున్నారా, ఒక గంభీరమైన అగ్నిస్తంభంగా దిగివచ్చి ఆయన ఏమై ఉండినది వారికి చూయించుకుంటే, ఆయనే అగ్నిస్తంభమని వారికి చూయించుకున్నట్లయితే వారు దాన్ని నమ్మి ఉండేది. వారు యెహోవాయే దిగిపోయినట్లయితే. అయితే ఆయన ఏమి చేశాడు మీరు చూడండి. ఆ జ్ఞానులను వివేకులను దాటిపోయి ఆయన మోషేకు వాగ్దానం చేసినదిగా ఒక ప్రవక్త ద్వారా నేను ఆయనతో మాట్లాడేదను అని అన్నట్లుగా ఆయనకు ఆయన బయలుపరుచుకున్నాడు. ఆయన మనిషి కుమారుడు, ప్రవక్త, ఒక ప్రవక్త. దాన్ని వారు కొందరు గుర్తించారు. లోకములో వందల వందల పాలు వారు వారది నమ్మరు. మిగతా వారు నమ్మలేదు, వారు నమ్మారు. అయితే ఆయన అలాగే ఉంటాడు. అయితే కరుణాపీఠమై మహాబలవంతుడు దేవుడు సాక్షాత్తుగా అక్కడే ఉండి ఉన్నాడు. ఆయన అక్కడ చనిపోయాడు. ఆయన సొంత పిల్లలు ఇలాగ చెప్పుచుండగా ఆయన సొంత బిడ్డలు ఇలా చెప్తున్నారు, మాకాయన అవసరం లేదు, ఆయన్ను దూరపరచు, ఆయన పైన ఉమ్మివేశారు. ఒక పోలిక, క్రితం కాలంలో దావీదు ఆలయాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు తృణీకరించబడిన రాజు వేతిలగుండ వెళ్లిపోయాడు. ఒక కుంటివాడకుడు కుంటిగుంట వచ్చి అతనంటే అయిష్టం లేదు, అతనిని పాతవేషధారి అని మరేదో పిలిచాడు. అతని ముఖంపై ఉమ్మివేశాడు. ఆ కపులదారుడు పట్టి దూసి, నా రాజు మీద ఉమ్మివేసే వాణ్ణి కుక్క తలను తీసివేస్తాన్ అని అన్నాడు. దావీదు అన్నాడు, అతని అలాగే ఉండని, దేవుడది అతనికి చెప్పాడేమో. దావీదు అతడు చెప్పినదేదో అతనికి బహుశా తెలియదు. ఒకప్పుడు పర్వతం పరికి వెళ్లిపోయి వెనుదిరిగి చూచి ఏడ్చాడు. అక్కడి నుండి 800 సంవత్సరాల తర్వాత దావీదు కుమారుడు అదే పర్వతం ఎక్కుతూ యెరూషలేము వైపు చూచి ఏడ్చాడు. విసర్జించబడిన రాజు ఆయన ముఖం మీద వారు ఉమ్మివేశారు. మీరు చూడటం లేదా? అదే విషయాలు చూడండి. అదే వాక్యం వచ్చుచుండుట నేటి దినాన అదే జరగటం. ఎల్లప్పుడు కూడా ఎక్కువ మంది చేత విసర్జించబడుట చూశారా, కొద్ది మంది ద్వారా నమ్మబడుట చూశారా. వారు దాన్ని నమ్మలేకపోయారు. ఆ గ్రీకులు వారు ఆయన చూడలేకపోయారు. ఆయన మానవ శరీర ఆలయంలో ఉండెను. వారన్నారు, ఏంటి ఈ మనుషుడి పేరు యేసు, అతడు నజరేత నుండి వచ్చినవాడు. వారి యొక్క దినాల్లో వారు ఒకే ఒక పేరును కలిగి ఉన్నారు. ఈ విధముగా చెప్పొచ్చు, జాన్ జిమ్ వారు చెప్తారు. జాన్ జెఫర్సన్ వాడు, జిమ్ న్యూ ఆల్బనీ వాడు, లేక ఆ విధంగా. చూశారా, అతడు అన్నాడు, ఇతడు నజరేత వాడైన యేసు. ఆయన యొక్క తల్లి ఒక సైనికుల ద్వారా గర్భవతైనది. అది సామాన్యంగా ఒక నమ్మకమై ఉన్నది. చూశారా, అడు తర్వాత ఖచ్చితంగా వారి నమ్మకం అదే అవుతుంది. నిజం. ఇప్పుడు వారు చెప్తారు, ఇతడు నజరేయుడైన యేసు. చూశారా, ఆయన ఎవరు? వారు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అయితే ఈ వాక్యము ఆదినము కొరకు. ఆయన బోధ చేస్తున్నప్పుడు లేఖనములను పరిశోధించుడి, వాటిలో నిశ్చయము గలదని మీరు తలచుచున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నన్ను నమ్మనట్లయితే, నన్ను మరచినట్లయితే, ఒక అడ్డుతెరగా లేక ఒక ముసుగుగా బయలుపెడుచున్న వాక్యమును నమ్ముడి. ఒక వాక్యమునకు రెండు అన్నది సాక్ష్యం అని చెప్పాడు. తండ్రి నాతో మాట్లాడను, ఆమేన్, అది నిజం. ఏదైనా వాక్యము నేను మాట్లాడతాను, తండ్రి దాన్ని నిర్ధారిస్తును. మీకు అది సాక్ష్యం అవుతుందా? అది అవుతున్నది. చూశారా, అది ఆ విధముగానే నెరవేర్చబడుతున్నది. ఇప్పుడు రెండవ కొరింథీయులు గమనించండి. ఈ రెండవ కొరింథీయులు 3:6 చర్మం వెనుక పాత మందిరములో దేవుడు ఉండుట యూదుల కొరకు ఆ పాత అడ్డుతెర చెరిగినప్పుడు ఆయన ఇంకా ఎవరై ఉన్నది? యూదులకు గుడితనముగానే ఉన్నది. అడు తర్వాత పెంతికోస్తూ జీవంగల నిజ దేవుడు ఎవరైనది ఆ అడుతెర పైనుండి క్రిందకి రెండుగా చెరిగినప్పుడు పెంతికోస్తూ బయలుపరచను. ఎందుకని ఆ ముసుగు లేక ఆ అడ్డుతెర అలాగ చేశాను? ఎందుకు అది చేశాను? అది చేసినది ఏదో చేయటకు ఈ రోజు అటువంటి వర్తమానం ఎందుకు వచ్చాను? ఎందుకది వచ్చినది? ఎందుకని ఇక్కడే కొంచెం కాలం క్రితము ఒక రోజు ఒకరు నన్ను పిలవబోయారు. సంఘ కాలంలో వచ్చి నాతో వాదించారు, దేవుడు ఆయన పరిశుద్ధ సంఘంలో ఉన్నాడు మొదలైనవి. అది ఒక స్త్రీ బోధకురాలని నేను కనుగొన్న తర్వాత నేను అలాగే దాని గురించి మర్చిపోయాను. చూశారా, అది ఒకవేళ పురుషుడైనట్లయితే అదేమి ఇబ్బంది ఉండేది కాదు, అది విచ్చేసకరమైనది. అయితే నేనిక్కడ జరిగించవలసిన కూటం విడిచిపెట్టి అక్కడ మరొక దేశంలోకి వెళ్ళటకు దృష్టి మరల్చడం వలన ఏమి లాభము? మీకు అర్థమైనదా? కనుక నేను అవి అలాగే వదిలివేశాను. గుడ్డివారు గుడ్డివారిని త్రవచూపుట వారంతా గుంటలో పడతారు. కాబట్టి ఈ కాలం ముందు సంఘర్షకు సంబంధమైనది పారంపర్య ఆచారముతోనున్న పాతదైన అడ్డుతేర లేక ముసుగు దేవుని వాక్యం నుండి చెరుగుతున్నది. తద్వారా ప్రత్యక్షపరచబడిన కొరకు నా భావం ఏదో గ్రహించారా? పారంపర్య ఆచారం తెలియజేస్తున్నది అవన్నీ కూడా గతించి పోయినవి అని. దాన్ని కొంచెం ఇంకొంచెం మునగని ఆ విషయాలు గతించినవి. అయితే ఈ కడవరి దినాన ఆ ఆచారయుక్తమైన మసుగు లేక అడ్డుతెరా భాగమై చెరుగుతుంది. ఇక్కడ అగ్నిస్తంభం నిలబడి ఉన్నది. చూశారా, ఆయన ఇక్కడే ఉండి ఈ రోజు కొరకైన వాక్యమును ప్రత్యక్షపరచు తెర చెరిగినది. లోకం వారింకా అది నమ్మరు, వారు అది చూడరు. అసలు అది వారికి అనవసరం, వారు దాన్ని చూడరు. అది వారి యొద్దకు పంపబడలేదు. జ్ఞప్తించుకోండి, దేవుని కుమారుడు సదుమ వారికి బయలుపరచబడలేదు. ఇద్దరు వర్తమానికలు తెలియబడేది. అవును, నిజం, దేవుడే ఆయనకు ఆయనే శరీరధారి అయి అబ్రహామునకు బయలుపరుచుకున్నాడు. ఏర్పాటు నొందిన వానికి గమనించు, ఆయన్ను బయలుపరచుకుంటానికి ఆయనకు అది ఏమి చేసినది గమనించు. ఆయన ఏమి చేసినది? ఇప్పుడు అబ్రహాము ఎరిగి ఉండేను. ఆయన వెనుకున్న శారా తలంపులో ఏమున్నదో ఆయన ఎరిగిన వాడి ఉండెను. అబ్రహాము ఆయనను ఎలోహీము అని పిలచెను. ఇప్పుడు గమనించు, కనుక అది బయలుపరచబడవలసి ఉండెను. ఇన్ని సంవత్సరాలు కూడా ప్రజలకు వాక్యములకు ముసుగు వేయబడవలసి ఉండెను, అది జరగలేదు. నేను ఇక్కడ మొట్టమొదట వదిలి వెళ్లిన ఉదయ వేళ నేను బోధ చేసిన ప్రసంగం మీకు జ్ఞాపకమున్నదా? గొల్యాతు దావీదుని గుర్చి నేను చెప్పాను, అద్భుతములు జరుగు దినములు గతించాలని చెప్పుచున్న అక్కడున్న సవాలు చేయవని చూడు. వతిచున్న ఆ టేపులను కనిపెట్టు, ప్రతి దానిని కనిపెట్టు. అవి ఎంతగానో విషదంగా మరెక్కువగా మరెక్కువ విషదంగా వచ్చుట మీరు వినుటకు చెవులున్నట్లయితే చూచుటకు కన్నులున్నట్లయితే గమనిస్తున్నారా? ఏంటి నేను చెప్పాను? అక్కడ గంభీరమైన మత సంబంధమైన లేక భక్తి సంబంధమైన లోకం నిలబడి ఉన్నది. అది ఈ విజ్ఞాన శాస్త్ర కాలంలో అది జరగలేదు, జరగదు, జరగబడదు. అయితే నేను చెప్పాను, దేవుడు ఆ వెలుగులో అది ఏ ఒక్కసారి కూడా తీయబడకమునుపు అప్పటికి తీయబడలేదు. అది అక్కడ నది ఎద్దున అక్కడ నది వద్ద ఉన్నది. దాని పటమును వారు తీయలేదు. గమనిస్తున్నారా? అది జరుగును అని ఆయన నాకు చెప్పాడని, ఆయన ఒక పిలుపును సిద్ధపరుస్తాడని, అది దేశాలను ఊడ్చి వేస్తుందని నేను చెప్పాను. చివరికి డాక్టర్ డేవిస్ అన్నాడు, నీవు వ్యాకరణ పాఠశాల విద్యతో 7వ తరగతి ఉత్తీర్ణుడైన వాడు నీవు. రాజులకు సామంతులకు ప్రార్థించుట, దేశాలనే ఊడ్చివేసే ఉద్యోగం ప్రారంభించుట, అది ఆయనే చెప్పాడు అని అన్నాను. అది జరిగినది. చూశారా, చూశారా, అది జరిగినది. దాని విషయం అదే. ఎటువంటి అనువాదము ఆయనకు అవసరం లేదు. ఆయన అది చేసి ఉన్నాడు. చూశారా, ఆయన ఎప్పుడూ చేశాడు. అది దానికే అనువాదము చెప్పినది. చూశారా, అన్ని నడవడులు గల జీవితాల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పిలచుట ఇప్పుడు అది బయలుపరచబడినది. నేను చెప్పాను, ఒక చిన్న బుడతగా సన్నగా ఉన్నవాడు గూనివాడైన దావీదు అది చేయలేదు. అతని చేతిలో వడిసెల ఉన్నది. దైవ సేవకుల అసోసియేషన్ యొక్క ప్రధానాధిపతియగు సౌలు అతన్ని చూచి, ఏంటి నీవు తర్బేతు కూడా లేనివాడవు అని అడిగాడు. అతడు అన్నాడు, నీకు నేను పిహెచ్డి లేక ఇంకొకటి ఇచ్చి నేను చూస్తాను. ఈ సర్వంగ కవచము అతనిపై పెట్టాడు. అది దైవజనునికి సరిపడదని అతడు కనుగొన్నాడు. ఇది నా యొద్దనుడి తీసివేయి అని అన్నాడు. దాని గురించి నాకేమి తెలియదు అని చెప్పాడు. దేని చేత నేను సింహముతో పొట్లాడానో, ఎలుగుబడితో నేను దేని చేత పొట్లాడానో, నేను ఎరిగిన ఆ మార్గమున్నే నన్ను పోనీ అని అతడు చెప్పాడు. అతడు ఒక విధంగా అడవిలో ఉండేవాడిగా ఉన్నాడు, నన్ను ఈ మార్గన పోనీ అని చెప్పాడు. ఈ పెద్దవాడైన గొలియత్ అన్నాడు, నాతో పొట్లాటకు కుక్కను పంపుతున్నావా? నేను నిన్ను నా ఈటె కుర తీసుకుని అక్కడ నీ శవాన్ని పైకెత్తుతాను, ఆకాశ పక్షులు దాన్ని తిన్నట్లుగా. దావీదు అన్నాడు, నీవొక ఫిలిస్తీనువై సర్వాంగ కవచముతో ఈటెతో నా మీదకి వచ్చుచున్నావు. నేను ప్రభువగు ఇశ్రాయేలు దేవుని నామమున వచ్చుచున్నాను. ప్రవక్తకు దావీదు పలికిన మాటను గమనించు, ఈ దినాన నీ భుజాలపై నుండి నీ తలను ఛేదిస్తాను. ఆమేన్. అతను ఏమి కలిగి ఉన్నాడో, ఎవరి మీద అతను నమ్మకముంచున్నాడో అది అతని ఎదిగి ఉన్నాడు. ఆయనకు అప్పజెప్పిన దానిని ఆయన కాపాడి సమర్థుడని అతను సంపూర్తిగా నమ్మి ఉన్నాడు. చూశారా, కనుకది ఎలాగైనా జరుగుతుంది. ఆ పాత మాట అద్భుత కార్యాలు జరిగే దినాలు గతించిపోయినవి, గోడలు పగిలిపోయినవి. ఆయన వాక్యమును ప్రత్యక్షత చేస్తూ యెహోవా ఇంకా సంపూర్ణ దృశ్యంతో నిలబడి ఉన్నాడు. బస్సుకు తీవ్రమైన వాడై ఆవునది నిజం. గమనించు, అన్య సంఘము కూడా ముసుగు వలన గుడిదైపోయినది. మత సంబంధమైన ముసుగు చెరిగిపోయి దేవుడు చూయించబడిన తర్వాత కూడా ఎలాగూ తిరిగి మానవులలో వాక్యములకు ముసుగు వేయటం ద్వారా ఖచ్చితంగా ఇస్రాయేళ్లు అదే చూడలేకపోయేది. అది ఒక దేవదూత లేక మరోదో అయినట్లుగా ఇస్రాయేలు దాన్ని నమ్మిండేవారు. అది ఒక దేవదూత కాలేడు, అది ఒక మనిషి ఉండవలసి ఉన్నది. ఆమేన్. దేవుడు ఆయన వాక్యమును పగలగొట్టడు. కడవరి దినాలలో తిరిగి అదే కవలసి ఉన్నది. చూశారా, ఇశ్రాయేలును అంధులుగా చేసింది ఏంటి? ఆ మనుషుడు, నీవు మానవుడై ఉండి నిన్ను నీవు దేవుడిగా చేసుకుంటున్నావు. అదే ఆయనను వారు చంపుటకు కారణమైనది. మరి ఈ దినమున ఎందుకనగా వర్తమానము నరుని ద్వారా మానవుని ద్వారా వచ్చినది, దేవదూతల ద్వారా కాదు. చూస్తున్నారా, దేవుడు ఆయన మార్గమును మార్చలేడు, ఆయన వాక్యమును మార్చలేడు, ఆయన మారడు అని ఆయనే చెప్పాడు. అవునా? గమనించు, వాగ్దానం చేశాడు. ఇశ్రాయేల వలె అన్యులు కూడా అలాగే అంధులైపోయారు. ఎందుకనగా, ఎందుకు? ముసుగు ద్వారా దేవుడు నరునిలో ముసుగు వేసుకుని ఇశ్రాయేల్ గుడ్డివాడిగా చేశాను, ఒకరిని గుడ్డివాడిగా చేశాను, ఒకరు అది గుడ్డివారినిగా చేశాను, మరొకరిని అది సత్యమును బయలుపరచును. అది కొందరి కన్నులు మూయను, మరొకరి కన్నులు తెరయను. యేసు నిలబడి చెప్పిన మాట చూడు, నీ పేరు సీమోను, నీ యొక్క తండ్రి పేరు యోనా. అతడు అన్నాడు, ప్రభువైన దేవా, చూస్తున్నారా? ఫిలిప్పు ఇతడు అన్నాడు, నీవు నన్ను ఎప్పుడు ఎరుగుదవు? ఆయన చెప్పాడు, ఇదిగో ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. అతడు చెప్పాడు, రబ్బీ, నీవు నన్ను ఎప్పుడు ఎరుగుదవు? ఆయన చెప్పాడు, ఫిలిప్పు నిన్ను పిలవకముందే నీవు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను తూచితిని. అతడు చెప్పాడు, రబ్బీ, నీవు దేవుని కుమారుడు, నీవు ఇశ్రాయేలు రాజువు. వీరు ఇక్కడ నిలబడి అతడు బయల్జెబూబు అని పిలుస్తున్నారు. చూశారా, అది ఏమి చేసినది? ఒకరి కన్నులు తెరచినది, మరొకరిని గుడ్డివాడిగా చేసినది. రాజుకులు ఏమని చెప్పారు? ఏంటి? అతడు బయల్జెబూబు. ఆ చిన్న స్త్రీ చెప్తుంది, మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. దాని అర్థం అభిషిక్తుడు అని. చూశారా, అభిషిక్తుడు వచ్చును, మాకు ప్రవక్తులు లేరు, నీ ఒక ప్రవక్తవ ఉండవలసి ఉన్నది. అయితే అభిషిక్తుడు వచ్చును, ఆయన కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఇది అన్ని జనులకు ఆఖరి దినములు లేక యూదులకు ఇది కడవరి కాలము అని చెప్పబడుచున్నది. చూస్తున్నారా, యూదులు సమరయులు ఇరువురు కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. చూశారా, ఆయన అగుపించటకు ఇది సమయం. ఆయన వచ్చినప్పుడు ఇవి ఆయన చేయును, ఈ విషయాలు ఆయన చెప్పును అని ఆమె చెప్పినది. నేనే ఆయన్ను అని ఆయన చెప్పాడు. ఆమె కన్నులు తెరవబడినవి. పోలీసు వారు యాజకులు గుడ్డివారైపోయారు. సువార్త ఎల్లప్పుడు కూడా అదే చేస్తున్నది, ఒకరి కన్నులు అది తెరచి ఒకరికి సత్యాన్ని బయలుపరుస్తున్నది, కొందరిని అది గుడ్డివారిగా చేస్తున్నది. రెండు విధమైన భావం కలిగి ఉండను. కొందరు ఆ కుమారుని తీసుకుని అందులోకి నేరుగా చూస్తూ గుడ్డివారే వెళ్లిపోతారు, మరికొందరు అదే తీసుకుని దానితో నడుస్తారు. అది విచ్చేసకరమైనది. ప్రతి కాలంలో అది చేసినట్లుగాను దైవత్వం మానవ శరీరంలో ముసుగు కప్పినది. గమనించండి, ఆయన అది చేశాడు. ప్రవక్తలు ముసుగు వేయబడి ఉండిన దైవత్వం మానవ శరీరంలో ముసుగు వేయబడి ఉన్న దేవుని వక్యమై ఉన్నవారు వారు. కాబట్టి వారు మన మోషేను గమనించలేదు. చూస్తున్నారా, యేసును గమనించలేదు. గమనించు, పాత ఆలయము సముద్ర వత్సల తోళ్లు వెనుక ముసుగు వేయబడినది వాక్యము, రాతి పలకల మీద ప్రత్యక్షమైనది వాక్యము. ఇప్పుడు 20 నిమిషాల్లో దాటిపోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, అది 11:30కు చేస్తాను. గమనించు, మీరు గమనిస్తే నేను కొన్ని పుటలు ఇక్కడ తిరుపుతున్నట్లుగా మీరు గమనించవచ్చు. నేను దాన్ని కత్తిరించడానికి చేస్తున్నాను, అది పెద్దదవుతున్నది. మీరు అలసిపోయారని, ఎండగా మీకున్నదని లేక వేడిగా ఉన్నదని నాకు తెలుసు. పాత ఆలయంలో అడ్డుతెర వెనుక ఆ వెనుకల ఏమున్నది? యెహోవా ఏమై ఉండెను? అక్కడ వెనుక మరుగుగా ఉన్నది ఏంటి? అడ్డుతెర దాచుచున్నది ఏంటి? హల్లెలూయా. అడ్డుతెర మరుగుచేస్తుంది ఏంటి? అది వాక్యమును దాచిపెడుచున్నాను. అడ్డుతెర సముద్ర వత్సపు తోళ్లు మరుగు చేయుచున్నాను. ప్రకృతి సంబంధమైన వారి కళ్లకు దేవుని వాక్యమును మరుగుపరచుచున్నాను. ఇంకా అక్కడ వెనకాల సముఖపు రొట్టెలు ఉండెను. ఇంకా అక్కడ వెనకాల షెకెనా మహిమ ఉండెను. అయితే అదంతా వారికి మరుగై ఉండెను, అదంతా దాచబడి ఉండెను. దేవుని యొక్క మహిమంతా ఆ పాతదైన సముద్ర వత్సపు తోళ్ల వెనకాల ఉండెను. అవునది నిజమేనా? అదంతా ప్రకృతి సంబంధమైన నేత్రాలకి మరుగై ఉండెను. అది ఈ రోజు కూడా అంతే. అది ఒక పరిశుద్ధ గుండ్రాల గుంపుగా పిలువబడుతున్నది, పెచ్చి భక్తిని పిలువబడుతున్నది. అయితే అక్కడ వెనకల ఏమున్నదో వారికి తెలియదు. అదే వారికి తెలియనిది. చూస్తున్నారా? ఆ తర్వాత కరుణామయుడైన దేవుడు వారు చూచిన కొరకై అడ్డుతెరను చించినప్పుడు వారు ఎంతగానో వారి పారంపర్య ఆచారములతో చుట్టబడేది. అది ఈనాటి వరకు కూడా వారికి మరుగుగానే ఉన్నది. ఇప్పుడు అదే మహిమ, పరిశుద్ధాత్మ యొక్క శక్తి, శకన మహిమ విశ్వాసమేకి వచ్చినప్పుడు, నా అర్థం నిజమైన విశ్వాసిన అర్థం వచ్చినప్పుడు దేవుని పనులకు అది కారణమవుతున్నది. మరియు విశ్వాసము అతనికి వచ్చి దేవుని వాక్యమును నమ్మునట్లుగా చేస్తున్నది. వీరికి అదంతా మరుగై ఉంటున్నది. వీరికి అవన్నీ గతించిపోయినవి అని వీరు చెప్తారు. చూస్తున్నారా? వారింకా అడ్డుతెర వెనుకనే ఉన్నారు. అడ్డుతెర వెనుక నీవు ఇక లేవు చిన్నబిడ్డలారా. దేవుడు మీ కొరకు సంపూర్ణ దర్శనమిచ్చి ఉన్నాడు. గత దినము సహోర్ ఫ్రెడ్ షాట్మన్, సహోర్ సింప్సన్, అతని ఇక్కడ చెడో లేదో నాకు తెలియదు, మనలో అనేకులము ఆ బాప్టిస్టు ఆలయం వద్ద ఉన్నాం. మంచిగా ఒగుపించే ఒక దానికి అక్కడ దైవ సేవకుడు చెప్పాడు. మనమంతా ఆమెన్ అని అన్నాము. ఆలయంలోని అందరూ వారి మెడలు పైకి చాచి వెనుకకు చూశారు. గమనించారా? అక్కడ షెకినా వెనుక నుండి చిన్న ముక్క వచ్చుచుట మనం కనుగొన్నాము. అవునా? అది పొందుకోటానికి మనకెంతో ఆనందపడ్డాము. మరో మాటల్లో, ప్రభువా నీకు ధన్యవాదాలు అని మేమన్నాము. చూశారా? వారు దాన్ని చూసినప్పుడు ఈ ప్రజలు ఎంతగానో ఎంతగానో ముసుగు వేసుకున్నారు. దానిని చూచి నవ్వారు. అదెంత ఏదో వారికి తెలియదు. గమనించారా? వారు ఇంకా ముసుగు వేయబడి ఉన్నారు. కొంత లోపల ఉన్నది, కొంత బయట ఉన్నది. అయితే దేవుడు సంపూర్ణంగా కనిపిస్తున్నాడు. మరుగై వారికి ఉన్నాడు. వారికి అదే ఇప్పుడు. అప్పుడు దేవుడు ఆయన యొక్క వాత్సల్యత చేత అడ్డుతెరను చించి బాహ్యంగా కనిపించలాగునా ఆయన తెచ్చాడు. అయితే వారు వారి యొక్క పారంపర్య ఆచారాలతో వారెంతగానో చుట్టబడ్డారు. ఆయన ఇంకా వారికి మరుగై ఉన్నాడు. ఇప్పుడు అంతే. ఆ మహిమంతా వాక్యమైన క్రీస్తులో మనకై దాచబడి ఉన్నది. ఎవరైతే మన ఆలయమై ఉన్నాడో ఆయనలో. ఓ, ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా లోతుగా త్రవ్వబోతున్నాను. ఈ ఉదయ వేళ నా ఉద్రేకల కొరకై నన్ను క్షమించండి. అయితే దీన్ని నేను ఎంతగానో ఇవ్వాలనుకున్నాను. అది నాలో అలా కట్టివేసుకుని ఉన్నది. చూశారా? గమనించు, దేవునిలో ఉన్న సమస్త మహిమ వాక్యంలోనే ఉన్నది. దేవునిలో ఉన్న సమస్త ఆశీర్వాదాలు వాక్యంలో ఉన్నవి. అవి అవిశ్వాసకి ఆచారాల వలన మరుగై ఉన్నవి. నా భావం మీద గ్రహించారా? అయితే అదంతా క్రీస్తులోనే ఉన్నది. దేవునిలో ఉన్నదంతా ఆయన తను తాను ఖాళీ చేసుకుని కెనోస్ క్రీస్తులోనికి వచ్చాను. మరి మనము క్రీస్తులో ఉండి అడ్డుతెర వెనక ఉన్నాము. సరే, నేను క్రీస్తులో ఉన్నాను అని చెప్తావు. తరువాత ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని నమ్ముతావు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మక నామములోనికి బాప్తిస్మిచ్చుట. నీవు నమ్ము ఆ పెద్దల యొక్క ఆచారాలన్నీ నమ్ముతావు. లేదు, నీవు ఇంకా అడ్డుతెర వెనక ఉన్నావు. చూశావా? అడ్డుతెర లోపలికి రా. ఆయన క్రీస్తు వాక్యమై ఉండెను. ఎలాగూ నేను దైవిక స్వస్థతను నమ్మను. ఈ అద్భుతాలన్నీ, అలాంటి విషయాలను నేను నమ్మను. సరే, నీవు చూడు, నీవు లోపల లేవు. అడ్డుతెర లోపల లేవు. దాని గురించి నీకేమీ తెలియదు. చూశారా? క్రీస్తే వాక్యమై ఉన్నాడు. మనము వాక్యములో ఉన్నప్పుడు మనము క్రీస్తులో ఉన్నాము. క్రీస్తును తృణీకరిస్తూ నేను ఎలా క్రీస్తులో ఉండగలను? అది చెప్పి ఉన్నది ఆయనే. ఒక్క మాట అందులో చేర్చకూడదు, ఒక్క మాట అందులో ఉండి తీసివేయకూడదు. అలాగైతే అందులో ఉండి నీవు ఎలా తీసివేస్తావు? చూశారా? నిన్ను ముసుగు వెనకాల నిన్ను మరుగు చేసినదేదో అని అదే చూయిస్తున్నది. అవునా? మనము ఆయనలో ఉన్నాము. అలాగైతే లోకమందరి మత తాత్వికులకు, వేదాంతులకు మనం ఇంకా ముసుగు వేయబడి ఉన్నాము. చూశారా? మనము కలిగి ఉండి ఆనందిస్తున్న మహిమ బయట వారికి మనం ఇంకా ముసుగు వేయబడి ఉన్నవారు. మరలా మనల్ని వారు పిచ్చివారు, మరతీగలు అని అనుకుంటారు. చూస్తున్నారా? అవునది నిజం. అయితే ఇక్కడ ఉన్న మనము, క్రీస్తులో ఉన్న మనం ఆయనలోకి బాప్తిసం పొందాము. మొదటి కొరింథీ 12, ఆయనలోనికి. ఈ మహిమలో మనం పలివారం. చూస్తున్నారా? అయితే బయటికి కాదు, నీవింకా లోపల చూస్తున్నావు, దానిని త్రణీకరిస్తున్నావు, చూసావా? కాబట్టి ఇప్పుడు ఆయనలోనికి మనము ఆహ్వానించబడుతున్నాం, ఆయన కలిగినంతటిలోకి పాలే భాగస్థులు అవుటకు ఆయనలోనికి మనము ఆహ్వానిస్తున్నాము. మానవ శరీరం ద్వారా ముసుగు వేయబడి ఉండి అవిశ్వాసులకు అది మరుగై ఉన్నది. చూస్తున్నారా? ఆ మహిమ వారికి తెలుసును, దాని వారు చదివారు. దేవుని యొక్క మహిమ ఇక్కడున్న వాక్యంలో ఉన్నది. ఇంకా అలాంటివి, అది కేవలం వారికి మాట మాత్రమే, మనకైతే అది ఒక ప్రత్యక్షత. అవును, అది మాట కంటే మరొకటి కాదు, అది వాస్తవమైనది. ఆమేన్. వెలుగు కలుగునుగాక అని దేవుడు చెప్పాడు, అది ఒక మాట ఉండెను. అయితే ఇప్పుడు ఒక వెలుగు ఉన్నది, అది మాట కాదు, అది వెలుగు. నా భూమి మీద మీరు గ్రహించారా? అది కేవలం మనకు వ్రాయబడిన వాక్యం మాత్రమే కాదు, కానీ అది ఒక వాస్తవం. మనము ఆయనలో ఉన్నాము, ఇప్పుడు మనం ఆనందిస్తున్నాము, ఇప్పుడు మనం ఆయన చూశాము, ఇప్పుడు వాక్యముకు ఆయనను చూశాము, ఆయనకు ఆయనే ప్రత్యక్షపరచుకుంటా. అక్కడది మరుగుగా ఉండెను, ఎందుకని మానవ శరీరం వలన ముసుగు వేయబడి ఉండెను. చూస్తున్నారా? వారు చెప్తారు, ఆ గుంపు ప్రజలు వారు ఏ పాఠశాలకు వెళ్లారు, ఎటువంటి విధిని వారు అభ్యసించారు, ఎక్కడి నుండి వారు వచ్చారు, ఏ గుంపుకు వారు సంబంధించి ఉన్నారు. చూశారా? చూస్తున్నారా? వారది పొందలేరు. ఒక మనిషి మరొక మనిషితో అన్నాడు, గత దినం నీవు క్రైస్తవుడొకటకు నీవు ఒక సంఘ శాఖకు చెందిండవలసి ఉన్నది. అతను అన్నాడు, నేను క్రైస్తవుడును, నేను వాటిలో ఏ ఒక్క దానికి చెందినవాడిని కాదు. చెప్పాడు, దేవుడు ఈ క్యాన్సర్ ను నాలో నుండి తీసివేయను, ఇప్పుడు నీవు దాని గుర్చి ఏమని తలస్తున్నావు అన్నాడు. అది ఒక వైద్యుడై ఉన్నాడు. అతను అడిగాడు, సంఘశాఖ అది చేయుడు నాకు చూయించు. చూశారా? మంచిది. చూశారా? అది ఇంకా ముసుగు వేయబడి ఉన్నది. మనము క్రీస్తు లోపల ఉన్నాము. అలాగైతే నిజమైన అందరు విశ్వాసులు ఆయనను చూస్తారు. ఈ దినమందలి వాక్యపు వాగ్దానము బహుటంగా ప్రత్యక్షపరచబడినది. అది పెద్ద మాట. నీవు అది తీసుకున్నట్లయితే, చూశారా? చూశారా? సమస్తమైన నిజ విశ్వాసులు వాక్యములో ఉన్నవారు దేవుని బహుటముగా చూస్తారు. తెర చెరిగినది, మసుగు చెరిగినది, దేవుడు ప్రత్యక్షపరచబడి మీ ఎదుట బహుటంగా నిలబడి ఉన్నాడు. చూశారా? దేవుడు బహుటముగా ప్రత్యక్షపరచుకున్నాడు. ఇది చేతి కొరకై మన పాత పారంపర ఆచార అడ్డు తెర తిరిగి చెరగవలసి ఉన్నది. అది ఏమై ఉన్నది నిజంగా చుట్టు కొరకై ఆ చెత్త మధ్య నుండి నీవు తప్పగా బయటకు రావలసి ఉన్నది. అవునా? నీవు ఎన్నడూ అది చేయలేవు. వారు ఆ అడ్డు తెరను, ఆ ముసుగును ప్రతిసారి నీ ముందరకు లాగుతూ ఉంటారు. అక్కడ దానికేమీ లేదు, అయితే ఇక్కడ అది వ్రాయబడి ఉన్నది, ఇక్కడే అది ప్రత్యక్షపరచబడి ఉన్నది. మీరు చూశారా? చూశారా? ఒకడు సూర్యుని చూడటానికి నిరాకరించి, ఓ అక్కడ వెలుగు కలుగునుగా అక్కడ దేవుడు చెప్పాడు, నాకు తెలుసు, అయితే అలాంటి ఏమీ లేదు, నేను క్రింద భాగానికి వెళ్లిపోతున్నాను, నేను దాని సూచనకు నిరాకరిస్తున్నాను. అతడు పిచ్చివాడు. అతనిలో ఒకటేదో పొరపాటు ఉన్నది. ఒక స్త్రీ లేక పురుషుడు దేవుని వాగ్దానాన్ని చూసి అది ప్రత్యక్షమటి చూచి అది నమ్ముటకు నిరాకరిస్తే ఆ పురుషుల్లో లేక ఆ స్త్రీలో ఏదో పొరపాటు ఉన్నది. ఎందుకనగా సంఘశాఖ ముసుగు క్రిందకు లాగినది. చూశారా? ముసుగు వేయబడుట. ఇది చేటుకురకై మన సంఘశాఖల పారంపర ఆచార ముసుగులు చిరిగిపోవలసి ఉన్నది. దేవుని అగ్ని ఆత్మ చేత ఆయన వాక్యము ఖడ్గము చేత అది చీల్చబడవలసి ఉన్నది. ఆయన వాక్యము ఎల్ల వెళ్ళలో ఆయన ఖడ్గమై ఉంటున్నది. ఆ దినమందు ఆయన నిండైన అగ్నితోనున్న ఆయన ఖడ్గమును తీసుకుని ఆ ముసుగును ఆ అడ్డుతెరను పైనుండి కిందకి చించి వేసెను. అదే ఖడ్గము చేత ఈ రోజు అదే పనిని ఆయన చేయును. నా యొక్క మూఢభక్తి చేత కాదు, మూఢభక్తితోనున్న పుస్తకాల వల్ల కాదు, నా క్యాటగిజంతో కాదు, అయితే ప్రభు ఖడ్గము చేత. చూస్తున్నారా? అడ్డుతెరను ముసుగును కిందకు చించివేయును. దేవుడు బహుటంగా కాన్పించబట్టుకు అలాగూ చేయును. మీరు చూస్తున్నారా? ఆయన వాక్యం నందు ప్రత్యక్షమవుట ఎంతటి మహిమకరమైన దృశ్యము చూడటానికి. గమనిస్తున్నారా? మంచిది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని ఆయన ఖడ్గము దానిని చీల్చును. వాక్యము సంఘశాఖల ముసుగును చీల్చును. వాక్యము అది మాత్రమే అని మాత్రమే నీవు చెప్పినట్లయితే వాక్యం పనిచేయదు, ఇది చీల్చలేదు అని చెప్పుట వలన ఖడ్గం ఇక్కడ ఉండటం వలన ఉపయోగమేంటి అని చెప్తే అది చీల్చలేదు. అయితే దేవుని యొక్క ఖడ్గమును నీవక్కడ పెట్టి ఆమె చుంచుడు నీవు గమనించు. ఆ విధముగా చేతికు పంపబడిన అభిషేకితమైన హస్తంలో ఆమె అది ఉన్నది. చూశారా? దాన్ని చించి తెరచుటకు ఆయన అక్కడే ఉన్నాడు. అక్కడే దేవుడు కనబడు మహాఘనుడైన యెహోవా ఉన్నాడు. అది ఆయన యొక్క వాక్యము ప్రత్యక్షమవుట. దినమునకు వాగ్దానము చేయబడిన భాగము అది. మీరు అర్థం చేసుకున్నారా? చూస్తున్నారా? ఈ దినపు వాగ్దానమైన ఖడ్గము ఈ దినమున ఏమై ఉండవలసి ఉన్నది? దేవుడు ఆయన ఖడ్గమును తీసుకుని శంఖశేఖ యొక్క బొసుకను క్రిందికి చించి దానిని ప్రక్కకి లాగి ఆయన అక్కడే ఉన్నాడని చూయించి ఆయన ఇంకా అదే అగ్నిస్తంభమై ఉన్నాడని చూయించి తనను ప్రత్యక్షపరచుకుంటా. గమనించు, ఈ దినము కొరకైన వాగ్దానములను ప్రత్యక్షము చేసుకున్న వాక్యము, ప్రభువా మేము ఎవరి యుద్ధకు వెళ్ళదము అని పేతురు చెప్పినట్లుగా మనము దాన్ని చూచుచున్నాము. దీనిని చూచిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళదము, మేము ఏ సంఘములో చేరదము, ఒక్కరిలో మేము జన్మించినప్పుడు చూస్తున్నారా, ఏ సత్యములు ఎరిగిన తర్వాత నీవు ఏ సంఘశాఖలు చేరగలవు. చూశారా, వారిలో ప్రతి ఒక్కరూ దానిని తృణీకరిస్తున్నారు. వారిలో ప్రతి ఒక్కరూ దానికొకరు ఒకటి చేయువారు లేక ఒకటి చెప్పువారు నాకు ఒక్కరూ లేరు. అవును, అది నిజం. నేను ఇక్కడ ఈ ప్రయత్నాలన్నీ ఈ ప్రయాణాలన్నీ మొదలుపెట్టినప్పుడు ఎక్కడైతే ఒక స్థలమునందు 42 సంఘములు పూచి తీర్చుకున్నవో నేను ఇక్కడికి చేరినప్పుడు నాకు ఒక్కరూ లేరు. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అతడు నిత్య భద్రతను నమ్ముతాడు, ఆ శాస్త్ర సిద్ధస్థుడు వెళ్లిపోని. ఒకరంటారు యేసు నామమున అతడు బాప్తిసమిస్తాడు, అది అందరికీ బయటకు పంపివేస్తున్నది. చూశారా అందరిని. అందులో ఇంకొకరన్నారు అతడు సర్ప సంతానం నమ్ముతాడు, సర్పమునకు సంతానము లేదు. బైబిల్ తెలియజేస్తున్నది నీ సంతానమునకును సర్పము యొక్క సంతానమునకును వైరము కలుగు చేసేదను అని. చూశారా, అది అడ్డుతెర వాక్యం యుద్ధ నుండి ఎత్తబడుతున్నది. చూశారా, అది నిజం. అది చంటి పిల్లలకు బయలుపరచబడినది, అది ఎత్తబడినది. వారది చూశారు. ఒకప్పుడు చెప్పబడినట్లుగా నీవు చుచ్చినప్పుడు ఈ ముసుగు వాక్యం నుండి తీయబడినప్పుడు పారంపర్య ఆచారములు ఈ వాక్యం యుద్ధ నుండి తీసివేయబడతాయి. ఒకప్పుడు యేసు చెప్పినట్లుగా మీరు నన్ను చూచినట్లయితే నా తండ్రిని చూచియుందురు. దేవుడు మరియు ఆయన వాక్యము ఒక్కటే. ఇప్పుడు మీకు అర్థమైందా? వాక్యము ప్రత్యక్షపరచబడినప్పుడు అది ఏంటి? చూశారా, యేసు చెప్పియున్నాడు, లేఖనములను పరిశోధించుడి, మీరు దేవుని యందు విశ్వాసం చూచున్నారు, నా యందు విశ్వాసం చూడి, నా తండ్రి క్రియలు నేను చేయనిడలా నన్ను నమ్మకుడి. అయితే నేను క్రియలు చేసినట్లయితే నేను నా తండ్రి ఒకటై ఉన్నాము, నేను నా తండ్రి ఒకటై ఉన్నాము. మీరు నన్ను చూచినప్పుడు తండ్రిని చూచియుందురు. వాక్యము ప్రత్యక్షమవుట మీరు చూచున్నప్పుడు మీరు తండ్రి యగు దేవుని చూతురు, ఎందుకనగా వాక్యము తండ్రి అయ్యున్నాడు, వాక్యము దేవుడయ్యున్నాడు. వాక్యము ప్రత్యక్షమైనప్పుడు దేవుడు తనకు తానే తన సొంత వాక్యమును తీసుకుని విశ్వాసుల మధ్య దాన్ని ప్రత్యక్షపరచును. విశ్వాసులను తప్ప మరొకరిని అది బ్రతికించలేదు, విశ్వాసులు మాత్రమే. నీవు గోధుమను తీసుకుని వివిధమైన నీళ్లలో నాటు, అది మొలవదు. అయితే దానికి హేతువేంటి? గోధుమ మొలచుటకు ఒక విధమైన సత్తువ సారము కలిగిన భూమిలో ఉండవలసి ఉన్నది. ఆ సత్తువ భూమిలో లేనట్లయితే, ఆ సత్తువకు గోధుమ మొలవనట్లయితే అది ఎన్నడూ మొలవదు. కనుక వాక్యము ఎక్కడ పడినదని కాదు, అది సరైన హృదయంలో పడినట్లయితే అది ఆవిధమని యేసు చెప్పాడు. కొన్ని త్రోవ పక్కన పడినవి, కొన్ని రాత్రి నెలలు పడినవి, ఆకాశ పక్షులు వచ్చి దాన్ని తినివేసినవి. తరువాత ఆయన చెప్పాడు, కొన్ని ముళ్ళ తుప్పల్లో పడినవి, అవి పెరిగినవి, అవి నేరుగా అణచివేయబడినవి. ఆచారాల చేత, సంఘ శాఖల చేత, హైక విచారముల చేత అది అణచివేయబడినవి. అయితే కొన్ని మంచి నెలలు పడి నిరంతరగా ఫలించినవని చెప్పాడు. అది దేవుని యొక్క రాజ్యము, అది అలాంటి విషయమే. కొందరు అసలు నమ్మనే నమ్మరు, కొందరైతే శిష్యుల మాదిరిగా కొంతకాలమే నమ్ముతారు. వారిలో అనేకులు ఆయన వెంబడించారు, సంవత్సరాల తరబడిగా 70 మంది వెంబడించారు. సుమారు 1.5 సంవత్సరము లేక 2 సంవత్సరాలు కేవలము అలా తెలుసుకోవటానికి, ఆయనలో ఒకటే తెలుసుకోవాలని. ఓ విధంగా ఆయన ఇవి చేయటకు కొంత శక్తిని కలిగి ఉండెను, లేదా ఒక విధంగా కుందేలు పాదములను ఒక రకమైన మాంత్రికులనియో. ఈ విషయాలు చేయటకు ఆయనలో ఏమున్నది, ప్రజల హృదయాల్లో ఏమున్నది, వారేమి తలంచుచున్నారు, ఇవన్నీ తెలుసుకుంటూకే ఆయన పరలోకమండి వచ్చినని చెప్పాడు. ఆయనే వాక్యమని చివరికి ఇదే వారు తెలుసుకున్నది. అది వారు ఎరిగినప్పుడు అది వారికి భరించలేనిటందైపోయినది, ఎవరు ఇది అర్థం చేసుకోలేరు అని వారు చెప్పారు. ఆయన వారి మధ్య నుండి వెళ్లిపోయింది, వారే ముళ్ళ తొప్పల్లో పడిన వారు. అదే విషయాన్ని మరలా అది తీసుకుని వస్తున్నది. ప్రతి ఒక్క సమాజములకు కూడా తయారు చేసుకున్న విశ్వాసులు, అవిశ్వాసులు, విశ్వాసులు ఉంటారు. అది ప్రతి సమాజంలో కూడా ఉంటారు. అన్ని వేళల్లో నీవు వారిని కనుగొనగలవు. వారిలో కొందరు విశ్వాసుల వలె తయారవుతారు, అది బహుఘోరమైన వర్గం. ఆ తర్వాత నిజంగా అవిశ్వాసులే ఉంటారు వారిలో. అతడు నీకేమి ఇబ్బంది కలుగు చేయడు, అతడు తలోపుతూ బయటకు వెళ్లిపోతాడు. అయితే ఎవరైతే తయారు చేసుకున్న విశ్వాసులో వారు విశ్వాసులను చెప్తారు. ఆ రకమైన వారిని నీవు కనిపెట్టవలసి ఉన్నది. ఆ తర్వాత కొందరు నిజమైన విశ్వాసులు ఉంటారు. 3 అక్కడే ఉన్నారు చూడు, అక్కడ అవిశ్వాసులు ఉన్నారు. మనిషి కుమారుని యొక్క శరీరము తినుడి అని ఆయన చెప్పిన వెంటనే, ఓ ఆ మనిషి అది. మిగతా వారు తయారు చేసుకున్న విశ్వాసులు, యూదా చేసినట్లుగా వారు చివరిదాకా ఉంటారు. అయితే ఆ తర్వాత నిజమైన విశ్వాసులు, వారు దానిని వివరించరు. అయితే వారు అది నమ్ముతారు. ఎలాగైనా వారు దానితోనే వెళ్లారు బస్సుకు. అవిశ్వాసుల యొక్క పారంపర్య ఆచారం తీసివేయబడి నీవు దేవుని చూస్తావు. పారంపర్య ఆచారాల బస్సుగులు తీసివేయబడి దేవుడు ఇంకా ఆయన వాక్యములోని దేవుడిని నీవు చూడగలుగుతావు. ఆయన దేవుడు, ఆయన వాక్యం యొక్క గ్రంథకర్త. ఇతరులకు అది చర్మపు అడ్డుతెరల వెనకాల దాగి ఉన్నది. అవును, అది నిజం. మసుకు వెనుకకు ఎవరైతే వెళ్లలేరో వారికి ఆయన ఇంకా చర్మపు మసుగు వెనుక ఉన్నాడు. గమనించు, ఆ తర్వాత మనము ఆయనలో భాగమైపోయాము. ఆయనను ముసుగు కప్పు ముసుగువై నీ ఉండుట క్రీస్తు దేవుడై ఉన్నట్లుగా క్రీస్తు నీలో ఉన్నంత కాలము నీవు ఆయన భాగమై ఉన్నావు. ఎందుకనగా దేవుడు ఆయనలో ఉన్నాడు, ఆయనను దేవుడు చేశాడు. మహిమ యొక్క నిరీక్షణ యగు క్రీస్తు నీలో ఉన్నట్లుగా నీవు క్రీస్తు భాగమైపోతావు. నాయందు విశ్వాసముతో వాడు నేను చేయ కార్యములు అతడి కూడా చేయను. చూశారా, క్రీస్తు నీలో మరుగైన కాలము నీవు క్రీస్తు భాగమై ఉంటావు. తరువాత అది అవిశ్వాసికి ముసుగై ఉంటున్నది. అయితే నీకు తెలుసా, ఆయన నీలో ఉన్నాడు. శరీరమయగు ముసుగు వెనుకనున్న క్రీస్తు ఆలయము నీవు. ఈ ముసుగు నిన్న కారణము చేత మరలా మానవ శరీరమైన ముసుగు అవిశ్వాసికి దేవుని వాక్యమును మరుగు చేయుచున్నది. వ్రాయబడిన ప్రకారంగా చూశారా, వ్రాయబడి ఉన్న వ్రాయబడిన పత్రికల మీరు. బైబిల్ తెలుపుతున్నది పత్రికనగా ఏమి, వ్రాయబడిన మాట అవుతున్నది. మీరు వ్రాయబడిన వారు. మరో మాటల్లో ఈ విధంగా మీరు చదవచ్చు, మీరు అది చెప్పబడుతున్నది. మీరు వ్రాయబడిన పత్రికలు లేక మీరు వాక్యమై ఉన్నారు. వ్రాయబడి ప్రత్యక్షపరచబడిన వారు, దానికి మరొకటి కలపబడలేదు. నేను వ్రాయబడిన పత్రికను నీవు చెప్పలేవు. ఒకటి ఒక విధమైనది బ్రతుకుట, అయితే ఏదైతే ముందుగా వ్రాయబడినదో. ఎందుకనగా ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. డాక్టర్ లీవే ఈ యొక్క ఖ్యాతికంచిన పుస్తకం వ్రాస్తున్న రీతిగా కొద్దిసేపైన తర్వాత నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. సోదరవేయ్ ఇక్కడే ఉన్నాడు, క్రింద భాగాన ఒక చోట ఉన్నాడు. బయట నేతని చూశాను, లోపలికతను రాలేడేమో అని అనుకుంటున్నాను. అయితే అక్కడ అతను ఒక పుస్తకం వ్రాస్తున్నాడు. అదెంతో అద్భుతకరంగా ఉన్నది, ఆశ్చర్యకరంగా లౌదికగా యుగాన్ని కూర్చి అది ముద్రణాలయం నుండి త్వరగా వచ్చును. దాని యొక్క ఆఖరి పఠనము మేము తీసుకుంటున్నాము, వ్రాయబడుతున్నది. దానిని మేము అతను మాట్లాడాము. ప్రతి ఒక్కరూ నా ఎదుకు వచ్చి చెప్తారు, సహోదర బ్రహం స్వరం పలికిన ఏడు ఉదుములు ఆయన చెప్పాడు, అది వ్రాయవద్దు. చూశారా, అయితే దాన్ని మూసివేయి. చెప్పబడినది అవి ఏడు గురుములై ఉన్నవి. కడవరి దినములలో అవి బయలుపరచబడతాయి. చూశారా, ఏడు గురుములు అది తెలియచేస్తున్నది. ఇప్పుడు అది మంచిగా నిజంగా వినిపించట్లేదా? చూశారా, అయితే నీవు దాన్ని చెప్తున్నప్పుడు నీవు మాట్లాడుతున్న దాని గురించి గమనించు. ఆయన చెప్పాడు దానిని నీవు వ్రాయకూడదు. చూశారా, ఈ ఏడు గురుములు వాటి స్వరములు పలికగా చూస్తున్నారా? ఆయన చెప్పాడు దాన్ని వ్రాయవద్దు. చూస్తున్నారా, అయితే అది కడవరి దినముల వరకు గ్రంథమందు అది ముద్రించబడి ఉండవలెను. అనేకులు నాతో చెప్తుంటారు, వేదాంత పండితులు చెప్తారు, సహోదర బ్రహం నీ యొక్క అనుభవంతో ప్రభు తన యొక్క ప్రజల కొరకు నీకు ఇచ్చినట్లయితే, విధేయతతో చెప్తున్నాను, నీకై నీవే ఒక బైబిల్ వ్రాయటకు యోగ్యత పొందుతావు. నీ వాక్యము దేవుడు ప్రత్యక్షం చేసినట్లయితే అని అన్నాడు. అది నిజమే కావచ్చును అని అన్నాను. చూశారా, అతను పట్టుకుంటానికి ప్రయత్నం చేశాడు. అవునా, మరి నేను చెప్పాను, అయితే గమనించు నేనది చేయలేను. అతను చెప్పాడు నీవెందుకు చేయలేవు, నీకు అన్ని యోగ్యతలున్నవి. నేను చెప్పాను చూడు, అయితే ఒక్క మాటను కలపకూడదు లేక తీసివేయకూడదు. చూశారా, అతడు అన్నాడు అలాగైతే ఆ ఏడు ఉరుములు నీవు గమనించు అన్నాడు. ఆ ఏడు ఉరుములు గర్జించవా తెలియబడవా? ఒక మనుషుడికి ఇవ్వవాడు ప్రత్యక్షత కాదా? నేను చెప్పాను లేదండి, దానికి ఒకటి కలుపుటి అవుతున్నది, దానిలో నుండి ఒకటి తీసివేయుట అవుతున్నది. అదంతా కూడా అక్కడే బయలుపరచబడినది. ఆ ప్రత్యక్షత ఏమై ఉండెను? ఏడు ముద్రలు తెరచినది. చూశారా, అది ఇంకా వాక్యంలోనే ఉన్నది. మీరు గ్రహిస్తున్నారా? ఆ వాక్యములో నుండి నీవు బయటికి రాలేవు. అది వాక్యమును విడవదు. దేవుని యొక్క ఆత్మ ఆ వాక్యమును విడవదు. అది వాక్యముతో నిలబడి ఉంటున్నది. కొందరి కనులు మూయుటకు, మరి మిగతా వారి కనులు తెరచుటకు. అది ఎల్లప్పుడూ అదే చేస్తుంది. మీరు మనుషులందరూ చదువుబడు వ్రాయబడిన పత్రికలై ఉన్నారు మీరు, లేక నేనది తర్జుమా చేస్తాను. ఈ విధముగా త్రిప్పి చూస్తున్నారా? అది అలాగే ప్రకటన త్రిప్పి వ్రాయబడి ఉన్న పత్రికలు మీదై ఉన్నారు. ఎందుకనగా మీరు దానికేది కలపలేదు. అందుచేత అది చదవబడి ఉన్నది. ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్యము. మరో మాటల్లో అది అది చూయించుటకు పేతురు యోహానులు అక్కడికి ఎక్కిపోయినప్పుడు వారు విజ్జలేని పాములని వారు గ్రహించారు. వారికి విజ్జలేదు, అయితే వారు యేసుతో కూడా ఉన్నవారని గ్రహించారు. వారు విజ్జలేని పాములనే, అయితే వారు రాయబడిన పత్రికలు చూశారా, వారు యేసుతో కూడా ఉన్నారని చదివారు. కారణం యేసు ఆయనే వారి ద్వారా ప్రత్యక్షపరచుకున్నాడు. క్రీస్తు వారి శరీరంలో ముసుగు వేసుకున్నాడు, ప్రత్యక్షపరచబడ్డాడు, సజీవుడిగా ఉన్నాడు. ఆయన మోషేలో ఉండిన రీతిగా మోషేలో వాక్యం ఉండినప్పుడు శరీరంలో ఉన్న దేవుడు అతడు, అది యేసులో ఉన్నప్పుడు అది శరీరంలో ఉన్న దేవుడు. గమనిస్తున్నారా, ఆయన చేసినటువంటి ఒకటే ఒకటి ఏదంటే ఆయన ముసుగును ఆయన మార్చాడు. ఆయన వాక్యమును కాదు, ఆయన స్వభావము కాదు. ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన పోలికను మాత్రమే ఆయన మార్చాడు. ఆయన నోహుల నుండి మోషేను, మోషే కుమారును, ఆయన మోషే నుండి దావీదు కుమారును, దావీదు యోసేపు మొదలుగు వారి నుండి దైవత్వం అంత శరీరంలో వసించినదై ఆయన వచ్చెను. చూశారా, ఆయన ఇంకా అదే దేవుడు. ఆమేన్, ఆమేన్. అదే గ్రహించారని నిన్ను వీక్షిస్తున్నాను. అవునా, అది అదే దేవుడు. అయితే ఆయన మరొక ముసుగును తీసుకుంటాడు. చూశారా, ఆయన మరొక ముసుగును ధరిస్తాడు. దిద్దుబడికర్తల్లో ఆయన అది చూశాడు. ఒక ముసుగును తీసుకున్నాడు, ఒక ముసుగును తీసుకున్నాడు. చివరికది లూథరు కాలంలోకి వచ్చినది. మరొక కాలంలో చెడుతి వరకు అది సంపూర్ణతలోకి వచ్చినది. కొంచెం ముందు అది వచ్చినప్పటికీ ఒక ప్రవక్త తిరిగి పుట్టును. అది ఏమి చేసినది? అది వాక్యమును ముందుగా చూయించినది. ఇక్కడ తిరిగి చూయించి జరిగింది ఏదో బయలుపరిచి, ఏది వదిలిపెట్టబడిందో అది చూయించి, సంగము వెలుపట ఉన్నది చూయించుచు అర్థము కాకుండా కాదు. తరువాత ఇది తగ్గిపోయినప్పుడు తరువాత యోహాను చెప్పిన రీతిగా ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. తరువాత అవన్నీ కూడా ఆయనలోకి వస్తవి. ఆయన లూథరు ద్వారా, వెస్లీ ద్వారా, పెంతికొస్తు కాలము ద్వారా, ఇంకా ముందుకు, ఇంకా ముందుకు ఆయన నిండుగా ప్రత్యక్షపరచబడింది. ఆయన సంపూర్తిగా ప్రత్యక్షపరచబడిను. మీరు గ్రహించారా? క్రిందికి వచ్చి కేవలం ప్రత్యక్షతే, దేవుడు ప్రత్యక్షపరచబడుట. ఇప్పుడు ఆయన చూడండి, గమనించండి, వారు చెప్పినట్లుగా ఈ దినము కొరకైన ఆయన వాగ్దానములు నెరవేర్చుట. ఆ దినానికి మోషే వాక్యమై ఉండెను, ఎందుకనగా ఆ దినములకై వాక్యము అతనికి ఇవ్వబడెను. మోషేకు, యోసేపు అతని దినములు వాక్యమై ఉండెను. ఖచ్చితంగా క్రీస్తును చిత్రీకరించబడెను. చూస్తున్నారా, వారిలో ఒక్కొక్కరు వాక్యమై ఉండేది. యేసు వచ్చినప్పుడు ఆయన దాని ఎందు సంపూర్ణత గల వాక్యమై ఉండేది. ఎందుకనగా సంపూర్ణమైన విమోచన ప్రణాళికంతా ఆయనలో ఉండి ఉండెను. విమోచన ప్రణాళిక అంతా మోషేలో ఉండి ఉండలేదు, యోసేపులో ఉండి ఉండలేదు, ఏలియాలో ఉండి ఉండలేదు. చూస్తున్నారా, వారు కేవలం వాక్యంలో భాగమై ఉండేది, దానిని చూయించరి. అవునా? ఎప్పుడు గమనించు, నీ తలపు భద్రపరచుకో, ఇక్కడే అది వచ్చినది. నేను చెప్తున్నట్లుగా, నేను చెప్పినట్లుగా చూడు, సంపూర్ణ ప్రణాళిక వారిలో లేదు. వారు దాన్ని గురిపెట్టి చూయించుచుండేది. ఆ కర్ణము చేత ఆయనలోని సంపూర్ణత తర్వాత ఇంకొక దానిని గురిచూపలేము. అది ఆయననే, వాక్యమైన ఆయననే గురిచూపుతుంది. ఇదే సంపూర్ణమైన ప్రత్యక్షత. ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు, అక్కడే సంపూర్ణ ప్రత్యక్షత ఉంటున్నది. అదంతా ఆయన గుచ్చిన నీడ రావాల్సి ఉండెను. అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన పరిపూర్ణుడై ఉండెను. హెబ్రీ 1, దేవుడు నానా సమయంలోనూ ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాను. దేవుడు ముసుకుల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడాను. అయితే ఈ దినముల అంతమందు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అక్కడి నీవు ఉన్నావు. అక్కడి కలవరిలో దేవుని కుమారుడు బయలుపరచబడెను, ముసుగు తీయబడెను, గమనించు, జీవింప చేశాను. ఆ దినాన మానవ పాత్రల ద్వారా దేవుని వాక్యం ప్రత్యక్షపరచబడినప్పుడు ముసుగు తీసివేయబడుట. ఆ దినమున అది ఖచ్చితంగా వాక్య నెరవేర్పు జరిగినది. అది తిరిగి దేవుని యొద్దకు వచ్చుట. మొదటి కొరింథీ 12 ప్రకారంగా ఆయనలోకి బాప్తిస్మ పొందిన వారమై ఆయనతో గుర్తించబడితేవి. ఆమేన్. నేను అర్ధగంట సేపని చెప్పాను, అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. చూసారా, చూడండి, ఇక్కడ నేను దీన్ని పోగొట్టుకోలేను. గమనించండి, గమనించు, ఆయనతో గుర్తించబడుట. గమనించు, ఎంతమంది అమెరికా పౌరులు ఇక్కడ ఉన్నారు? మీ చేతులు పైకెత్తండి. సరే, మీరు అమెరికా పౌరులు. అలాగైతే ఈ దేశంతో మీరు గుర్తించబడ్డారు. ఈ దేశం ఏమై ఉన్నదో అది తప్పక నిదవుతున్నది. అది నిజమేనా? ఆమె యొక్క సమస్త ఘనత మీకుంటున్నది. ఆమె యొక్క సిగ్గు కూడా మీ అందరికీ వర్తిస్తున్నది. మీరు ఆమెతో గుర్తించబడదరు. మీరు ఒక అమెరికా వారు కాబట్టి అమెరికా మీదవుతున్నది. హల్లెలూయా. డాన్వేర్ను, జార్జ్ వాషింగ్టన్ ను దాటుతున్నప్పుడు నేను అతనితో ఉంటేని, నేను అతనితో గుర్తించబడితే. అవునది నిజం. గెటిస్బర్గ్ చిరునామాతో అబ్రహాం లింకన్ ఉండినప్పుడు నేను అతనితో ఉంటేని, నేను అక్కడ నిలబడి ఉంటేని. యవనస్తులైన మీరు ఆ పతాక ఆవిష్కరణ చేస్తున్నప్పుడు గౌంలో సైనికులతో నేను ఉంటేని, నేను అక్కడే ఉంటేని. నేను ఒక అమెరికా దేశస్థుడు, నేను దానితో గుర్తించబడితే. ఆమేన్. ఇప్పుడు నేను ఒక అమెరికా వాసిగా ఉండు కొరకై రాజ్య చైతన్య మందు దాని యొక్క సిగ్గు ఏమైనప్పటికీ ఏదైనప్పటికీ నేను దాన్ని భరిస్తాను, ఎందుకనగా నేను అమెరికా దేశ నివాసిని కాబట్టి. అవునది నిజం. ఒక క్రైస్తవునిగా నేను ఆయనతో గుర్తించబడితే ఆమేన్. యోహు ఓడలోనికి వెళ్ళినప్పుడు నేను అతనితో ఉంటేని, మోషే ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు నేను అతనితో ఉంటేని, ఆమేన్. కర్మెల పర్వతం పైన నేను ఎలియాతో ఉంటేని, అవునండి. దేవునికి మహిమ కలుగుడు కాక అది అతను చేసినప్పుడు నేను అతనితో ఉంటేని, నేను నిజముగా ఆయనతో ఉంటేని. నేను లోక కార్యాలయందు హారంపరి ఆచరణలందు చనిపోయినప్పుడు అక్కడ కల్వరిలో ఆయన మరణముతో నేను గుర్తించబడితే, నేను ఆయనతో గుర్తించబడితే, ఏష్టి ఉదయవేళ మృతుల్లో నుండి ఆయన తిరిగి లేచినప్పుడు నేను ఆయనతో గుర్తించబడితే, పెంతెకోస్తు దినాన బలమైన గాలివలే పరిశుద్ధాత్మ దిగివచ్చినప్పుడు నేను ఆయనతో గుర్తించబడితే, నేను ఆయనతో గుర్తించబడితే, ఆయన అయ్యున్నదంతా నేనే అయ్యున్నాను, నేను ఏమయ్యున్నానో అదంతా ఆయనే అయ్యున్నాడు. ఆమేన్. ఆయనలో చనిపోయిన వరమై మనం ఆయనతో గుర్తించబడితేమి. ఆయన ఏమయ్యున్నాడో అది నేను. ఆమేన్. ఈ దేశం ఏమయ్యున్నదో అది నేను. అందును బట్టి నేను గర్విస్తున్నాను. ఆమె సిగ్గును భరించుటకు నేను సంసిద్ధంగా ఉన్నాను. అమెరికా వాసిగా ఉండటకు ఒక నిందను భరించ నేను సంసిద్ధంగా ఉన్నాను. అవునది నిజం. అయితే దానికి రెండంతలు యేసు క్రీస్తుడిలా నేను కలిగి ఉంటాను. ఆయన ఏమయ్యున్నాడో అదంతా నేనే ఉన్నాను. ఆయనతో గుర్తించబట్టాలని నేను ఇష్టపడుతున్నాను. ఆ అపోస్తలు వారు తిరిగి వచ్చినప్పుడు వారు ఎగతాళి చేయబడేది, అన్ని విధాలా పిలువబడేది, ఆయన నామ నిమిత్తం నిందన భరించుటకు ఘనమైన విషయమని వారు తలంచరి. వారిలో ఒకరిగా ఈ దినమందు నేను ఉండడానికి నాకు ఆనందంగా ఉన్నది. క్రీస్తు యొక్క వాక్యముతో గుర్తించబడుతున్నందుకు, ఆయనతో గుర్తించబడుట, ఆయనలోనికి బాప్తిసం పొందుట వలన మనము గుర్తించబడుచున్నాము. ఆయన పోలిక ఎందుకు గుర్తించబడుచున్నాము, ఆయన వాక్యం ఎందుకు గుర్తించబడుచున్నాము, అది ఆయనే. నేను క్రీస్తులు ఉన్నట్లయితే నేను ఆయన వాక్యమై ఉన్నాను, ఎందుకనగా ఆయన వాక్యము కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో అది నేనే. ఆమేన్. మీకు అర్థమైందా? మంచిది. వాక్యం ప్రత్యక్షమైనది లేక అందులో ప్రకటనలో బయలుపరచబడినది. అలాగైతే నన్ను పెట్టినది ఎవరు? ఆయన. ఆ యొక్క శకిన మహిమ ఆయనైతే నేను దానిలో భాగమై ఉన్నాను. ఆమేన్. ఓ ఆమేన్. అవునది, వాస్తవం. వాక్యము దానికదే బయలుపరుచుకుంటున్నది. ఆలోచించి వారి యొక్క దినాలలో ఆ పరలోక వర్తమానికులు బయలుపరచుకున్న రీతిగా ఈ దినాన దేవుని మర్మములు మనకు బయలుపరచబడినవి. గమనించు, అదే అగ్నిస్తంభం మోషేను పంపినది, అదే అగ్నిస్తంభం మోషే మీద ఉండి బైబిల్ వ్రాసినది, అదే అగ్నిస్తంభము పౌలు దమస్కు వెళ్లి మార్గమున అతని కలుసుకున్నది. పౌలు క్రొత్త నిబంధన వ్రాశాడు. జ్ఞాపకముచ్చుకో, మత్తయి, మార్కు, లూకా, యోహాను వారేమి చూశారో దాన్నే వ్రాశారు. అయితే పౌలు ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. అతడు దాన్ని బయటకు లాగాడు. కారణం, అతడు తనకు తాను అగ్నిస్తంభాన్ని కలుసుకున్నాడు. ఇక్కడ యోసేపు మొదలైన వారందరూ దీనితో వారు సాగి వెళ్లారు, దానినే వ్రాశారు. వెనుక వారి దినమున ప్రతి ఒక్కరూ వ్రాశారు. అయితే మోషే రంగం మీదకి వచ్చినప్పుడు అతనికి ప్రత్యక్షత కలిగినది. అతడు అగ్నిస్తంభాన్ని కలుసుకున్నాడు. ఆది కణం ఎలాగున్నదో అది మోషేకు తెలియచేయబడిను, తెలియచేసను. బైబిల్ గ్రంథంలోని మొదటి నాలుగు పుస్తకములు మోషే వ్రాశాడు. అవున నిజమేనా? ఎందుకనగా అగ్నిస్తంభం రూపనున్న అగ్నిస్తంభములో ముసుగు వేసుకున్న దేవుని అతని కలుసుకున్నాడు. ఆయన చేసినవి చూచిన వాటిని మాత్రమే శిష్యులు వ్రాశారు. అయితే మోషే ప్రత్యక్షతను కలిగి ఉండెను. అతను ఐగుప్తులోకి వెళ్లిపోయి 3 సంవత్సరాలు అక్కడే చదివి పాత నిబంధనలను దేవుడు కొత్త నిబంధనలను యేసు అని చూచెను. ప్రత్యక్షత పరలోక మందల దర్శనానికి నేను అవిధేయుడు కాక. అవును, అది నిజమేనా? నిజం. దాని గురించి ఆలోచించే బైబిల్ గ్రంథంలో రాసిన ఆ మనుషులు పైకి వచ్చిన ఆ అగ్నిస్తంభమే ఈ రోజు ఇక్కడున్న అగ్నిస్తంభం. బైబిల్ను అనువదిస్తున్నది. ఆమేన్. దాని కొరకై ఆయనకు మనం ఎంత ధన్యవాదాలు చెల్లించవలసి ఉన్నది. అదే ఏలాంటి ఆదరణ, అది ఎటువంటి గుర్తింపు, అది దానితో గుర్తించబడ్డానికి ఎంతో ఆనందిస్తున్నాను. ఏమి చేయాలో నాకు తెలియదు. నేను బాప్టిస్ట్, మెథడిస్ట్, ప్రెస్బిటేరియన్, లూథరన్, ఆ మిగతా వాటన్నిటితో గుర్తించబడు కంటే దానితోనే నేను గుర్తించబడతాను. ఎక్కడైతే శకిన మహిమ ప్రత్యక్షత ఉన్నదో అట్టి వాక్యం యొద్ద నేను గుర్తించబడతా. ఆయన సినాయి కొండ యొద్ద చేసినట్లుగా వత్తు మనం నిజమని గుర్తింపు చేస్తూ అగ్నిస్తంభం మన మధ్య దృశ్య రూపంగా గుర్తింపబడుచున్నది. జ్ఞాపకముచ్చుకో, నిజమైన వర్తమానం రాకమునకు మోషే బోధించి వారిని ఐగుప్తు నుండి బయటకు నడిపించాడు. అయితే అక్కడే నిజమైన ఆజ్ఞలు పెట్టబడక మునుపు ముద్రలు లోపలకు తీసుకురాబడినవి. దేవుడు ప్రజల ఎదురుకు దిగి వచ్చి మోషే దేవుని యుద్ధ నుండి పంపబడినని రుజువు చేశాడు. అది నిజమేనా? అగ్నిస్తంభంలో మోషే చెప్పాడు, అతడు పొదలో చూచి అతనితో మాట్లాడినని చెప్పాడు. ఈ ఒక్క దినాలలో అదే అగ్నిస్తంభం మన మధ్య ఉండి అదే వాక్యమును మాట్లాడుట మనము చూచుచున్నాము. అది మాత్రమే కాదు, అయితే దానిని ప్రత్యక్షపరుస్తూ దాని యొక్క అనువాదమును తెలుపుతూ అది సత్యం అని రుజువు చేయుట. కాబట్టి అది నమ్మకుండా ఉండటకు ఒక మార్గం కూడా లేదు. వారు ఇష్టపూర్వకంగా చేయాలనుకుంటే తప్ప, ఆ తర్వాత సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఇష్టపూర్వకంగా పాపం చేసిన వారికి పాపమునకు బలి ఇక ఉండదు. గమనించు, బైబిల్ గ్రంథాన్ని వ్రాసిన మోషే పావులు వారి యొద్దకు పంపబడిన అదే అగ్నిస్తంభం దానిని బయలుపరచుటకు ఇప్పుడు పంపబడెను. దేవుని యొక్క కృప, మార్పు లేని దేవుడు మత్తయి 28లోని వాగ్దానాలు నెరవేర్చుచున్నాడు. ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. యోహాను 14:12 నేను చేసిన కార్యములను మీరును చేతురు నెరవేర్చుట. హర్షద లూకా 17:28-29 నెరవేర్చుట. కడవర దినములలో మనుష్య కుమారుడు బయలుపరచబడుట. అవునా? చూస్తున్నారా? మలాకి 4, ఇదిగో ప్రవక్తని ఏలియాను మీ యొద్దకు పంపుదును, అతడు ప్రజల విశ్వాసాన్ని అసలైన వాక్యం యొద్దకు తిరిగి మరల్చును. చూశారా ఎలాగిది? చూశారా? ఆయనకు ఆయనే మనకు బయలుపరచుకుంటుకొనకై ఆయన చనిపోయింది. ఇప్పుడు మనకై మనం చనిపోదాము, ఆయనను ఇతరులకు బయలుపరచుకొనకై మన పారంపర్య ఆచారాలు మొదలైన వాటి ఎందు చనిపోదాము, మరొకరికి ఆయన బయలుపరచుకుంటుకొనకై సంఘ శాఖల నిమిత్తమై చనిపోదాము. గమనించు, ఆ పురాతన ఆలయం అందులో శకన మహిమను కలిగి ఉండెను. శకన యొక్క వెలుగు వాక్యంపై ఉండెను, వాక్యము విత్తనమై ఉండెను. అది సముఖపు రొట్టెను విశ్వాసుల కొరకు మాత్రమే తీసుకుని వచ్చినది. రక్తము కూడా నిబంధనపై ఉన్నది, రక్తము నీదై ఉన్నది. నీరు గింజను గోధుమను వాక్యమైన విత్తనమును జీవము కలుగజేస్తున్నది. యేసు చెప్పిన రీతిగా మోషే సర్పమును ఎలాగూ ఎత్తెను అడు తర్వాత మరలా ఆయన చెప్పాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆయన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, ఆయన ఎవరైతే విశ్వాసముంచుతారో వారు నశింపకుండా నిమిత్తము మోషే అరణ్యములో నశించు ప్రజలను రక్షించుకొనుటకై లేక నీరు తెచ్చు కొరకై మోషే బండను కొట్టెను. నశించు ప్రజలకై నశించు వారి కొరకై యేసులో నుండి ఆత్మను తెచ్చుకొనుటకై దేవుడు ఆయన కొట్టెను. ఆయనలో నుండి రక్తము వచ్చెను, అనగా వాక్యం ద్వారా కడుగుబడు నీరు. అదే నీరు విత్తనమునకు జీవము తెచ్చును, అది శకిన మహిమను తెచ్చినది, వాక్యం పైన ప్రకాశించినది, అది సముఖపు రొట్టెను తెచ్చినది. సముఖపు రొట్టె కేవలము ఏర్పరచుకున్న వారికి మాత్రమే. అవునది నిజం. ఇప్పుడు అడ్డుతెర బస్సుకు చీల్చుకుని అడ్డుతెర ద్వారా ఎక్కడైతే వాక్యమున్నదో వాక్యము అట్టి ఆయన సన్నిధిలోకి అక్కడే శకిన మహిమ చుట్టుట. శకిన శక్తి వాక్యం పైన ప్రకాశిస్తున్న పరిశుద్ధాత్మ వాగ్దానమును తెచ్చును. అడ్డుతెర వెనకాల ఉన్న వాటిని చూయించును. ఆమేన్. ఎక్కడైతే వాడబారిన మహిమ ఉన్నదో అట్టి చీల్చబడిన ముసుగును దాటి ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా, నేను రాజు యొక్క సన్నిధానంలో జీవిస్తున్నాను. ఎక్కడైతే వాడబారిన మహిమ ఉన్నదో అట్టి చీర్చబడిన అడ్డుతెరలు దాటి ఉన్నాను, రాజు సన్నిధానంలో నేను జీవిస్తున్నాను. హోతవైన సముద్రపత్సవ తోళ్లు సమస్థాపక సంఘాలు చీల్చబడినవి, నేను దాన్ని ఛేదించుకుని శకిన మహిమలోనికి వెళ్లాను. నేను వాక్యమును చూశాను, అగ్ని స్తంభం కదలను నేను చూశాను, వాక్యం ప్రత్యక్షమవుట నేను చూశాను. ఈ ఒక్క దినాలలో ఆయన ఏమి చేయను చెప్పాడో అది ఎదుగుచున్నట్టు నేను చూశాను. నేనైతే నేను నమ్మియున్నానో అట్టి పరిపక్వత చెందిన వాక్యంలో నుండి వచ్చిన శకిన రొట్టెను బిడ్డలు భుజించడం నేను చూశాను. ఆమేన్. ఎటువంటి అద్భుతకరమైన గడిలో మనం జీవిస్తున్నామో. శకిన వాక్యం పైన ఉన్నది, క్రింద రొట్టె ఉన్నది, అక్కడ రక్తము ప్రోక్షణం చేయబడినది, అది దానిని తడుపుతున్నది, ఆత్మ వాక్యానికి జీవము చేకూరుస్తుంది. ఎంతమంది మీరు చదివారు, టేపు మీద విన్నారు? న్యాయ విచారణ అనేది అనేక మంది మీలో విన్నారని ఊహిస్తున్నాను. మీరెక్కడ చూడగలరు, ఆ వాక్యము తప్పక ఎదగవలసి ఉన్నది, అది ఎదుగుడు కొరకై అది మంచి నేలన పడవలసి ఉన్నది. చూస్తున్నారా? దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు, అది ఆ హృదయాన్ని తాకుతున్నది, అది విఫలము కాలేదు. నోవహు 120 సంవత్సరాలు కనిపెట్టాడు, అబ్రహాము బిడ్డ కొరకు 25 సంవత్సరాలు కనిపెట్టాడు. దేవుడు అది చెప్పాడు, అది నిర్ణయించబడుతుంది. చూస్తున్నారా? ఏంటది? విశ్వాసాన్ని బట్టి వాక్యము అక్కడ తడిపబడుతున్నది, నీరు కట్టబడుతున్నది. దానిని నమ్ముట అది ఫలితాన్ని తీసుకుని వస్తుంది. అది కుమారుని కన్నది, అది వర్షమును తీసుకుని వచ్చినది, అది జలపలయాన్ని తీసుకుని వచ్చినది, అది గర్భము ధరించిన కన్యను తీసుకుని వచ్చినది. ప్రవక్త చెప్పినాడు, కన్య గర్భవతి ఎగును. ప్రతి ఒక్క యవ్వన బాలిక వెళ్లిపోయి చిన్నబిడ్డ వస్త్రాలు సిద్ధపరచుకున్నారంటకు సందేహము లేదే. ఈ ప్రవక్త గుర్తించబడిన ప్రవక్త, దేవుని వల్ల గుర్తింపు పొందినవాడు. ప్రభు పలికాడు, ఒక కన్య గర్భవతి ఎగును. నేను వారికి ఒక ఘనమైన దైవ సంబంధమైన గుర్తును నేను ఇవ్వబోతున్నాను. కన్య గర్భవతి ఎగును. అక్కడ వారందరూ విశ్వాసులైన వారు, మీ వలె ఉన్నవారు అక్కడ ఉన్నారు. ప్రవక్త చెప్పిన దాన్ని వారు విన్నారు. అది నా కుమార్తె కాబోచున్నది అని ప్రతి మనిషి అన్నాడు. అవునండి, ప్రతి ఒక్కరు వెళ్లిపోయి బోట్లు, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు ప్రతిదీ కొన్నారు, సంశుద్ధపడ్డారు. ఎందుకనగా ఆమె దానిని పొందుకోబోతున్నది కనుక. ఆ యొక్క వంశం గతించిపోయినది. మరి వారు అనుకున్నారు, గుర్తించబడిన ఆ దేవుని ప్రవక్త తప్పు ఎలా చెప్పగలడు? అది తప్పక జరగవలసి ఉన్నది. 800 సంవత్సరాల క్రితం అయితే ఆమె శిశువును కన్నది. ఆకాశభూమి గతించును కానీ నా మాటలు గతింపవు. అది కడవర్దినములో జరుగును. దేవుడు సెలవిచ్చుచున్నాడు. చూసారా, మనం ఇక్కడే ఉన్నాము. వాక్యం పైన వెలుగు, సూర్యుని యొక్క కాంతి లేక వెలుగు విత్తనాన్ని మహిమ నుండి మహిమకు మార్చినట్లు మనము కూడా ఆయన సన్నిధానములో నివసించే కొలది ఆయన వలె ఇంకా మరుదము. ఆయన వలె ఆయనతో మనం నడుచుకొలది ఆయన ఆశీర్వాదకరమైన రూపంలోనికి మార్పు చెందు వారమై ఉంటాము. సూర్యుడు ఏమి చేస్తాడో కనిపెట్టు. విత్తనాలని నాటు, ఏమి జరుగుతుంది? విత్తనము కొల్లిపోతుంది. విత్తనము లోపల జీవమున్నది. జీవం బయటికి వచ్చి కాడును తెస్తుంది. ఇప్పుడు మొదట దాని వలె కనబడదు. లోత్రి ఉన్నాడు, అది కాడ. కాడ బయటికి వచ్చినది. మొదట ఏదో మీకు తెలుసా? అది తొడిమను, కొచ్చును బయటికి తెస్తుంది. చూసారా, వెస్లీ కాలం యొక్క ఉద్యోగం అది. మిగతా దాని వంటిది కాదు. దాని వెంట పెంతికోస్త ఉద్యోగం వచ్చినది. చూసారా, పరిశుద్ధాత్మిక బాప్తిసం వచ్చినది. సరే, ఏమి జరిగినది? మనకు కంకిలో బూజు పట్టినది. అది తప్పుడుగా కనిపించక ఆరంభమైనది. ఏది అది? అది వాక్యం వల్లే కనిపించలేదు. అది మిగతా వారి వల్లే లేదు. లోపల పడిన అసలైన విత్తనం వల్లే అది లేదు. అయితే దాన్ని అదే విధముగా చేయటకు దేవుడు ఇంకా అక్కడే ఉన్నాడు. గమనించు, అదేమి చేస్తున్నది? అది కడవరికి అసలైన విత్తనం వలె తిరిగి వచ్చును. మాటి లూథర్ రూపమున ఆయన వచ్చినప్పుడు, జాన్ వెస్లీ రూపమున ఆయన వచ్చినప్పుడు, పెంతెకోస్తు రూపమున ఆయన వచ్చినప్పుడు, లోపల పడిన విత్తనం వంటి దాని వలె ఆయన బయలుపరచుకునిన లోపల పడిన విత్తనము దాని వలె ఆయన బయలుపరచుకునవలసి ఉన్నది. మనిషి కుమారుడిగా కాడా మొదలైన వాడికుండా దేవుని కుమారుడుగా ఆయనను ఆయన బయలుపరుచుకున్నాడు. అయితే ఈ కడవరి కాలంలో ఆయన తిరిగి మనిషి కుమారునిగా బయలుపరచుకునవలసి ఉన్నది. అర్థమైందా? మంచిది. ఆరంభం వల్ల సాన పట్టబడు. ఆ కాడ ఎంతవరకు పెరిగినది? ఎప్పుడు అది పెరుగుతున్నది. ఆ చిన్న కాడ పెరుగుతున్నది అయినప్పటికీ అది అసలైన గింజ వలె ఉండదు. అలాగే లూతర వర్తమానం ఉండదు. ఉండదు. దాని వెంట వచ్చిన ఇతర వర్తమానాలు ఫినే, శాంకీ, నాక్స్, కాల్విన్, ఇంకా వాటిలో ఏదీ కాదు. అవి ఇంకా వర్తమానాలు ఉన్నవి. అయితే అవి ఏమై ఉన్నవనగా దాని యొక్క సంపూర్ణ ప్రత్యక్షతను అవి పొందుకోలేదు. ఎందుచేతనగా అది సమయము కాదు కాబట్టి. అది సమయము రాకమునకు జొన్న మీద నీవు కంకిని పెట్టలేవు. అవునా? ఆ తర్వాత చివరకు భూమి లోపలకు అది వెళ్లిపోయినది. ఏది వెళ్లిపోయినదో, భూమి లోపలకు ఏది వెళ్లినదో ఆ అసలైన విత్తనము తిరిగి వచ్చును. చూసారా, సృష్టిని దేవుడు ఖచ్చితంగా అనుసరిస్తాడు. చూసారా, ఆయన గొర్రె పిల్లగా జన్మించను. ఆ కారణం చేతనే ఆయన పశువుల పాకలో జన్మించను. గొర్రె పిల్లలు పడకల పైన జన్మించవు. చూసారా, ఆయన కల్వరికి నడిపించబడను. గొర్రె పిల్లలు గొర్రెలు నడిపించబడతాయి. మేకలు వాటిని వధశాలకు నడిపిస్తాయి. అది మీకు తెలుసా? వధశాల ఒక మేక వాటిని నడిపించును. అయితే అవి నడిపించబడవలసి ఉన్నది. అవునది నిజం. కాబట్టి ఆయన వధ యుద్ధకు నడిపించబడను. అవునా? ఎందుకనగా ఆయన గొర్రెపిల్ల కాబట్టి. ప్రక్రియ ద్వారా ప్రతిదీ ఆయన గుర్తింపు చేస్తున్నది. ఆ కనుము చేతనే ఆయన మార్చి లేక ఏప్రిల్ లో జన్మించాడు. డిసెంబర్లో కాదు. ఆయన అలాగూ కానేరదు. సంవత్సరంలో ఆ కాలంలో 20 అడుగుల మంచు అక్కడ ఉంటున్నది. ఎటువంటి సూర్య దేవుడు లేడు. అయితే ఆయన దేవుని కుమారుడు. అవును, సూర్యుడు ఆ స్థలమందు అక్కడ దాటి వెళ్తున్నప్పుడు రోమీలు సూర్య దేవుడు డిసెంబర్ 20వ తేదీ సూర్యుడు అక్కడ దాటుతూ ఉన్నప్పుడు వారికి రోమా సర్కస్ ఉంటున్నది. దాన్ని వారు సూర్య దేవుని జన్మదినమని పిలిచారు. దానిని వారు దేవుని కుమారుడిగా చేశారు. కాదు కాదు, ఆయన దేవుని కుమారుడు. ఆయన జన్మ మిగతా ప్రకృతితో ఉంటున్నది ఖచ్చితం. ఇప్పుడు మన ముందుకు సాగే కొలది గమనించండి. కొద్ది సమయం మనకున్నది. ఇప్పుడు సంపూర్ణతకు కారు నిర్మాణమైన తర్వాత, తొడిమ నిర్మాణమైన తర్వాత, గింజ పట్టు యుద్ధకు వచ్చిన తర్వాత, అప్పుడు అది సంపూర్ణతలోకి తిరిగి యథాతథమైన గింజ కావలసి ఉన్నది. గుర్తుంచుకో, గింజ తప్పక మొలకెత్తవలసి ఉన్నది. చూశారా, అది అలా కాకపోతే అది బ్రతకదు. చూశారా, ఆ వర్తమానాలకు బయట ఉన్న ఏవి కూడా ఎన్నడూ జీవం పొందుకోవు. దానిలో అది మొలకెత్తవలసి ఉన్నది. అయితే జ్ఞాపకం ఉంచుకో, కాడలో ఉన్నటువంటి జీవమే గింజలో ఉన్నది. అది వెనుక నుండి పరిపక్వత చెందుతూ ఉన్నది. చూశారా, ఆయనకు ఆయనే బయలుపరుచుకున్నాడు. ఏంటి? మనిషి కుమారునిగా భూమిలోకి వెళ్లిన గింజ. వర్తమానం అర్థమైందా? మేము యేసును చూడగూర్చున్నాము. గ్రీకులు ఆయన అడిగారు, ఆయన చెప్పాడు, గోధుమ గింజ భూమిలో పడితేనే కాని. చూశారా, తరువాత ఆయన దేనిగా ఆయన బయలుపరుచుకున్నాడు? పల విధమైన పోలికలతో, కాడ తొడిమ మొదలుగునవి, ఆకులు మిగతావన్నీ ఆయనకు ఆయనే బయలుపరుచుకున్నాడు. అప్పుడు దేనిలో? అదే ఆత్మ. అయితే వివిధమైన పోలికలతో చూస్తున్నారా? అయితే ఆ జనలోని ఆఖరిది ఏంటి? అది అసలైన గింజయే వస్తున్నది. ఆయన యొక్క పరిచర్య ఆ దిద్దుబాటులో నుండి తిరిగి అసలైన వాక్యం యొద్దకు వస్తున్నది. వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చను. ఆయన మలాకి 4లో ప్రజల యొక్క విశ్వాసాన్ని అసలైన గింజ యొద్దకు తిరిగి పునరుద్ధరణ చేయును అని వాగ్దానం చేశాడు. భూమిలో ఏది పడినదో ఇక్కడ అదే ఉన్నది. గింజ ఇక్కడికి పైకి వస్తున్నది. దేవుని కుమారునిగా అది వచ్చినది. ఇప్పుడు అది ఇక్కడ మనుషుని కుమారునిగా బయలుపరచుకుంటున్నది. తరువాత అది తనకు తానే సింహాసనం పైన దావీదు కుమారునిగా దానికదే బయలుపరచుకును. చూశారు, చూశారా, ముగ్గురు కుమారులు ఖచ్చితంగా తిరిగి అసలైన దాని వల్లే. ఇప్పుడు ఆయనదే అయిన పరిపూర్ణ పరిచర్య ఒక మనిషిది కాదు, ఒక సంఘ శాఖది కాదు. అక్కడ ఆ కాలంలో వారు పనిచేసినట్లుగా చూశారా? అయితే ఆయనకు ఆయనే ప్రత్యక్షపరచుకున్నాడు. వాగ్దానానికి ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. లూకా 17:28, మలాకి 4 మొదలైనవి, హెబ్రీ 13:8 ఖచ్చితంగా తెలియపరచుకుంటూ ఆ కాలమందు అది ఏ కాలం అవుతున్నది? అబ్రహాము యొక్క రాజసంతానము వాగ్దాన కుమారుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అన్ని పోలికలు తప్పగా నెరవేర్చబడవలసి ఉన్నది. అబ్రహాము యొక్క ప్రకృతి సంతానానికి మానవ రూపమున దేవుడు కల్పించాడు. నాశనము కాకముందు యేసు చెప్తున్నాడు, వాగ్దానపు కుమారుడు తిరిగి రాకమునుపు ఈ రాజసంతానానికి అదే విషయమై ఉండను. గమనించు, మహిమను కనబడకుండా చేసిన పాత అడ్డు తెరను పాత సముద్ర వచ్చల తోళ్లు. మనము అపేక్షించినట్లుగా అతడి ఏమీ స్వరూపము లేదు, అలాగే ఆయన శరీరమందు కూడా లేదు. ఆ కన్నుము చేతిన ప్రజలు చెప్పారు, అలాంటి ఒక చిన్న గునివాడు, బహుశా 30 సంవత్సరాలు ఉండే నరసినవాడు, అతని గడ్డం నరసినది. చూచుటకు అంతగా ఏమీ లేదు. బైబిల్ చెప్తుంది, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు. ఆయన రాజు వలె కనిపించలేదు. పాతబడిన సముద్ర వచ్చల తోళ్లు. అయితే ఓ లోపల ఉన్నదేంటి? ఇటువంటి వేడి భవనంలో ఒక చిన్న గుంపు పరిశుద్ధ గుంజాళ్లు కూర్చొని వారిని వారన్నారు, అపేక్షించుటకు స్వరూపము ఏమీ లేదు. అయితే లోపలున్నది ఏంటి? అనేక హృదయాలకు అది ముసుగై ఉంటున్నది. నేను నిజంగా నమ్ముతాను. చూశారా? మీరు చూస్తున్నారా? సరే, బాహ్యంగా అది ఏమీ లేదు, అయినా ఉన్నదంతా లోపలనే. ఒకప్పుడు దాని లోపలది, తర్వాత నీ వద్ద చూశావు, అందులోకి నీవు ఎలా వెళ్ళగలవు? కరస్పర్శ చేస్తూ కలిసిపోతావా? లేదు, అందులో జన్మిస్తావు. చనిపోయి నీ పాతదైన సముద్ర వచ్చాల తోళ్లు పోగొట్టుకోవడం ద్వారా, చూశారా, నీ పాతదైన స్వహం పోగొట్టుకోవడం వలన నూతనమైన దానిలోనికి చేరుట. చూశారా, పాతదైన సముద్ర వచ్చల తోళ్లు మరచుట. దైవ సేవకులు వినండి, దైవ సేవకులు, ఇది మీరు వినాలని నేను ఆశపడుతున్నాను. నేను ఇది చాలా సులభమైనదిగా తీసుకుపోతున్నాను. తద్వారా మీరు తప్పకుండా దాన్ని పొందుకోగలుగుతున్న కొరకై లేక ముసుగు లోపల శకిన మహిమ క్రింద శకిన వెలుగు దేవుని వాక్యమును తీసుకుని యేసును సోది చెప్పేవానిగా బయలుపరచలేదు. లేదు, ఈ రోజు సంఘ శాఖలు చేయుచున్న రీతిగా లేదు. మనస్సు పట్టణము చేయుటి అని, పరిశుద్ధ గుండాలని, బయల్జెబుబని శకిన మహిమ ఆయన్ను ఆ విధంగా బయలుపరచలేదు. అయితే శకిన మహిమ ఆ ఘడియకు ఇవ్వబడిన దేవుని వాక్య వాగ్దానం అయిన విత్తనమును పరిపక్వము చేసినది. ఆయన ఇంకా లోయలోని లిల్లీ పద్మముగా, లిల్లీ పద్మముగా అది ఆ విత్తనాన్ని తీసుకుని వచ్చినది. లోయలోని లిల్లీ పద్మంగా, జీవపు రొట్టెగా, అల్ఫా ఒమేగా, నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నవానిగా చేసినది. ఆయన విశ్వాస యొక్క భాగమై ఉండెను. శకిన మహిమ ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడని విశ్వాసికి బయలుపరచుచున్నది. దినాలలో అని కాదు, ఆయన గతించడని కాదు, ఆయన చనిపోయాడు అదంతా అయిపోయిందని కాదు. కాబట్టి స్నేహితుడా, నీవు దాన్ని నమ్మినట్లయితే, నీవు అది నమ్మితే, నీ వెన్నడూ శకిన మహిమను తాకలేవు. ఏ విధముగా శకిన మహిమ ఆయన ముగ్గురు వ్యక్తులుగా ముగ్గురు వ్యక్తులతో బయలుపరచగలదు? చూస్తున్నారా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ప్రజలకు బాప్తిసం ఇస్తున్నప్పుడు, బైబిల్లో ఏ వ్యక్తి ఆ విధంగా బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ విధముగా శకిన మహిమ ఆయన్ను బయలుపరచగలదు? ఆయన నిన్న, నేడు, యుగయుగాలు ఒక్కడే రీతిగా ఉండగా శకిన మహిమ ఒక అపోస్తలుని హద్దుగా ఎలాగూ చేయగలదు? చూస్తున్నారా, శకిన మహిమ ఆయన ప్రత్యక్షపరుస్తుంది. అది నేరుగా నీలో నుండి వాగ్దాన వాక్యమును పుట్టింప చేస్తున్నది. ఆ కన్నముచితనే మోషే యొక్క ముఖమును ఆయన ముసుగు వేయవలసి ఉండెను, ఎందుకనగా అతనిలో వాక్యముండెను. ఆయన యేసును ఒక చిన్న దీనుడైన మనుష్యునిగా ముసుగు వేసి యెహోవాను వారు చూడకున్నట్లుగా భూమి మీద నున్న పాత్రలలో షెకెనాతో ఈనాడు ఆయనకు ఆయనే మరుగు చేసుకున్నాడు. బయట పరిశుద్ధ గుండ్రాలుగా కనిపించుట, పాత సముద్ర వత్సల తోళ్లుగా కనిపించుట, లోపల షెకెన మహిమ దాగిట. మనము విందారగించు సముఖ పొరుటెను అది పరిపక్వత చేస్తున్నది, వందల మైలలో దేశమును దాటింప చేస్తున్నది. చూశారా, అది విశ్వాసుల యొక్క ఆహారం, అది కేవలము విశ్వాసికి మాత్రమే. జ్ఞాపకముచ్చుకోండి, సముఖ పొరుటె విశ్వాసికి మాత్రమే. అవునా, సముఖ పొరుటె విత్తనము, గమనించు, అది ఏమి చేస్తుంది? సముఖ పొరుటె, సముఖ పొరుటె మీద ఉన్న ఆ శకిన మహిమ దానిని పాడు కాకుండా కాపాడుతున్నది. పరలోకమునుండి వచ్చిన మన్నాను జ్ఞాపకముచ్చుకోనండి, అది షెకినా మహిమలో ఉండిపోయినది. ఒక తరం నుండి మరొక తరం వరకు బయటది తోక పురుగులు పట్టినది, రాత్రికి అది మురిగిపోయినది. షెకిన మహిమ బయట, షెకిన మహిమకు బయట అద్భుత కార్యములు జరుగు దినములు గతించిపోయినవి. చూస్తున్నారా, అదంతా కూడా మూఢభక్తి. అయితే లోపల చూడు, ఐగుప్తులోని ధాన్యాగారముల నుండి కొన్ని ప్రొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు వారి యొద్ద ఉన్నవి, వారు తెచ్చారు. 400 సంవత్సరాల క్రితం యోసేపు దినములో అక్కడ పెట్టారు. యోసేపు ధాన్యాగారంలో పెట్టాడు, వారు అది నాటారు, అవి బ్రతికినవి. ఎందుకని? వాటిలో జీవమున్నది. ఈ రోజు ఈ శకినమయమయ్యింటి ముసుగు ఆవలి ఉన్నది ఛేదించుట, నీ ఎదుటనే ఉన్నా దేవుడు ఎవరైనది చూచుట, ఇక్కడ మన ఎదుట నిలబడి ఉన్నా దేవుడు ఎవరైనది చూయించుట. అగ్ని స్తంభమును ఆయన మానవ శరీరంలో ముసుగు వేసుకుని ఉన్నాడు. అయితే శకన ఏమి చేస్తుంది? అదేమి చేసినది? సముఖపు రొట్టి యొక్క విత్తనము, మనం ఈ దినాన జీవించవలసిన వాక్యము. ఏ వాగ్దాన చేత శకిన మహిమ ఆ సముఖపు రొట్టెను పరిపక్వత చేస్తున్నది, నెరవేర్చినట్లుగా చేస్తున్నది, విశ్వాసికి దాని రొట్టిగా చేస్తున్నది. బైబిల్ యొక్క పుటలలో అది ఉంది. ఈ కాలము కొరకైన వాక్యము సంవత్సరాల నుండి దాని విశ్వాసికి రొట్టిగా చేస్తున్నది. సంఘశాఖలకు అది అడ్డుబండైనది, సంఘశాఖలకు దాని వల్ల వాళ్ళు తొట్టిల్లారు, తొట్టిల్లుతారు. సంవత్సరాల తరబడిగా లూథర్, వెస్లీ, మార్టిన్ లూథర్ మొదలైన వారు, షాంకీ, ఫిన్నే, జాన్ స్మిత్, నాక్స్ అందరూ దాని ఎడలా తొట్టిల్లారు. అయితే కడవరి దినాల్లో అది ఏమి చేసినది? బయలుపరచుట అనగా ఏంటి? తెచ్చుట. మలాకి 4 ఏమి చేస్తున్నది? అడ్డుబండలుగా ఉన్న వారిని తిప్పి పారంపర ఆచారాలను ఛేదించి శకిన మహిమతో రొట్టెను బయలుపరచుట. అది ఏమి చేయనని అది చెప్పినదో ఖచ్చితంగా అది పరిపక్వత చెంది ఉత్పత్తి చేయడం గమనించు. ఈ కాలం యొక్క సముఖపు రొట్టె సంఘశకలకు ఒక అడ్డుబండ, మూర్ఖపు గుంపు. అయితే నమ్మే మనకు, అయితే ఇప్పుడు ప్రకటన 10 వాగ్దానం చేసినట్టుగా ఆ సంవత్సరాలన్నిటిలో పుటలన్నిటిలో మరుగుగా ఉన్న దేవుని యొక్క మర్మములన్నీ పరిపక్వత చెందబడి 7వ దూత వర్తమాన కాలంలో బయటకు వచ్చును. ఆయన చెప్పిందేంటి? 1 సంవత్సరం 6 నెలల క్రితం, సుమారు ఇప్పటికి 2 సంవత్సరాలు. ఆయన చెప్పిందేంటి? అక్కడ టూసన్కు వెళ్ళు, టూసన్కు దక్షిణాన ఉండు, ఒక గంభీరమైన ప్రేలుడు. ఏమి జరిగినది? ముద్రలు తెరవబడతవి, ముద్రలు ఈ సంగతులను తెలియచేయును. ఆయన చెప్పినట్లుగా తిరిగి వచ్చితని ఏంటది? అది మనిషిని కాదని అది చూయించుట. అది ఖచ్చితంగా తాకినది. ప్రతి ఒక్కసారి కూడా ఎంత చక్కగా ఉండాలో అంత చక్కగా ఉన్నది. ఏంటది? అది మన ముందున్న దేవుని హస్తము. అవును, కారణం అది చిన్న గుంపులో ఉంది, మానవ శరీరంలో ముసుగు వేయబడుట. అది బాహ్య ప్రపంచానికి మరుగైయుట. ఆయన బయట ప్రపంచానికి మరుగుగా ఉన్నాడు. నేర్చుకునే చిన్న బిడ్డలకు ఆయన బయలుపరచుకుంటున్నాడు. చూశారా, అది నిజం. గమనించు, బైబిల్ గ్రంథంలో ప్రతి ఉపమానము, బైబిల్ గ్రంథంలోని ప్రతి పోలిక మన ముందు ఇక్కడే సాక్షాత్తు బయలుపరచబడినది. అగ్ని స్తంభము నుండి బైబిల్ వ్రాసిన అదే దేవుడు, పాత నిబంధన కొత్త నిబంధనలో ఉన్న ఆ దేవుడే దాన్ని బయలుపరుస్తూ ఇక్కడే ఉన్నాడు. అది ఏమైనది చూపిస్తూ తిరిగి దాని భావనము తెలుపుతూ అదే దాని యొక్క అనువాదమని నిశ్చిత చేయుచున్నాడు. అనువాదమును మనం పొందుకున్నాం, తర్వాత అది జరిగింది చూద్దాం. చూసారా, అది అదే, అది ప్రత్యక్షమవుతూ చూద్దాం. ప్రత్యక్షత. యేసు చెప్పినాడు, నేను నా తండ్రి కార్యములు చేయనట్లయితే నన్ను నమ్మవద్దు. చూశారా, అది రుజువు పరచబడవలసి ఉన్నది. అయితే యేసును రుజువుపరిచినట్లుగా కాదు, యేసును రుజువుపరిచినట్లు వారు ఆయన తలకు గుడ్డ పేలిక చుట్టి ఆయన తలపైన కొట్టారు. నీవు ప్రవక్తవా? నిన్ను కొట్టిందెవరు? చెప్పు అని అన్నారు. నీవు దేవుని కుమారుడవైతే వీటిని రొట్టెలుగా చెయ్యి. చూశారా, అది దయ్యం. నీవు దేవుని కుమారుడవైతే రా. నా యొక్క అర్థం ఆయన చేయవలసిన ప్రత్యక్షత, అది ఇదే అవుతున్నది. అయితే ప్రకటన పది బయలుపరచబడిన రీతిగా దేవుని యొక్క మర్మములు ప్రత్యక్షపరచబడును. ఏడు ముద్దల పుస్తకం వాగ్దనం చేసిన రీతిగా తెలియపరచబడును. వాక్యమై ఉండిన ఆయన ఎందే నీ యొక్క విశ్వాసం ఉండని ప్రకటన పది చెప్తుంది, లేదా ప్రకటన పంతొమ్మిది చెప్తుంది. నేను ఇక్కడ ప్రకటన పది అని వ్రాసుకున్నాను, అందులోకి వెళ్ళి కొరకై. అయితే అది పది కాదు, పంతొమ్మిది. ఆయన వచ్చినప్పుడు ఆయన దేవుని వాక్యమని పిలువబడును. తల్లని గురువు పైన స్వారీ చేయచు, పరలోక సేనలు ఆయన వెంబడించుచుంట. సంఘర్షక విద్య ముసుకును విరగొట్టు, సంఘర్షక ఆచారం ముసుకును విరగొట్టు, నిన్ను మరుగు చేయనుచున్న ముసుగులను విరగొట్టు. స్త్రీలైన మీరు గౌరవ మగ ముసుగులను విరగొట్టు. మీరు రాజు యొక్క కుమార్తెలు. అలాగ నడవండి, అలాగ జీవించండి. పిహెచ్డి ఏమి చెప్పినా, ఎల్ఎల్డి ఏమి చెప్పినా, అది ఏమైనా ప్రతి ముసుగును విరగొట్టుడి. అది ఆ బైబిల్ గ్రంథానికి వ్యతిరేకమైతే ఆ ముసుగును పగలగొట్టుడి. ఎందుకనగా మనము చీల్చిన తెరను దాటాము. మనం ఇప్పుడు మరో ప్రక్కన ఉన్నాము. మీరని చూస్తారు, మీరు దాన్ని చేసినట్లయితే, పాత పారంపర్య ఆచార మొదలైనవి విరగొట్టినట్లయితే, ఆయన ఎందుకు వచ్చినట్లయితే మహా జయశాలి. ఈ యుగానికి వాగ్దానం చేయబడిన వాక్యము ప్రత్యక్షమవుట ఆయన నిలబడి ఉండటం మీరు చూస్తారు. మసుకులేని మహాదేవుని బయలుపరచుకుంటూ మీరు చూస్తారు. ఆచారముల ద్వారా ఓడిపోని మహాదేవుడు ముసుకు లేకుండా ఇక్కడే మన మధ్య ఉండటం మీరు చూస్తారు. వెనకాల ఆయన్ను మరుగుపరచుటకు వారు ప్రయత్నం చేశారు. సంవత్సరాల తరబడిగా వారు అలాగూ చేశారు. అయితే వాగ్దాన సమయం ఆసన్నమాయను. ఒకప్పుడు దేవుడు మోషేను పుట్టించగా అతడు వారిని వారి పనుల నుండి విముక్తులుగా చేశాను. ఆయన ఇంకా ఎవరు జయించలేరు. ఆకాశంలో గతించదు కానీ నా మాట గతించదు. ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. అది జరగదు అని వారన్నారు. అయితే అది జరిగినది. ఆ తర్వాత అది జరిగిన తర్వాత అది దయ్యం అని వారన్నారు. అది ఏకుంచమైన దేవుని యొక్క వాక్యము మార్పు చేయలేదు. విశ్వాసికి అది ఇంకా దేవునిగానే ఉన్నాడు. బలవంతుడైన దేవుడు. ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడు. హెబ్రీ 13:8 ఇది చెప్పి నేను ముగించబోతున్నాను. కారణం అది 12:05 ఉన్నది. ఇది మాత్రమే చెప్తాను. నా యొక్క 10-12 పేజీలు ఉన్నవి. మరొకసారి నేను తీసుకుంటాను, బహుశా ఈ రాత్రికి. ఇది గమనించు, ఒకసారి ఒక వేలంపాట జరుగుతున్నది. వారి యొక్క ఒక పాతదైన ఫిడేలు ఉన్నది. మీరు చాలా మార్లు విని ఉంటారు. ఒక పాత వయోలిన్ వాయిద్యం. వేలం వేయవాడు చెప్పాడు, నేను ఎంతకు దీన్ని ఇవ్వగలను? ఇప్పుడే అది నా యొక్క లేకపోవచ్చును. పద్యం ప్రకారంగా అది జరిగి అనేక సంవత్సరాలైనది. అయితే అది నా మనసులోకి వచ్చినది. వారు ఆ పాత ఫిడేలు పట్టుకున్నారు. అది అంత బాగా కనిపించలేదు. అది ప్రతిదీ ముక్కలు ముక్కలుగా కనిపిస్తున్నది. చివరికి అతను దాన్ని వేలం పాట పడలేకపోయాడు. చివరికి ఒక $1 లేక అటువంటి దానికి అతని పాట పాడాడు. దాన్ని అంతకు అమ్మకూడదు అనే తలంచే ఒకడు అక్కడ నిలబడి ఉన్నాడు. కాబట్టి అతడు వెళ్లి దాన్ని తీసుకున్నాడు. అతడు దాన్ని తన చేతులతో కొట్టి తీసుకుని ధనస్సు పట్టుకుని దాని మష్టును తుడిచాడు. ఒక నాదమును వాయించాడు. అతడిని చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏడవటం ఆరంభించారు. వారి యొక్క బ్రతుకుల్లో వారు ఎన్నడూ అటువంటి సంగీతాన్ని వినలేదు. తర్వాత వేలం వేయవాడు చెప్పాడు, ఎంతకు నేను పట్టబడను? 2,000, 5,000, 10,000. చూశారా ఏంటది? పాత వాయిద్యంలో ఏదైతే ముసుగు వేయబడిందో దాన్ని యజమాని హస్తము బయలుపరిచినది. ఇప్పుడు అంతే. పురాతన పుస్తకము అది చిరిగిపోయినది. అది అభాస్యము చేయబడినది. కాల్చబడి ఎగతాళి చేయబడినది. అయితే ఒక సమయం వచ్చినది. సంఘశాఖల వేలం వారు పెట్టారు. ప్రపంచ సంఘముల సమాఖ్య ఎవరికి పట్టినట్టుగా వారు దాన్ని అమ్ముతున్నారు. ఒక సంఘశాఖల వేలం వచ్చుచున్నది. అయితే జ్ఞాపకముంచుకో, ఒక్కనొక దినాన ముందుగా నిర్ణయించబడి అభిషేకించబడిన ఒక హస్తం వచ్చునని వాగ్దానం చేయబడినది. పాత పుస్తకంలో ఒకటిన్నది. అది దాన్ని తీసుకుని ఈ గ్రంథంలోని వాక్యము చేసి ముందుగా నిర్ణయించబడిన హృదయము ద్వారా ఎందుకై ఇది సిద్ధపరచబడినదో అతి పని కొరకై అందులో ఉన్న వాగ్దానములను బయలుపరచును. అది ఒకవేళ పాతకాల పరిశుద్ధ గుండ్రాల గుంపుగా కనిపించవచ్చును, లేదా మరో విధముగా. అయితే యజమానుని హస్తాన్ని తీసుకుని దానిలోని వాక్యమును తీసుకును. ఆ వాక్యమును బయలుపరచుటకు అది పరిశుద్ధ గుండ్రాల కంటే మరెక్కువగా తయారవును. అగును స్నేహితులారా, అలాగూ కాదా? అది ఒక మూఢభక్తి వారి గుంపు కాదు. ధనస్సు పైన ఎవరు చేయి ఉండెను, వారి పైన అది అనుకును అదుకును. ప్రార్థించుకుందాము. మా పరలోకపు తండ్రి, వారి పరంపర ఆచరణలకై వారు ఏతము చేసిన పురాతన గ్రంథములోని యజమానుని విశ్వాసాన్ని బట్టి ఈ దినమున నేను చూశాను, సంఘశాఖల కొరకై వారు దానిని ఏతము చేశారు. వారు దాన్ని వాణిజ్యపదము చేయ ప్రయత్నించారు. ఇప్పుడు దాన్ని వారు ప్రపంచ సంఘముల సమాఖ్యుల మనుషుల కొరకై వర్తకము చేయుచున్నారు. హేతువాదముతో, కమ్యూనిజముతో, నాస్తికవాదముతో వర్తకము చేస్తూ ఉన్నారు. ప్రభువా, వేలము జరుగుతున్నది. దేవా, అడుగు ముందుకు వేయి. నిజం, నీవు చేస్తావు. మా కొరకై ఆ ప్రవక్తను పంపము. ఆ ధనస్సు పట్టుకుని ఈ వాక్యమును ఏరుకుని యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగ యుగాలు ఒక్కటి రీతిగా ఉన్నాడని రుజువు చేయు ఆ ప్రవక్తను పంపము. ప్రభువా, అనేకులు వారి బ్రతుకులు అమ్మివేశారు. వారి పాత పారంపర్య ఆచారాలను విసిరివేస్తారు. వారు ముసుగులను చించివేస్తారు. ప్రభువా, వారికి అది కావాలి. వారు ఏదైనా ఏదైనా ఇస్తారు. వాటిని యేసుకే ఇస్తారు. ప్రభువా, వారికి నీవు ఇప్పుడు దాన్ని రుజువు చేసావని నేను అనుకుంటున్నాను. ప్రతి చోట నుండి వచ్చు వారు వచ్చారు. వారి జీవనమును ఖర్చు చేశారు. కుటాలకు చేటుకొరకై వారు చేయగలిగినంతా వారు చేశారు. ప్రతిదీ చేశారు. కారణం, వారు విలువైన ఆ ముచ్చబడి కనుగొనేది. మిగతావి అతి స్వల్పమైనవి. తండ్రి, వారిని ఆశీర్వదించము. ఈ ఉదయం ప్రభువా, చేతి రుమాళ్లు ఈ వేదిక పైన పెట్టబడి ఉన్నవి. ఒకవేళ వారిలో కొందరు ఈ దినం వెళ్లవలసి ఉందరు ఈ రాత్రి స్వస్థత కూటమునకు ముందు. ఓ నిచ్చుడుగు దేవా, క్రిందకు చూడు. నీవు ఇక్కడ ఉన్నావని నాకు తెలుసు. నీవు ముసుగు వేయబడి ఉన్నావు. నేను ఈ అడ్డుతెరలు, ముసుగులు, ప్రభువా, చేతి రుమాలని పిలువబడుతున్నవి. మరియు చిన్న వస్త్రములు, చిన్న బూటులు, బిడ్డలా ఈ చిన్నవి నేను పంపుతున్నాను. చిన్న ముసుగుల గుర్తుగా నేటి వాటిని పంపుతున్నాను. వాటిపైన ఈ ఉదయం నీ వాక్యం బోధించబడి ఉన్నది. మరియు ఒక విశ్వాసిగా వాటిపైన నా చేతులు, నా శరీరం పెట్టుతున్నాను. నేను దాన్ని నమ్మిన గుర్తుగా విశ్వాసాన్ని బట్టి ఈ భవనంలోని ప్రతి ఒక్కరూ అదే చేయుచున్నారు. ప్రభువా, రోగులను బాగు చేయము. ప్రభువా, వయోలిన వాచి విధ్వంసుడు ఆ పాత వయోలిన చేసిన రీతిగా ఇక్కడి నుండి వాక్యమును నీవు కదిలించగలవు. అలాగే గురుగాక ప్రభువా, ధనస్సు యజమాను చేతిలో ఉండినదై సరైన స్వర నాదమిచ్చును కాక. అప్పుడు మేము ఆయన నిండోరుగా నిలిచి ఉండటం మేము చూస్తాము. ఆ పాత వయోలిన విధ్వంసునికి వారేమి ఇవ్వనప్పుడు ఆ దినాన ఆ ప్రజలు ఏమని తలంచిండరో కదా. వారికది అవసరం లేదు. వారి ఇండ్లలో ఉండటానికి వారికి ఇష్టము లేదు. అయితే దాన్ని సాధనము చేయగల ఒకరు దాన్ని పట్టుకుని తీసుకున్నప్పుడు, అప్పుడు దాన్ని తీసుకుంటానికై ప్రతి ఒక్కరూ వారికున్నది అమ్మేది. వారు దాన్ని గుచ్చి గడబిడలు చేస్తూ తగాదాలు అడుగుచుండేది. వారది ఎంతో ఆలస్యమైపోయాను. వారికది ఎంతో ఆలస్యమైపోయాను. అలాగే ఒకప్పుడు ప్రభు బురవదగనే ఇక సమయం ఉండదు. ఎవరైతే చూచి ఎగతాళి చేశారో తెరవబడిన అడ్డుతెర ఎదురు నిలబడి దేవుని వాక్యం ప్రత్యక్షమవుతూ చూచిరి. మిగతా వారు దాని కొరకై అరుపులు అరిచారు. అయితే నీవు చెప్పినట్లుగా అప్పటికది ఆలస్యమైపోయినది. వారు పెండ్లి విందులోకి వెళ్లిపోయేది. మరి ఎక్కడైతే ఏడ్పు, పండ్లు కొరుకు ఉన్నదో, కొరుకుట ఉన్నదో, అక్కడ బయటికి వారు వదిలిపెట్టబడిది. తండ్రి, ఈ ఉదయం నమ్మటానికి ప్రతి వ్యక్తికి సహాయం చేయండి. ప్రతి ఒక్క స్వార్థపూరితమైన ముసుగును, ప్రతి ఒక్క అవిశ్వాస ముసుగును ఛేదించి విశ్వాసులు ఎదుట ముసుగు తీసి ఉన్న బలవంతులకు జయశాలను చూచినట్లు సహాయం చేయము. ఎందుకనగా ఇదిగో సదాకాలం యుగపర్యంతం మీతో ఉండును. కొంచెం కాలమైన తర్వాత లోకం ఇక నన్ను చూడదు. ఆయనను, మీరు నన్ను చూతురు. ప్రభువా, నీవు చేయుచున్న రీతిగానే నిన్ను నీవు మా మధ్య కనపరుచుకును. మేము నీ ఎదుట బహుటముగా కనబడే వరకు ఆ విధముగానే ఉండము. ఎన్మార్ఫే మార్చబడి తిరిగి మనిషి కుమారుడిగా మరియు దావీదు కుమారుడిగా నీవు అగ్గు వరకు ఆ విధముగానే నీవు ఉండము. ప్రభువా, అది అనుగ్రహించము. యేసుక్రీస్తు నామములో మనం తల వంచి ఉండి అందరం ప్రార్థనలో ఉందాము. ఆశ్చర్యం, ఎవరైనా ఈ రోజు కొందరు బయట లేక లోపల ఉన్నవారు ఇక్కడ వేతక పిలుపుచ్చుటకు బలిపీఠపు పిలుపు ఇచ్చుటకు దారి లేదు. ఎందుకనగా గది లేదు. అయితే ఇది సత్యమని విధేయత్వం మీరు నమ్ముతున్నారా? నేను ఆశ్చర్యపోతున్నాను. మీరు నమ్ముతున్నారా? మనము జీవిస్తున్న ఈ దినాన ఏ గందరగోళమంతా విజ్ఞాన యుగం, నోహో దినాల్లో ఉన్న, మోషిక దినాల్లో ఉన్న, క్రీస్తు దినాల్లో ఉన్నటువంటి విజ్ఞాన శాస్త్ర యుగం, మనమంతా ఆయనలో జన్మించిన గొప్ప తండ్రి యగు ఆ దేవుడు ఈ దినాన మన మధ్య నిలబడును. మీరు దాన్ని నమ్ముతున్నారా? అగుపిస్తున్న ఈ అగ్నిస్తంభము అది విజ్ఞాన శాస్త్రరీత్యా రుజువు చేయబడినది. అనేక సంవత్సరాల క్రితము ఒక చిన్న పిల్లవాణిగా ఉండినప్పుడు అక్క నాతో మాట్లాడి నేను ఇక్కడ జీవిస్తానని, ఏమి జరుగుతుందో అవి నాతో చెప్పాను. పరిచర్య ప్రారంభించకముందు, మొదటి ఉద్యమం ప్రారంభించకముందు నదీ తీరాన ఒక రోజు ఆకాశ మండలంలో ఆయన నాకు కనబడి ఆయనకు ఆయనే గుర్తింపు చేసుకున్నాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఈ సంవత్సరాలన్నింటిలో కూడా దాని నా హృదయంలో దాచుకున్నాను. ముసుగులో ఉన్న క్రీస్తు అదే అగ్నిస్తంభం వాగ్దానం చేసిన రీతిగా వాక్యమును అనువదించుట. మనము ఆఖరి దినాల్లో ఉన్నాము. అలా ప్రభువు వచ్చు దినము అడ్డుతరికు ఆవల నీవు ఉండుట నీవు కనుగొనట్లయితే బయట ఉండుట మరణం అవుతున్నది. ఏ ఉదయం దేవుని యొక్క సహాయం చేత, ప్రభువా నీ సహాయము చేతనే నేను ఆ తెరను చేల్చాలనుకుంటున్నాను, నీవెక్కడ ఉన్నావో అతనికి చేరి సంపూర్ణ వాక్యమును చూడాలనుకుంటున్నాను అనే విశ్వాసము ద్వారా ఇలాగూ చెప్పగలవా? మోషేయుటకు ప్రయత్నము చేయవద్దు, అహరోనుటకు ప్రయత్నము చేయవద్దు, అలా చేయవద్దు. నీవెవరై ఉన్నావో అలాగే ఉండు, అయితే క్రైస్తవునిగా ఉండము. మీరు తల్ల వంచి దేవుని వైపు మీ హస్తాలు పైకెత్తి ప్రభువైన దేవా మసుగు లోపల నాకు సహాయము చేయము అని చెప్పవా? దేవుడు నిన్ను దీవించును, దేవుడు నిన్ను దీవించును. అదే అలా చేతుల వైపు చూడు. బయట ఉన్నవారు జ్ఞాపకముచ్చుకోండి, నీ చేయి నేను నే ఎన్నడూ చూడకపోవచ్చును. ఎలాగైతేనేమి, అది నాకెంతో విలువ కలది కాకపోవచ్చును. అది అదే దేవుడు. అది నాకు మాత్రము విత్తనము ఒక చోట పడేది మాత్రమే నేను చూడగలుగుతాను. అయితే దేవుడు నిజమైన హృదయాన్ని చూచును. ఇంకా ఎవరైనా తమ చేతులు ఎత్తని వారు ఉంటే ఇప్పుడు ఎత్తాలనుకుంటున్నారా? చేతులెత్తి ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలనుకుంటున్నారా? మీ చేతులు పైకెత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించును, అది మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును. తండ్రి, ఎవరైతే ఇంకా ఆ అడ్డుతెరి ఎదుకు రాలేదో, ఆ ముసుగు ఎదుకు రాలేదో, వారి కొరకై ఈ రోజు మేము ప్రార్థన చేస్తున్నాము. అక్కడ ఇశ్రాయేలు వలె వారు నిలబడి ఉన్నారు, వారు కనిపెడుతున్నారు, వారు నమ్మయున్నారు, అయితే ఇంకా ఇందులోనికి ఛేదించుకుని రాలేదు. ఆత్మీయంగా భౌతికంగా ఆ ఘనమైన శక్తిన మహిమ వెలుగు చూచిన కొరకు రాలేదు. అందుచేత భౌతికమైన కెమెరా కన్ను దాన్ని పటమును తీసినది. 2 వారాల క్రితమే దాన్ని మరలా పట్టుకున్నది. నిన్ను నీవు బయలుపరచుకుంటున్నావు. ప్రభువా, బలవంతుడు దేవుడు విశ్వాస ఎదుట బయలుపరచుకునుట, ఇంకా అవిశ్వాసకి మరుగయ్యుట, అయితే విశ్వాసకి తెరవబడుట బయలుపరచుకునుట. ప్రభువా, వారు ఈ దినాన ఛేదించుదురుగాక ఆయన గొప్ప ప్రభావ మహిమలు చుట్టు కొరకై చివరికి ఈ రాత్రి మేము ఈ ఆలయముకు వచ్చి ముందుగా వారి హృదయాలు మార్చబడు కాక. నీ యొక్క సన్నిధానములో నీ ఆత్మతో వారంతా నింపబడుదురు కాక. యజమానుడు ఆ యొక్క విశ్వాసాన్ని వారికున్న విశ్వాసాన్ని తీసుకుని వాక్యములకు అడ్డముగా పెద్ద గీత గీను కాక. నీవిది నమ్మటకు జగత్తు పునాదికి ముందే నీవు నిర్ణయించబడతావని తిరిగి వచ్చిన రాగం పలుకును కాక. నమ్ము నా బిడ్డ, రక్షించబడు. తండ్రి దేవా, ఇప్పుడు వారిని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. మేమిక ఏమి చేయలేమని ఎరిగిన వారమై అదంతా ఇప్పుడు నీ యొద్దనే ఉన్నది. తండ్రి, వారిని నీకు ఇచ్చుచున్నాను నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున. ఆమేన్. మీరు ఆయన ప్రేమిస్తున్నారా?
Wonderful, wonderful, Jesus is to me, the Counselor, Prince of Peace, Mighty God is He, saving me, the keeping me from all sin and shame. Wonderful is my Redeemer, I once was lost, now I'm found, free from condemnation. Jesus gives liberty and a full salvation, saving me, keeping me from all sin and shame. Wonderful is my Redeemer, praise His name. Oh, wonderful, wonderful Jesus is to me, the counselor, the prince of peace, the mighty God is he. Oh, saving me, keeping me from sin and shame. Wonderful is my Redeemer, praise
his name. వాక్యం శరీరధారి అయి మన ఎదుటని బయలుపరచబడుట మరి ఎంతమంది ఆయన నిలబడి ఉండి చూశారు? అల్ఫా ఒమేగా ఉండినవాడు, ఉంటున్నవాడు, రాబోతున్నవాడు, దావీదు వేరు, చిగురు, ఆయనే మనిషి కుమారుడై ఉండెను, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, దావీదు కుమారుడై ఉండెను, ఉండును. మీ నిండు గెలుతూ మీరు నమ్ముతున్నారా? ప్రతి కాలంలో విశ్వాసద్దుకు వచ్చి ఆయనకు ఆయనే బయలుపరచుకున్నాను, లేక ముసుగు తీసివేసాను. అవిశ్వాసులా మానవ శరీరంలో ముసుగు వేసుకునేను, ఆయన ముసుగు వెనుక దాగి ఉండేను. దేవుడు ప్రతి ముసుగును ఛేదించును కాక ఆయన ఉన్న రీతిగానే మనం ఆయన చూచిదము. ఇప్పుడు యుద్ధం దాటం ఇష్టం లేదా? అరణ్య మార్గం ఎంతో దూరం కాదా? వాగ్దానంలోకి మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చేతులు పైకి చూద్దాము. అది మిమ్మల్ని ఆనందభర్తులుగా చేయట్లేదా? ఓ ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం! ఆయనే కదా. ఓ యజమానుడు, వయలిన్ను ప్రక్కలాగటం మీకు వినపట్లేదా? ఈ వాక్యానికి అడ్డంగా ఉన్న ధనస్సు ఆయన నిన్న నేడు ఒక్కటి రీతిగా ఉన్నాడు.
I will ever praise him. I am the word. did he do? For he set behind the curtain me
free. దేవునికి స్తుతికలుగును కాక నేను ఆయన ప్రేమిస్తున్నాను. మీరు ఆయన ప్రేమించరా? ఇది పరలోకం వలె లేదా? వాక్యం యొక్క గుణ విశేషం నేను ఇష్టపడతాను. చూశారా, పరిశుద్ధాత్మ సౌమ్యత మాధుర్యమైన రీతిగా ఉండుట నేను దాన్ని ఇష్టపడతాను. మీరు వెళ్ళాలనుకుంటున్నారా? ప్రతి అడ్డు ఘడియను ఆయన పగలగొట్టును. దేవునికి స్తుతి కలుగును కాక నేను ఆయన ప్రేమిస్తాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిశ్చలకు తండ్రి, సమాధాన కర్త యొక్క అధిపతి అనే యెషయా చెప్పుట్లో అతిశయోక్తి లేదు.
Wonderful Jesus is to me, Counselor, Prince of Peace, the mighty God is He, oh, saving me, keeping me from all sin and shame. Wonderful, my Redeemer, praise His name.
Oh, అది నా హృదయానికి కదిలింపు చేస్తున్నది. ఆయన ఎంతటి ఆశ్చర్యకరుడో, దీనికి అంతము ఇక లేదని నేను మీతో చెప్తున్నాను. దీనిలోనికి నేను 33 సంవత్సరాల క్రితం వచ్చాను. ఈ విధంగా నేను భావించాను, ఆయన ఆలస్యం చేసినట్లయితే ఒక దినాన నేను నా నేత్రాలను మూసుకోబోతున్నాను. అదే మార్గం నేను వెళ్ళబోతున్నాను. ఆమేన్.
Mighty God is He. He's saving me. He's keeping me from sin and shame. Wonderful, my Redeemer, praise His name.
అందులో మిగతా రోజంతా నేను ఉండిపోగలను. పౌలు చెప్పాడు, నేను పాట పడదనా? ఆత్మలో నేను పాడుతాను. నేను బోధించదనా? ఆత్మలో నేను బోధ చేసేదను. నేను నడిచదనా? నేను ఆత్మలో నడిచదను. నేను మాట్లాడదనా? నేను ఆత్మలో మాట్లాడదను. ప్రతిదీ కూడా వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా జరగనివ్వండి. అవునండి, ఆమేన్. అదంతా దేవుని యొక్క సత్యం. బలవంతుడు దేవుడు బయలుపరుచుకునుట నేను ఆయన చూచుచున్నాను. సంఘశాఖల 3 సిద్ధాంతాలు ఆయన ప్రకటన లాగుట నేను చూశాను. అనుమానాలు, విద్యా ప్రణాళికలు ప్రతిదీ బయటకు లాగి ముందడుగు వేసి ఒక్క నిలబడు. మూఢభక్తి ఆయన జయించగలదేమో ఆలోచించే. సంఘశాఖలు ఆయన జయించగలవని అనుకుంటున్నావా? ప్రపంచ సభ ఆయన జయించగలదని అనుకుంటున్నావా? ఆయన ప్రతిదాన్ని జయించాడు. ప్రతి అడ్డును చీల్చబడి తెరవబడిన నడికొంది. ముద్రను చించివేశాడు. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. మన మధ్య ఆయనే బయలుపరుచుకున్నాడు. నిన్న, నేడు, యుగ యుగలు ఒక్కడి రీతిగా ఉన్నాడు. ఆమేన్. నేను ఆయన ప్రేమిస్తున్నాను.
Take the name of Jesus with you, a child of sorrow and of woe. It will joy and comfort give you. Oh, take it everywhere you go. Precious name.
సత్యాన్ని మిమ్మల్ని శోధించుకు ప్రయత్నం చేస్తే, అనగా మీరు మంచిదాన్ని చూడనట్లయితే, యేసు చేచినట్లుగా వాక్యమును వాడికి చూయించు. అవును అవునా ఆమేన్. వెళ్లి 6 గంటల లోపలికి వచ్చి ప్రార్థన వరుసలో రావాలనుకున్న వారికి ప్రార్థన కార్లు ఇస్తాడు. మనం అది బాగా చేయగలమని అనుకుంటున్నాను. మనం అది చేయలేమా? అయితే ఒక గుంపుగా మనం అది బాగా చేయగలం. అవునా? ఇప్పుడు ఆయన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మీ మనస్సులో, మీ హృదయాలలో ఆయన్ని ఎల్లవేళలా ఉంచుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ యేసును మీ మనస్సులో ఉంచుకునండి.
The name of Jesus with, listen, as a shield from every snare. What happens when temptations round you get? What must you do? Just breathe that holy name in prayer. Precious name.
Precious name.
Oh, how sweet. Oh, how sweet. Oh, power and joy of heaven, precious name, oh, how sweet, oh, power and joy of heaven.
ఇప్పుడు మనం తలవంచుకుందాము. సంఘ కాపరి వచ్చి సభికులకు వీడ్కోలు ఇవ్వగలరేమో ఆయన అడగబోతున్నాను. సహోదరు నెవిల్, దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. సహోదరు నెవిల్,